ప్రియమైన ఆత్మబంధువులారా, ఈ రోజున ఈ ప్రాంతంలో చాలా ముఖ్యమైన గ్రామం మేజర్ పంచాయతీ సుబ్రహ్మణ్య షష్ఠికి మన ఆంధ్రాలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున వైభవంగా ఉత్సవాలు జరుపుతున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఏం చేసి ఉన్నటువంటి ఈ అచిలి పట్నం మాకు సంతోషంగా ఉంది. అచిలి గ్రామం ఇంకా ఎంతో అభివృద్ధి పొందవలసి ఉంది. ఇది వ్యాపార కేంద్రమే అయినా దీనికి ఇంకా ఉద్యోగమైన భవిష్యత్తును ఆకాంక్షిస్తున్నాం. అతిలి ఇంకెంతో అభివృద్ధిలోకి రావాలి. మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మేజర్ పంచాయతీలో అచిలి గ్రామం ఒకటి. ఎంత అభివృద్ధి పొందాలో ఇంకా అంత అభివృద్ధిలోకి రాలేదు అచిలి. ఇంకా భవిష్యత్తులో చాలా దీనికి గ్రామానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. తర్వాత ఈ రోజున మన డాక్టర్ గారు వెంకటేశ్వరరావు గారు, వారి ధర్మపత్ని జ్యోతి, ఇంకా అచిలి గ్రామ ప్రముఖులు, దేవస్థానం ట్రస్టీలు, ఇంకా అందరూ కూడా వారు చెప్పిన స్వాగతానికి సుస్వాగతానికి నిండు మనస్సుతో నా కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను. భక్తుల తరఫున నా తరఫున కూడా. తర్వాత ఇంతకుముందు లెక్చరర్ గారు కూడా శాస్త్రి గారు కొన్ని మాటలు మంచి మాటలు చెప్పారు. తర్వాత వారు సభకి వారు నా గురించి చాలా మంచి మాటలు చెప్పారు. తర్వాత ఇక్కడ పాట కూడా ఒకటి పాడారు. వారు మంచి వాళ్ళు లెక్చర్. తర్వాత వారు సభకి వారు నా గురించి చాలా మంచి మాటలు చెప్పారు. తర్వాత ఇక్కడ పాట కూడా ఒకటి పాడారు. వారు మంచి వాళ్ళు లెక్చరర్ గారు మంచి వాక్యాలు చెప్పినా. తర్వాత ఇక్కడ పాట కూడా ఒకటి పాడారు. వారు మంచి వాళ్ళు లెక్చరర్ గారు మంచి వాక్యాలు చెప్పినా. ఇక్కడ పాట చక్కటి సాహిత్యంతో, సాహిత్యం బాగుంది, గానం బాగుంది, సాహిత్యాన్ని సమన్వయం చేసి చక్కగా పాట మనకి వినిపించారు. ఆ పాటలో నా గురించి చెప్పినటువంటి గొప్పతనం కానీ, లెక్చరర్ గారు చెప్పినటువంటి నా గురించి ఔన్నత్యం కానీ, వారి హృదయానికి విశాలతకి, వారి హృదయంలో ఉన్నటువంటి ఆ మాధుర్యానికే గుర్తు. నా ఔన్నత్యాన్ని గుర్తు కాదు, వారి హృదయంలో ఉన్న మాధుర్యాన్ని గుర్తు. అంటే ఒకసారి అనిపించింది, ఇందాక వారు పాట పాడుతుంటే నా వారి ఆధ్యాత్మిక హృదయాన్ని వారు ఎక్స్రే తీసి పాడుతున్నారా అనిపించింది నాకు. అంచేత వారి మాధుర్యానికి, వారి ఔన్నత్యానికి గుర్తుంది, వారి మంచితనానికి, వారి ఔన్నత్యానికి, చక్కటి సబ్జెక్ట్ ని బాగా గుర్తించటానికి, ఒక వ్యక్తిని గుర్తించటానికి తగిన మెటీరియల్ వారి దగ్గర ఉన్నందుకు నా హృదయపూర్వకమైనటువంటి లెక్చరర్ గారికి, తర్వాత ఇక్కడ పాట గానం చేసినటువంటి వారికి, సభ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి నా హృదయపూర్వక నమస్కారమైన భవిష్యత్తు కోరుకుంటున్నాను. చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. విష్ణు సహస్రనామాలు, ఆంజనేయ దండకం, హనుమాన సహస్రనామాలు, అన్ని వారి పద్ధతిలో వారు చేసుకోవచ్చు. ఏం అభ్యంతరం లేదు, కాన్ఫ్లిక్ట్ కూడా లేదు. అయితే రమణ సత్సంగానికి సూచనలు చేశారు కాబట్టి వారానికి ఒక రోజు ఇక్కడ జరిపితే సరిపోతుంది. మిగతా వారాల్లో వారి పద్ధతిలో వారు జరిపుకోవచ్చు. ఆ సోమవారం ఎలా చేయాలంటే వారి టైం వారు నలుగురు భక్తులు కలిపి నిర్ణయించుకోవడం, వారు అనుకూలమైన టైం నిర్ణయించుకోవటం మంచిది. మధ్యాహ్నం 2 మొదలు 4, 2 గంటలు సరిపోతుంది. మధ్యాహ్నం 2 మొదలు 4, లేకపోతే 11 మొదలు 1 గంట వరకు వారు అనుకూలమైన టైము. అంటే అక్కడికి వచ్చేటువంటి భక్తులు అనుకూలమైన టైము ప్రతి సోమవారం కూడా 2 గంటలు చేసుకుంటే సరిపోతుంది. ఆ టైం వారు ఫిక్స్ చేసుకోవటం మంచిది రమణ సత్సంగానికి. తర్వాత వారికి కావలసినటువంటి సాహిత్యం అంతా మేము పంపిస్తాం. రమణ సాహిత్యం అంతా కూడా ఈ అత్తిలో ఉన్నటువంటి రమణ సత్సంగ వారికి రమణ సాహిత్యం అంతా కూడా మేము పంపిస్తాం. అక్కడ అక్షర అరుణాచల శివ చాంటింగ్ ఒక 5 నిమిషాలు చేసి, తర్వాత ఒక ఉపదేశ సారం పారాయణం చేసి, మా భక్తులు ఎవరొకరు వస్తారు చూపించేవారు, నరసాపురం పద్మలో ఎవరొకరు వస్తారు ఒక వారం చూపిస్తారు పద్ధతి, ఉపదేశ సారం పారాయణం చేసి, తర్వాత ఈ టెక్స్ట్ బుక్లో ఎవరైనా స్వతంత్రంగా చెప్పగలిగితే సరే సరే, లేకపోతే రమణ సాహిత్యంలో మేము రమణాశ్రమ లేఖలు, రమణ భాషణములు, తర్వాత ఇంకా రమణ సాహిత్యానికి సంబంధించిన బుక్స్, ఆ టెక్స్ట్ బుక్స్ అయితే మేము పంపిస్తాం. అందులో వాళ్ళకి నచ్చిన రమణాశ్రమ లేఖన కానీ, రమణ భాషణములు కానీ, భగవాన్ సాహిత్యం చాలా ఉంది. బై భగవాన్, ఆన్ భగవాన్, భగవాన్ గురించి చెప్పిన మాటలు, భగవాన్ చేత చెప్పినటువంటి మాటలు, భగవాన్ గురించి ఇతరులు చెప్పిన మాటలు, ఆయన చేత చెప్పబడిన మాటలు, ఇందులో ఏది చదివినా ఇబ్బంది లేదు. వారికి అభిరుచిని బట్టి వారు చదువుకోవచ్చు. ఒక పేజీ కానీ 2 పేజీలు కానీ పారాయణం చేసుకుంటే సరిపోతుంది. ఒక పేజీ కానీ వారికి అనుకూలాన్ని బట్టి, టైంను బట్టి ఒక పేజీ కంట్రోల్ పేజీని చదివితే అక్కడ ఉన్నవారు ఎవరైనా అందులో ఎవరైనా డీటెయిల్డ్ గా చెప్పగలిగితే చెప్పవచ్చు, 2 గంటలు సరిపోతుంది. తర్వాత అది మౌన ముఖ్యం. రమణ భగవారు మాటల కంటే ఆయన మౌనాన్ని ఎక్కువ, మౌనానికి ఎక్కువ ఇంపార్టెంట్ ప్రాముఖ్యత ఇచ్చేవారు. మాటల కంటే మౌనానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు. అంటే డిస్పర్స్ అయ్యే ముందు, అది అయ్యే ముందు ముందు జ్యోతి ప్రజ్వలనాది చేసుకోవచ్చు, తర్వాత అక్కడ సమావేశం అయిన తర్వాత డిస్పర్స్ అయ్యే ముందు ఎవరింటికి వారు వెళ్లే ముందు 10 నిమిషాలు మౌనంగా ఉండి అప్పుడు ఓంకారం చెప్పి అప్పుడు డిస్పర్స్ అవ్వటం మంచిది. ఏదో టైంలో మొత్తం మీద మీరు అనుకూలమైన టైంలో ఆ 2 గంటల్లో 10 నిమిషాలు మౌనంగా ఉండటం మంచిది. ఒక 10 నిమిషాలు సరిపోతుంది. అయితే మౌనం వల్ల మనకి శక్తి వస్తుంది. అది మౌనం వల్ల మనకి అంతర్దృష్టి కలుగుతుంది. రమణ మహర్షి గారు మౌనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. మాటలు మౌనం కూడా బోధిస్తుందని చెప్పారు. మౌనం యొక్క బోధ అర్థం కానప్పుడే మాటలతో చెప్పాలి, కానీ మౌనం బోధించేటప్పుడు మాటలతో కూడా అంత పని లేదు. మౌనం చాలా ముఖ్యం. మౌనం మనకు ఆంగ్ల భాషలో సామెత కూడా ఉంది, మౌనం బంగారం మాటలు వెండి. మౌనం చాలా ముఖ్యం. మౌనం యొక్క బోధ అర్థమైనప్పుడు మాటలతో కూడా పని లేదు అని చెప్పేవారు. అయితే ఆ 2 గంటల టైంలో వారు ఒక ఏదో ఒక 10 నిమిషాలు మౌనంగా ఉండటం మంచిది. ఆ టైం చూసుకుని వారు అడ్జస్ట్ చేసుకుని. తర్వాత ఒక విషయం, గోపాలకృష్ణమూర్తి గారు అని చెప్పారు, వారి పేరు మర్చిపోయాం. ఆ గోపాల ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఈ సభ ఇంత సభ ఈ సభ అంతా నిండిగా ఉండటానికి ఈ సభను ఇక్కడ ఇంత వైభవంగా జరిపించడానికి ఇక్కడ గోపాలకృష్ణమూర్తి గారు కారణం అని చెప్పారు. ఆ గోపాలకృష్ణమూర్తి గారి పేరు మేము మొదట్లో చెప్పటం మర్చిపోయాం. ఇంకేదంటే పునాదులు ఇటుకలు తొందరగా కనపడవు. పునాదులు ఇటుకలు కష్టపడి పనిచేసే వాళ్ళు ముందు కనపడరు. పునాదులు ఈ గోడకు ఆధారం పునాదులోని ఇటుకలే, కానీ మన కళ్ళకు మటుకి ఆ పునాదులు ఉన్నటువంటి ఇటుకలు కనపడవు. అంచేత ఈ పునాదికి ఈ సభ ఇంత వైభవంగా జరగటానికి ఈ గోపాలకృష్ణమూర్తి గారి కారణం. వారికి కూడా నా కృతజ్ఞత పూర్వక వందనములు నేను వారికి సవినయముగా సగౌరవంగా సుస్పష్టంగా వారికి సమర్పించుకుంటున్నాను, గోపాలకృష్ణమూర్తి గారికి. తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళాం, మారుతిని చూశాం. ఎంతో ఎన్ని శతాబ్దాల నుంచి ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ఉందని మాకు, ఆంజనేయ స్వామి గుడి ఎన్నా ఇంత చిరకాలాంచి 800 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి కోవిల్ ఇక్కడ ప్రసిద్ధి ఆచర్యలో. ఆంజనేయ స్వామి కోవిల ఎంత 800 సంవత్సరాల నుంచి ఉందన్న సంగతి తెలియదు. మాకు అత్తిలి గ్రామం వచ్చినప్పుడల్లా స్వామివారి దర్శనం చేసుకుని వెళతా ఉంటాం, ఆంజనేయ స్వామి దర్శనం. ఆంజనేయ స్వామిని చూసిన వెంటనే ఒక్కసారి రామాయణ గాథ గుర్తు వచ్చింది. వాళ్ళు నన్ను ఎంట్రన్స్ లో మొట్టమొదటి ఆంజనేయ స్వామి దగ్గరికి తీసుకెళ్లారు. ఒక్కసారి రామాయణం గుర్తు వచ్చింది. ఆంజనేయ స్వామి గుణవంతుడే కాదు బుద్ధిమంతుడు, బుద్ధిమంతుడే కాదు వివేకవంతుడు. వైజిష్ఠుడు చాలా తెలివి గలవాడు, చాలా వివేకవంతుడు, సద్గుణాలు గలవాడు, అన్ని సద్గుణాలు గలవాడు. ఒక రాశి గుణ రాశి, అన్ని సద్గుణాలు గలవాడు. అంతేకాదు సద్గుణాలు ఉండటమే కాదు మేధావి, మేధావే కాకుండా ముందు చూపు గలవాడు. ముందు చూపు అతిగా ఎంతో బలవంతుడు, బలవాను. ఆంజనేయ స్వామి చాలా బలవంతుడు, అంత బలవంతుడు. ఆయన బలం అంత ఒకసారి ఆంజనేయ స్వామి మూర్తిని చూడగానే నాకు గుర్తు వచ్చింది. ఆంజనేయ స్వామి ఏం చెప్తాడంటే, ఏ సకాలంలో మన పనులు చేసుకోమని చెప్పాడు, వాయిదాలు వేయొద్దన్నాడు. మనల్ని ఏదైనా ఒక పని చేసుకోవాలన్నప్పుడు ఈవేళ పని ఈవేళ చేసుకోవాలి, కానీ వాయిదాలు వేయకూడదు. తర్వాత ఆంజనేయ స్వామి చెప్పిన ఆయన ఏదైనా ఒక దాని వ్యాకరణ శాస్త్రంలో పండితుడు, మహామేధావి, శివాంశ సంభూతుడు, మనం నమస్కరింపదగిన వాడు, మనకు అన్ని కోరికలు ఇచ్చేవాడు, మనకు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, మానసికంగా శారీరకంగా శారీరకంగా అనేటువంటి బలం, మానసికమైనటువంటి ధైర్యాన్ని మనం అనుగ్రహించేవాడు, సర్వదేవతా స్వరూపుడు. ఆంజనేయ స్వామి ఏదైనా పని చేసేటప్పుడు వాయిదాలు వేయొద్దని చెప్పేవాడు. ఎప్పుడు పని అప్పుడే చేసుకోవాలి, చిత్తశుద్ధితో చేయమని చెప్పాడు. మనందరం ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రాకపోవడానికి కారణం భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ, మనం చిత్తశుద్ధి అనేది మోక్షానికి ఎంత ముఖ్యమో, శాశ్వతమైన శాంతికి మోక్షానికి, ఆ సద్వస్తువును తెలుసుకోవడానికి, సత్య సాక్షాత్కారానికి చిత్తశుద్ధి ఆధ్యాత్మిక ప్రగతికి ఎంత ముఖ్యమో, భౌతికమైన పురోభివృద్ధికి కూడా చిత్తశుద్ధి అంతే అవసరం. అంటే చిత్తశుద్ధి లేని శివ పూజ లేదా, అని మన వాళ్ళు చెప్తా ఉంటారు. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఆధ్యాత్మిక అభివృద్ధికే చిత్తశుద్ధి ఉండాలి, భౌతికంగా అభివృద్ధికి చిత్తశుద్ధి అక్కర్లేదు అనుకుంటున్నారు. అది పొరపాటు. భౌతికమైన అభివృద్ధికి కూడా చిత్తశుద్ధి అవసరమని ఆంజనేయ స్వాములు చూసి మనం నేర్చుకోవాలి. ఒకవేళ భౌతికమైన చిత్తశుద్ధి లేకుండా భౌతికమైన అభివృద్ధికి వచ్చినా తాత్కాలికంగా మెరిసినా అది నిలబడదు, ఉండదు. వెంటనే పేక ముక్కల కోట ఎంత తొందరగా పడిపోతుందో చిత్తశుద్ధి లేకుండా చేసినటువంటి భౌతికమైన పనులు కూడా అలా ప్రవాహంలో కొట్టుకుపోయి. చిత్తశుద్ధి స్పిరిచువల్ సైడ్ ఎంత ముఖ్యమో భౌతిక విషయాల్లో కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు అమెరికాలో నలుగురు పార్ట్నర్స్ కలిసి ఏదైనా వ్యాపారం చేస్తే అది చాలా కాలం ఆ వ్యాపారం చేస్తారు, చిరకాలం చేస్తారు, జనరేషన్ స్టోగదర్ చేస్తారు. ఇక నలుగురు కలిసి వ్యాపారం చేస్తే ఆదివారం వ్యాపారం, సోమవారం పేచీలు, మంగళవారం వ్యాపారం ముగిసిపోతుంది. ఏం చేయాలి, నలుగురిలోనే చిత్తశుద్ధి ఉండదు. వాళ్ళు చెప్పి మాటకి, వాళ్ళు చేసి చేతకి, వాళ్ళ ఆలోచనకి, జీవిత విధానానికి ఏమి సంబంధం ఉండదు. అమెరికా అలా కాదు, నలుగురి కలిసి ఒక వ్యాపారం చేశారంటే ఆ వ్యాపారానికి సంబంధించినంత వరకు చిత్తశుద్ధితో ఉంటారు. అయితే భౌతికమైన అభివృద్ధిలోకి రావాలైనా చిత్తశుద్ధి, అది నేను చెప్పేది ఒక వ్యాపార రంగంలో కానీ భౌతికంగా కూడా మన అభివృద్ధిలోకి రావాలంటే చిత్తశుద్ధి ముఖ్యం. ఒక తెలివితేటలు ఒకటి సరిపోదు, బుద్ధి సూక్ష్మత ఒకటి సరిపోదు, చిత్తశుద్ధి చాలా ముఖ్యం. ఆంజనేయ స్వామి రాముడు తర్వాత సీతాన్వేషణ ప్రారంభించే ముందు వాలిని వధించాక సరే శీతాకాలం ప్రారంభమవుతుంది, వర్షాకాలం ప్రారంభమవుతుంది, వర్షాకాలం అయిన తర్వాత శీతాన్వేషణ ప్రారంభిద్దామని అనుకుంటాడు. సరే సుగ్రీవుడు తనకు రాజ్యానికి రాజు అవుతాడు అనంతరం, కానీ కార్యం మరిచిపోతాడు, దైవ కార్యం మరిచిపోతాడు. అప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి వర్షాకాలం వెళ్లిపోయింది, మనం రాముడికి ఇచ్చిన మాట పోషించుకోవాలి. ఆంజనేయ స్వామి ఏమన్నారంటే బుద్ధిమంతుడి లక్షణం ఎవరైనా పని 10 రోజుల్లో నేను చేస్తాను మనం మాటిస్తే 10 రోజుల దాకా ఉండక్కర్లేదు, 5 రోజుల్లో చేస్తే పరమాత్మ యొక్క కరుణకి పాత్రులు అవుతామని చెప్పాడు. ఇప్పుడు 10 రోజులు అక్కర్లేదు, 100 రోజులైనా చేసేవాళ్ళు కనపడటం లేదు. అలా మాట పోషించుకునే మనస్సే లేదు అసలు. ఆంజనేయస్వామి అన్నాడు చేస్తామని మాట ఇచ్చామనుకోండి, పని 10 రోజుకి చేసినా పర్వాలేదు, ఆ 10 రోజుకైనా చేయకపోతే ఇంకో 4 రోజులు ముందే చేసినా పర్వాలేదు, కానీ 10 రోజుకైనా చేయగలగాలి. నువ్వు సీతాన్వేషణ ప్రారంభించాలి. రామచంద్రమూర్తి వాలిని వధించి మనకెంత ఉపకారం చేశాడు. వాలిని చంపవలసిన పని రామచంద్రమూర్తికి లేదు. వాలిని చంపితే అపవాది వస్తుందని తెలిసిండు కూడా భగవంతుడు నీకోసం ఆ పని చేశాడన్నాడు ఆంజనేయ స్వామి. మర్చి ఆంజనేయ స్వామిని మర్చిపోలేదు. వాలిని పరమాత్మ చంపవలసిన అవసరం లేదు, కానీ నువ్వు రాముడు ఒక అగ్రిమెంట్కి వచ్చారు, నువ్వేం చేస్తానంటే రాముడికి సహకరిస్తానని చెప్పు సీతాను విషయంలో. ఆగాడు, కోరిక ఏమిటండి నీ కోరిక? నీ కోరిక ఏంటంటే వాలిని వధించమని నువ్వు కోరావు. ఆ అగ్రిమెంట్ ప్రకారం వాలిని వధించాడు, కానీ నీ స్నేహాన్ని కాపాడుకోవటం వాలిని సంహరించాడు, కానీ వాలిని సంహరించాడు కానీ నీ స్నేహాన్ని కాపాడుకోవటం కోసం అగ్రిమెంట్కి కమిట్ అయ్యాడు కాబట్టి చేశాడు. అయినా తన అంతరాంతరాళ్ళలో, తన హృదయాంతరాళాల్లో, హార్ట్స్లో వాలిని చంపితే ఎంతో కొంత మనకు అపవాది వస్తుందని రాముడికి తెలుసుండు కూడా వాలిని సంహరించాడు, సుగ్రీవ అది మర్చిపోయావా అంటాడు. అటువంటి గుణవంతుడు మనకు ఎక్కడున్నాడో చెప్పండి. తన అపవాది భరించి, తాను అపవాది భరించి చేశాడు. ఇప్పుడు కూడా రాముడి మీద అపవాదం ఉంది, అంత చెట్టు చాటు నుంచి వాళ్ళని ఎందుకు సంహరించాడు దేవుడు అనుకుంటున్నావని అపవాదు అంటే అది పరమాత్మ చేసిన పని. ఇప్పుడు కూడా అపవాది వస్తుందని తెలుసుండు కూడా అపవాదిని భరించి నీ కోసం ఆ పని చేశాడు అన్నాడు సుగ్రీవ. స్నేహం కోసం అది మర్చిపోయావు సుగ్రీవ. బోధాలు అనిపించేటప్పుడు మనకి ఏ పని చెయ్యాలి ఏ పని చేయకూడదో తెలియదు. అంటే మనం చెయ్యకూడని పని చేస్తే అది అధర్మం, చేయవలసిన పని చేస్తే ధర్మం. ఏ పని చెయ్యాలో మన డ్యూటీ మనం చేయటం ధర్మం, చేయకూడని పని చేస్తే అది అధర్మం, చేయవలసిన పని మనం చేయగలిగితే అదేమిటది ధర్మం. ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. చెయ్యకూడని చేయకూడదు, చేయవలసింది మనం మర్చిపోకూడదు, చెయ్యాలి ధర్మం. ఒకటి ధర్మం, రెండు యోగం, మూడు భక్తి, నాలుగు కర్మ. ఇవి మర్చిపోకూడదు. అంటే ధర్మాన్ని ఆచరించడం మర్చిపో, ధర్మాన్ని ఆచరించకపోకూడదు. యోగం అంటే భగవంతుల్లో మన ఐక్యమయ్యే విధానం ఏ గంట కాకంటే బహు జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్త పనికి రాదు, అశ్రద్ధ. ఆలస్యం చేయకూడదు, వేళ చేసుకునే పని ఈవేళ చెయ్యాలి, కానీ ఆలస్యం పనికి రాదు. మనం ఆలస్యం చేస్తే మన శరీరం ఎక్కడ ఏమైనా 1000 సంవత్సరాలు ఉంటుందే. యోగం విషయంలో భగవంతుడిలో ఐక్యం అవ్వడం కోసం పరమాత్మలో, విశ్వాత్మలో, ఈశ్వరుడిలో, సత్యములో, నారాయణుడిలో ఐక్యం అవ్వటం విషయంలో అశ్రద్ధ పనికి రాదు, అజాగ్రత్త పనికి రాదు. తర్వాత కర్మ, ఆ సత్కర్మ మనం విడిచిపెట్టకూడదు. మనం సత్కర్మ విడిచిపెట్టకూడదు. అంటే మనం చేయవలసినటువంటి కర్మ మన చేతనైనంత కర్మ చేయగలిగింది సత్కర్మ చెయ్యాలి. మనకెంతవరకు మనకు శక్తికి మించి చెయ్యక్కర్లేదు. మనకెంతవరకు శక్తి ఉందో అంతవరకు తదనుగుణంగా సత్కర్మ ఆచరించాలి. మాట సౌమ్యంగా ఉండాలి. అంటే పూర్వజన్మల్లో మన ఏదైనా శరీరంతో కానీ, వాక్కుతోటి కానీ, మనస్సుతోటి కానీ ఏదైనా దోషపూరితమైన పనులు చేస్తే, ఈ జన్మలో మనం సత్కర్మ చేస్తే ఆ పూర్వజన్మలో ఉన్నటువంటి దోషాలు నశిస్తాయి. ఇంకా కర్మ సత్కర్మ విడిచిపెట్టకూడదు, భక్తిని విడిచిపెట్టకూడదు. అంటే భగవంతుడి రూపాన్ని ఆంజనేయస్వామి గుడిలోకి వెళ్ళినప్పుడు నా రెండు కళ్ళతోటి పరిపూర్ణంగా రూపాన్ని చూసుకున్నాను. వెళ్ళి పాదాలను ముట్టుకోలేకపోయినా, దగ్గరికి వెళ్ళి పాదాలను ముట్టుకునే అవకాశం లేకపోయినా, ఆంజనేయస్వామిని కౌగులించుకునే అవకాశం లేకపోయినా, దూరాంచిన రెండు కళ్ళతోటి తనివి తీరా రూపాన్ని చూసుకున్నాను, జుర్రుకున్నాను. ఆయన బుద్ధి ఎందుకు, ఆయన వైభవం, ఆయన అంత బుద్ధిమంతుడు గుర్తుకొచ్చింది ఈ రోజు నాకు. అయితే ఈ నాలుగు విషయంలో అశ్రద్ధ పనికి రాదు. ఒకటి ధర్మం ఆచరించాలి సుగ్రీవ. రెండు యోగం విషయంలో పనికి రాదు. యోగం అంటే మీరు భగవంతుడిలో ఐక్యం అవడం కోసం మీరు చేసే పని అంతా యోగమే. లేకపోతే ప్రాణాయామం అనండి, ధ్యానం అనండి, జపం అనండి, ఇదంతా యోగంలోకి వచ్చేస్తుంది. ధర్మంలో అశ్రద్ధ పనికి రాదు, యోగములో అశ్రద్ధ పనికి రాదు, సత్కర్మ చేయటంలో అశ్రద్ధ పనికి రాదు, భగవంతుడి పాదాలను ఆశ్రయించటంలో ఎరుక కలిగి ఉండాలి ఎప్పుడు అని అన్నాడు. తర్వాత సుగ్రీవా, అంటే మన టైం అయిపో, వర్షాకాలం వెళ్ళిపోయింది, వర్షాకాలం వెళ్ళిపోయింది అని నువ్వు మాట నిలబెట్టుకోవడం మరిచిపోయావని అసలు రాముడు మన దగ్గరికి వచ్చి నువ్వు నా మాట మరిచిపోయావని చెప్పే వరకు మనం ఆగాల? అది మంచివాడు లక్షణమా? ఇది బుద్ధిమంతుడు లక్షణమా? వివేకవంతుడు లక్షణమా? నువ్వు నాకు ఇచ్చిన మాట మరిచిపోయా, ఆయన చేత రిమైండర్ పంపించుకోవాలా? అది తెలియగలవాడు లక్షణమా అంటాడు ఆంజనేయ అని అంటాడు. ఒకటి అర్థం, రెండు కామం. అనుభవించి కొడుది పెరుగుతాయి అన్నాడు. మనకు డబ్బు ఉందనుకోండి, ఏ డబ్బు లేనప్పుడు 1 కోటి రూపాయలు ఉంటే చాలు అనిపిస్తుంది మనకు. మనకి డబ్బు లేనప్పుడు 1 కోటి రూపాయలు ఉంటే చాలు అనిపిస్తుంది. ఆ 1 కోటి రూపాయలు వచ్చాక 100 కోట్లు మనం సంపాదించే వరకు మనకు నిద్ర పట్టదు. ఇదే మాయ. మనీ ఈజ్ ది ఇల్యూజన్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలో ఉన్న మాయంతా కూడా ధన రూపంలో ఉంది. ఎక్కడ మాయంతా కూడా ధన రూపం. ధనాన్ని అనుభవించుకొని తగ్గదు, అది పెరుగుతుంది సుగ్రీవ. అంటే ధనం ఒకటి, కామం ఒకటి. నువ్వు శుభ్రంగా నీ కోటలో ఉండి నీ భార్యలతోటి సుఖాలు అనుభవిస్తున్నావు, దానికి ఏం ముగింపు ఉంటుందేమో, ముగింపు ఉండదు. కామం అనిపించి కొలిది పెరుగుతుంది, డబ్బు సంపాదించి కొలిది ఆశ పెరుగుతుంది. ధనం అనిపిస్తా అనుకోండి, ఇప్పుడు మనకే బట్టకు లేదనుకోండి, పొట్టక లేదనుకోండి, ఏదో కాలక్షేపం వెళితే బాగుంటుంది అనుకోండి. కాలక్షేపం ప్రారంభించాక 1 కోటి రూపాయలు సంపాదిస్తే బాగుండు అనుకుంటాం. ఆ 1 కోటి రూపాయలు వచ్చాక 100 కోట్లు సంపాదించే వరకు మనం నిద్రపోయి ఇంకో మంచి లేదు, చెడ్డ లేదు, ఎన్ని అన్యాయాలకైనా ఎన్ని అబద్ధాలకైనా సిద్ధమైపోతాం ఆ డబ్బు సంపాదించడం. సుగ్రీవ, ఒకటి ధనం, రెండు కామం. రాముడు మాటను ఎందుకు పరిచిపోయామంటే శుభ్రంగా క్వార్టర్లో ఉండి అన్ని భోగాలు అనిపిస్తున్న ఆ భోగాల మధ్యలో ఇచ్చిన మాట మర్చిపోవడం సహజమే. అదే మానవ సహజం. నువ్వు మటుకేమీ చేస్తావు? అంటే సర్వసాధారణంగా మానవుల్లో ఉండ బలహీనత చూపిస్తూ శుద్రుడికి కూడా చెబుతున్నాడు, నీకే కాదు మానవ సహజం అది. భోగాలు అనిపించినప్పుడు ఇచ్చిన మాట మర్చిపోతాం, ఇచ్చిన మాట పోషించుకోవడం మర్చిపోతాం. ధనం ఇంతవరకు ధనం సంపాదించి సంతృప్తి పడిన వాడు సృష్టిలో లేడు. 1000 కోట్లు డబ్బుంటే ఇంకో 100 కోట్లు ఎక్కడ సంపాదించుకుందాం అనుకుంటా ఉంటాడు. నిన్న కాక మొన్న రతన్ టాటా ఒకడు అన్నాడు, మన ఇండియాలో ఉన్న ధనవంతుల్లో రతన్ టాటా ఒకడు, అది పెళ్లి చేసుకోలేదు. రతన్ టాటా అన్నాడు, ఏదో సంపాదించాను, అందరూ రతన్ టాటా పెద్దవాడు, ఇండియాకి పెద్దవాడు సంపాదించాడని చెప్పుకుంటున్నారు. కానీ నా మనస్థితి నాకు చెబుతోంది, నా హృదయం నాకు చెబుతోంది, నాకు ఎంత డబ్బు ఉందో నాకు తెలుసు, నేను కానీ పెద్దలకి ఏమి చేయలేకపోయిన సంగతి కూడా నాకు తెలుస్తోంది, ఎవరో నన్ను బాధించడం లేదు, నా మనస్సే నన్ను శిక్షిస్తానని చెప్పాడు రతన్ టాటా. మీరందరూ గొప్పవాడు రతన్ టాటా అని చెప్పుకుంటున్నారు, ఎందుకు గొప్పవాడిని? 10 రూపాయలు సంపాదించినంత గొప్పవాడిన? ప్రజలకు నేను ఇంతవరకు ఏమి చేయలేదు, అంటే చేయగలిగినంత ఏమి చేయలేదు ప్రజలకి. మీరందరు రతన్ టాటా గొప్పవాడు అని చెప్పి శ్రీనివాసరావు గారి మీద కూర్చోబెట్టి సన్మానాలు చేస్తుంటే నాకే సిగ్గేస్తుంది. నిన్న కాక మొన్న అన్నాడు, రతన్ టాటా ధనవంతు అయితే మీకు కలిసి వచ్చింది ఏంటి, నేను ప్రజలకు ఏమైనా ఉపయోగపడ్డానా? ఇండియాలో అనేక మంది ఇబ్బంది పడే ప్రజలు ఉన్నారు, ఇండియాలో అనేక మంది సామాన్య ప్రజలున్నారు, పేద ప్రజలున్నారు, మరి అన్నానికి బట్టకు కూడా ఇబ్బంది పడే ప్రజలున్నారు. వాళ్ళకి ఏదైనా చేయగలిగాను, ఏదో నామమాత్రంగా చేసిన నా దగ్గర ఎంత ధనం ఉందో దానికి తగ్గట్టుగా నేను చేయలేదని, అది నా మనస్సు ఎవరో నన్ను శిక్షించడం లేదు, నా మనస్సే నన్ను శిక్షిస్తోంది అన్నాడు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఆంజనేయ స్వామి చెప్పాడు. ఆంజనేయ స్వామి పెర్ఫెక్ట్ సెలబ్రేట్ చెబుతూ సుగ్రీవుడికి జ్ఞాపకం చేస్తూ, ఒకటి ధనం, రెండు కామం, ఈ రెండు అనుభవించే కొద్ది పెరుగుతాయి. తెరగోసమా, ధనమైన అంతే, ఎంత సంపాదించినా మనిషికి తృప్తి ఉండదు, సంతృప్తి ఉండదు. అలాగే భోగాలు కూడా అంతే, భోగాలు అనిపించే కొద్ది ఇంకా భోగం అనిపిందాం, ఇంకా భోగం అనిపిందాం అనిపిస్తుంది, కానీ ఆ భోగాల నుంచి బయటికి రాలేడు వాడు. ఇంకా మరణించిన తర్వాత చీకటి లోకాలు మిగులుతాయి. అది సుగ్రీవ నీది పొరపాటే ఉందలే, అసలు మామూలుగా మనిషి మానవుడి యొక్క సహజ గుణం. ఇంతవరకు సృష్టిలో కామాన్ని అనుభవించి ధనాన్ని అనుభవించి, ధనం ఒకటి, ధనము రెండు, కామం, ఇవి రెండింటిలో అనుభవించి సంతృప్తి పడ్డవాడు ఈ లోకంలో కాదు పరలోకంలో కూడా లేడు. అంచేది వీటిని మధ్యలో పడిపోయి శుభ్రంగా కోటలో పడేయండి, అన్ని భోగాలు అనుభవించి, ఇంద్రియాలకు సంబంధించినట్టు అన్ని భోగాలు అనుభవించి రామచంద్రమూర్తికి ఇచ్చిన మాట మర్చిపోయావు సుగ్రీవ. పైగా మన గురించి అపవాదులు పడ్డాడు రాముడు, అది మర్చిపోయావు సుగ్రీవ. దేవుడు కూడా అపవాదులు తెచ్చుకున్నాడు మన గురించి అంటాడు ఎవరు. అంచేసి మనం చెప్పుకోవలసింది ఏంటంటే, ఈ రోజునే మంచి పనులు చేస్తున్నా అది ఎలా ఉండాలని ఉపనిషత్తులు ఏమని చెప్పారంటే, అది వినయంగా ఉండాలి, హితవుగా ఉండాలి. నువ్వు చేసే మంచి పని ఇతరులకు తెలియాలని కూడా తెలిస్తే, మామూలుగా సహజంగా తెలిస్తే తెలిస్తే తెలియాలి, నువ్వు అనుకోకూడదు. మంచి పని ఎలాగ చెయ్యాలో తర్వాత ఇంకోటి, ఒక ఆకారంతో ఏదో ఒక పేరుతోటి మనం తదార్చ్యం పొందుతున్నంతకాలం మన ఆత్మజ్ఞానానికి అర్హులం కాదు. ఎంత సాధన చేస్తే కానీ ఫలం ఆత్మజ్ఞానానికి మనం అర్హులం కాదు, యోగ్యులం కాదు. ఆత్మజ్ఞాన సముపార్జనకి ఆ రూపబుద్ధి నామబుద్ధి నశిస్తేనే కానీ జ్ఞానం అదే ఏ అవకాశం లేదు. బలిచక్రవర్తి భాగవత గంగలో బాగుపడే వాళ్ళందరూ భాగవతం చదవాలంటారు. అది గంగానది ఎటువంటిది, భాగవతం భాగవత గంగ కూడా అటువంటి. ఆ భాగవత గంగలో బలిచక్రవర్తిని, బలిచక్రవర్తి మహాదాత, ఆ మహాదాతని వామనవతారంగా మహావిష్ణుడు వామనవర్తి అంటారు. ఏంటంటే మహాదాతను శిక్షించడం ఏంటండి, భగవంతుడు వామన రూపంలో వచ్చాడు, వామనవతారం బలిచక్రవర్తిని శిక్షించడానికి వచ్చింది, ఒక మహాదాతడు అది ఏంటని చాలా మంది అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒకటి మీరు గుర్తించాలి, ఆయన ధర్మం చేసేవాడు. ఎవరు బలిచక్రవర్తి అంటే సామాన్యుడు కాదు, ప్రహ్లాదుడు మనవడు, స్వయంగా ప్రహ్లాదుడి కొడుకు కొడుకు ఎవడు బలిచక్రవర్తి. మహాదాత అనేక మందిని జయించాడు యుద్ధాల్లో. అతనికి ఏమొచ్చిందంటే, నేను ఇంత దానం చేస్తున్నానని అతను రూపాయి దానం చేస్తే 5 రూపాయలు గర్వం రావటం ప్రారంభించింది. ఇప్పుడైనా మీరు చూడండి, మీరు ఇప్పుడైనా ఎప్పుడో బలిచక్రవర్తి దాకా వెళ్ళక్కర్లేదు, ఎవడైనా 100 రూపాయలు దానం చేస్తే 200 రూపాయలు గర్వం మన దగ్గర చూపిస్తారు. వాళ్ళు ఒళ్ళు కుదిపేసుకుంటారు, కళ్ళు ఇలా తిప్పుకుంటారు. మీరు చూడండి, ఇప్పుడు కూడా అనేక మందిని చూశాను ఇటువంటి వాళ్ళు. బలిచక్రవర్తి దాకా ఎలక్కర్లు అంటే ఇక్కడ మీరు గ్రహించాలి, బలి ఏమిటంటే బలికి చివరికి గర్వం వచ్చేసింది, అంటే మంచి పనులు చేస్తున్నాడు, ఆ మంచి పనులు కూడా అహంకారం చంపటానికి బదులు పెరుగుతాను. ఇది గ్రహించాలి మీరు, ఇది కూడా సాధనలో భాగం. బాహ్యానికి మంచి పనులు చేస్తున్నాడు, కానీ నేను గొప్ప పనులు చేస్తున్నాను అహంకారం లోపల పెరిగిపోతాం. మహావిష్ణువు పరమాత్మ బాహ్య బంధువులు ఏముందండి, విష్ణువు మనకు ఆత్మ బంధువు. బాహ్య బంధువులు ఏముంది, మన దగ్గర 10 రూపాయలు ఉంటే మన చుట్టూరు చేరతారు, మన దగ్గర లేకపోతే చుట్టమని మీరు ఎవరో నాకు తెలియటలేదంటే కొంచెం గుర్తు చేయండి అంటారు. సుమతి శతకంలో ఏమని చెప్పారంటే, చెల్లో నీళ్లు ఉంటే కప్పలు వస్తాయి, కానీ చెల్లో నీళ్లు లేకపోతే కప్పలు ఎక్కడ వస్తాయి? చేతి నుండే డబ్బు ఉంటే బంధువులు, కానీ చేతి నుండి డబ్బు లేకపోతే చుట్టం లేడే అవడలేదని చెప్పి మనం బాహ్య బంధువులను అస్తమానియలు కూడా తిరిగి ఆత్మ బంధువుని వదిలేస్తున్నాం. బాహ్య బంధువులు మీరు గౌరవిస్తే గౌరవించకూడదు. బాహ్య బంధువులు పేరు చెప్పి ఆత్మ బంధువుని విడిచిపెట్టేస్తే ఎలాగా? కొండనాలకి మనం ఏదో మరమ్మతు చేసుకుందాం, వరునాలకు పోగొట్టుకుంటే ఎలాగా? బాహ్య బంధువులు అంటే అది బంధించేవాళ్ళు. కొన్ని బాహ్య బంధువులు మీరు చూడొచ్చు చూడకూడదు, కానీ ఆత్మ బంధువుని వదులుకుంటున్నాం, మహావిష్ణువుని వదులుకుంటున్నాం, నారాయణుని వదులుకుంటున్నాం. కానీ మనకి జ్ఞాన ప్రదాత ఆయన, శాంతి ప్రదాత, జ్ఞాన ప్రదాత, మోక్ష ప్రదాత, జన్మ మరణ చక్రంలోంచి విడుదల చేయగలిగిన సమర్థుడు, సర్వసమర్థుడు. అటువంటి ఆత్మబోధను వదులుకుని తిరుగుతున్నాం. ఆ బలి చక్రవర్తి ఎంత గొప్పవాడు ఎంత గొప్పవాడు అని అటువంటి ఆత్మబోధను వదులుకుని తిరుగుతున్నాం. ఆ బలి చక్రవర్తి ఎంత గొప్పవాడు ఎంత గొప్పవాడు అని అనుకుంటున్నారు కనుక కూడా తిరిగి లోపల కుళ్ళిపోతున్నాడు అని వాడికి అర్థం, వాళ్ళకి అర్థం అవటలేదు. మహావిష్ణుడు ఆత్మబంధువు కాబట్టి అయ్యో ప్రహ్లాదుడు మనుమడియుడు పాడైపోతున్నాడు, ఊరేగింపులు బాగున్నాయి, లోపల కుళ్ళిపోతున్నాడు, వాడు అనుగ్రహించాలి, వాడికి మోక్షం ఇవ్వాలనుకున్నాడు. అది ఈశ్వరుడు. ఏది మంచో మనకి, ఏది మంచో భగవంతుడికి తెలుసు కానీ మనకి తెలియదు. మనకి ఏది మంచో మనకంటే ఎక్కువ భగవంతుడికి తెలుసు. మనకి ఏది మంచో మనకంటే ఎక్కువ మన గురువుకి తెలుసు. అయ్యో మహావిష్ణువు వామన రూపంలో వస్తాడు, భాగవతంలో చెప్తాడు. అర్ధకామాలకు దూరంగా ఉన్నవాడికి ముఖంలో తేజస్సు ఉంటుందట. వామనమూర్తి మహావిష్ణువు వామన రూపంలో వస్తాడు, ముఖం చాలా తేజస్సుగా ఉంటుంది, చూసి గురించి చూడాలనిపిస్తాను. ఆ కూడా ఉన్నవాడు కూడా వామనమూర్తి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఊరికే చూడటానికి ఆ భౌతికమైన సౌందర్యం బలి చక్రవర్తి దగ్గరికి వస్తాడు. బలి చక్రవర్తి కూడా వామనమూర్తి యొక్క సౌందర్యం చూసి ఆశ్చర్యపోతాడు. ఇతను అంతకే అంతకుముందు చాలా గర్వంగా ఉన్నాడు కదండి, వాడు ఏమి అడక్కముందే, ఎవడు వామనమూర్తి ఏమి అడక్కముందే, నీకేం కాడు మహావిష్ణువు అని వీడికి తెలియదు, నీకేం కావాలో కోరుకో ఇస్తాను అంటున్నాడు. పైగా వీడికి గర్వం ఎంత పరిచిపోయిందంటే, ఎవడైనా నా దగ్గరికి పెళ్లి నిమిత్తం చందా కావాలని వస్తే ఆ పెళ్లికి ఎంత అడిగేవాడు వాడు. పెళ్లికి 100,000 రూపాయలు అవుతుంది అంటాడు అనుకోండి వాడు, ఒకవేళ అంటే నీకు 100,000 ఇచ్చేస్తాను, బయలు చక్రవర్తి దగ్గరికి వచ్చి ఇంకోటి దగ్గరికి వెళ్ళి దానం అడగడానికి వీలేదని చెప్పేవాడు. నా గౌరవానికి భంగం అనేవాడు, అంత పరిచిపోయిందాడు అహంకారం. మీ ఇంట్లో పెళ్లి చేసుకుంటున్నావు అనుకో, నువ్వు నా దగ్గరికి వచ్చావనుకో, నా దగ్గరికి ఒకసారి నువ్వు నన్ను దానం అడిగాక ఇంకోటి దగ్గరికి వెళ్తే నాకు అగౌరవం. నీకు 100,000 కావాలో చెప్పు, 200,000 కావాలి, ఇంకోటికి వెళ్ళి డొనేషన్ ఇంకోటి దగ్గరికి వెళ్ళకు. వెళితే నా యొక్క హోందాతనానికి భంగం, నా యశస్సుకి భంగం, నా కీర్తికి భంగం. అలా భరిచిపోతే అయ్యో ఇడు పాడైపోతున్నాడని మహావిష్ణువు వచ్చాడు. ప్రహ్లాదుడి మనవుడు ఇలా పాడైపోతున్నాడు, చుట్టూ ఊరేగింపులు బాగానే ఉన్నాయి, ఈ ఊరేగింపులు ఎత్తుకెళ్ళి లోపల కుళ్ళిపోతా ఉంటాడు. వామనమూర్తి, నీకేం కావాలి, నీకు గుర్రాలు కావాలా, ఏనుగులు కావాలా, రూపాయలు కావాలా, బంగారాలు కావాలా, ఏం కావాలో అడుగంటున్నాడు. రజోగుణం చూడంటున్నాడు, అంటే ధనాన్ని అనుభవించేవాడికి, కామాన్ని అనుభవించేవాడికి, కీర్తికాంక్షలు పడ్డవాడికి రజోగుణం పెరిగిపోతా ఉంటుంది, సత్వగుణం తగ్గిపోతా ఉంటుంది. అది మాటలోనే వికారం మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు, గుళ్ళు కుదిపేసుకుంటారు. బలి చక్రవర్తి నీకేం కావాలి అడుగు, ఏనుగులు కావాలా, గుర్రాలు కావాలా అని అడుగు. ఎవడు అంటాడు, నాకు ఏనుగులు అక్కర్లేదు, గుర్రాలు అక్కర్లేదు, ఏనుగులు గుర్రాలు పైసలు నాకు అక్కర్లేదు, నాకెవరు ఉన్నారు ఉండటానికి, ఎవరిని నేను పోషించక్కర్లేదు, ఏమి అక్కర్లేదు, నాకు గుర్రాలు అక్కర్లేదు, ఏనుగులు అక్కర్లేదు, పైసలు అక్కర్లేదు, నా అన్ని చిన్న అడుగులు చిన్న పాదాలు, 3 పాదాల నేలయ్యి అంటాడు. నా ఈ చిన్న పాదాలు పుట్టివాడు, నా ఈ పాదాలే చిన్న చిన్న పాదాలు, ఈ చిన్న పాదాలు 3 పాదాల నేల ఇవ్వయ్యా, నీ ఏనుగులు గుర్రాలు ఐశ్వర్యాలు నీ రాజ్యం కూడా నాకు అక్కర్లేదు, నీకు నువ్వు నేను ఇచ్చిన దానికి సరిపెట్టుకోవద్దు, ఎంత కావాలంటే అంత అడుగు అంటాడు. అహంకారం చూస్తున్నాడు, అహంకారం యొక్క వేగం చూస్తున్నాడు మహావిష్ణువు. నేను ఇచ్చిన దానికి నువ్వు సరిపెట్టుకోవద్దు, ఎంత కావాలంటే, అది వినయంగా అడగటం లేదు, అహంకారం అడుగుతున్నాడు. అది బలిసిపోయి ఉంది లోపల బలి చక్రవర్తి, బాహ్యానికి మంచి పనులే చేస్తున్నాడు. అప్పుడు ఎంత కావాలంటే అంత కాదు అయ్యా, అంత అంత అక్కర్లేదు, నా పాదాలే చిన్న పాదాలు చిన్న పాదాలు, పసిపిల్లవాడి పాదాలు లాంటి 3 పాదాల నేల ఇయ్యి చాలు అంటాడు మహావిష్ణు వామన. అంతలోకి వాడి గురువు వస్తాడు శుక్రాచార్యుడు. ఎవరు? రాక్షసుడు గురువు శుక్రాచార్యుడు. ఏంట్రా దానాలు చేస్తానంటున్నావు, ధర్మాలు చేస్తున్నావు, వచ్చిన వాడు ఎవడు? మహావిష్ణువు అంటాడు. పుట్టిగా కనిపిస్తున్నాడు నీకు, పుట్టిగా కనిపిస్తున్నాడు, ఎవర్రా అడుగు? మహావిష్ణువు. వాడికి దానం చేస్తానేంటి, వాడికి దానం చేస్తానంటావేంటి, నీ తోడేస్తాడు మొత్తం, నీ రాజ్యం ఏంటి అన్ని తోడేస్తాడు పట్టుకుని, వాడికి దానం చేస్తానన్న మాట ఇవ్వద్దని చెప్తాడు దాక్షసుని గురువు శుక్రాచార్యుడు. వచ్చి వాడి మామూలు మనిషి అనుకుంటున్నావు, మహావిష్ణువు ఆ రూపంలో వచ్చాడని శుక్రాచార్యుడు కూడా చెప్తాడు. అప్పుడు వీడంటాడు, ఎవరు బలి చక్రవర్తి? నన్ను ఎంతో మంది యాచించారు, ఎంతో మంది నన్ను నేను దాన ధర్మాలు చేశాను, భగవంతుడే వచ్చి నన్ను యాచిని అడిగితే ఇవ్వకుండా ఉంటానా అంటాడు. భగవంతుడు వచ్చి నన్ను ధర్మం చేయమని అడుగుతున్నాడు, నన్ను యాచిస్తున్నాడు, భగవంతుడే వచ్చి అడిగితే నేను లేది పొమ్మని ఎలా అంటాను అంటే, అక్కడ కూడా తన అహంకారం చూపిస్తుంది. వచ్చినవాడి భగవంతుడు, నువ్వే చెప్తున్నాడు వచ్చినవాడి మహావిష్ణువు అని. మహావిష్ణువు నా బొమ్మంలోకి వచ్చి నన్ను దానం చేయమని అడుగుతాంటే ఏదో ఏమైనా సరే దానం చేస్తానన్నాడు, అది కూడా అహంకారం చూడము. అయితే మహావిష్ణువు ఇక్కడ మీరు గ్రహించాలి, వాడు ఆత్మబంధువు బాహ్య బంధువు కాదు. అంటే వీడి మీద కోపం కాదు, వీడిని బాధగలియాలని. ప్రహ్లాదుడి మనముడు పాడైపోతాడు అనవసరం, ఈ బాహ్య సంపద బాహ్య రూపాయలు చెప్పి పెట్టుకుని పాడైపోతున్నాడు, లోపల కుళ్ళిపోతున్నాడు అని శుక్రాచార్యుడు చెప్తాడు. నేను చెప్పిన మాటను వింటం లేదు వాడు. వాడు మహావిష్ణువు వామ ఏదో పొట్టివాడు అనుకుంటున్నావు, పొట్టివాడైనా గట్టివాడు వాడు, పొట్టివాడే పొట్టివాడు అనుకుంటున్నావు. లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి చెప్తా ఉంటారు, పొట్టివాడైనా గట్టివాడు. మన భారతదేశ రాజకీయాల్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు అంత పెద్ద మనిషి ఈ మధ్య కాలంలో రాలేదు. పెర్ఫెక్ట్. మన భారతదేశ రాజకీయాల్లో లాల్ బహదూర్ శాస్త్రి లాంటి నాయకుడు అసలు భూమి మీద నడిచాడంటే తర్వాత కొంతకాలం ప్రజలు అంగీకరించారు. అంత సీనిషియర్ పెర్ఫెక్ట్. ఆయన ఎంతో కాలం ఈపీలో మినిస్టర్ చేశాడు, హోమ్ మినిస్టర్ చేశాడు, రైల్వే మినిస్టర్ చేశాడు, ప్రైమ్ మినిస్టర్ చేశాడు, ఎంతో చేశాడు, ఎన్నో పదవులు చేశాడు. ఆయన శరీరం మరణించాక ఆయన భార్య, ఆయన భార్యకి గవర్నమెంట్ నెలకు 1000 రూపాయలు ఇస్తేనే కానీ పొట్ట గడవని పరిస్థితి వాడు లాల్ బహదూర్. లాల్ బహదూర్ శాస్త్రి ప్రాణం పోయిందా? ఇంట్లో ఏమీ లేదు. గవర్నమెంట్ నెలకు 1000 రూపాయలు ఇస్తేనే కానీ శాస్త్రి గారి భార్యకి పొట్ట గడవనే పరిస్థితి ఏంటి? సుమారు 30 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, రైల్వే మినిస్టర్, ఈపీలో చాలా కాలం చేశాడు, అనేక పదవులు చేశాడు. అంతే, కేవలం జీతం మీద ఆధారం. పుట్టివాడైనా చాలా గట్టివాడు. హరీష్ సింగ్ పర్ఫెక్ట్. ఈ మధ్యన వచ్చిన రాజకీయ నాయకుల్లో అటువంటి వాడు మనం చూడము. శాస్త్రి అంటే శాస్త్రే. శాస్త్రి గాంధీ గారు ఒక్కో రోజున జన్మించారు, మహాత్మా గాంధీ గారు అక్టోబర్ 2 జన్మించారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఆయన అక్టోబర్ 2 జన్మించారు. కొంతమంది నాయకులకి డబ్బు అక్కర్లేకపోయినా ఆడంబరం కావాలి. శాస్త్రి గారికి ఆడంబరం కూడా అక్కర్లేదు. ఇప్పుడు బలి చక్రవర్తి గురించి మాట్లాడుకుంటున్నాం. సరే, బలి చక్రవర్తిని శుక్రాచార్యుడు చెప్పాడు, వీడు మహావిష్ణువు, వీడు పొట్టివాడి కింద కనిపిస్తున్నాడు, వీడు దేవుడు, గట్టివాడు, వీడికి దానాలు ధర్మాలు చేయి, పైగా 3 అడుగులు అడుగుతున్నాడు. 3 అడుగులు ఏంటి అంత నువ్వు అనుకుంటున్నావు? అడి భగవంతుడిరా, చిన్న పాదాలలా కనిపిస్తున్నాయని చెబుతాడు శుక్రాచార్య. వీడికి ఇంకా గర్వం పెరిగిపోతాను, భగవంతుడు వచ్చి నా గుమ్మాలోకి వచ్చి దానం అడిగితే ఇవ్వనని అంటానా? నువ్వు చెప్పింది రైట్ అని వీడు మహావిష్ణు అనుకు. విష్ణు వచ్చి నా గుమ్మాలోకి వచ్చి దానవాడు, మామూలు వాళ్ళకి దానాలు చేస్తున్నానని విష్ణుకి ఇవ్వనని ఎలా అంటాడు, మహావిష్ణుకి ఇవ్వనని ఎలా అంటాను అన్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు కోపం వచ్చి నువ్వు ధ్వంసం అవుగాక అంటాడు, రాజ్యభ్రష్టుడు అవుగాక అంటాడు. అప్పుడు మహావిష్ణు అనుకుంటాడు, ఇంక నేను చేసేది ఆడు గురివే అని చెప్పించేస్తున్నాడు అనుకుంటాడు. ఇంకా నేను ఆడిని పాడు చేశాను గొడవ అక్కర్లేదు, ఆడి గురివే అని చెప్పించేస్తున్నాడు, రాజ్యభ్రష్టుడు అవుగాక అంటాడు. అంటే తన మాట వినలేదని. అప్పుడు మహావిష్ణు అనుకుంటాడు, మన పనికి తేలికవుతుంది, మనం ఏదైతే మనసులో అనుకుంటున్నా అది ఆడు నోటి ఆ గురువే చెప్పేస్తున్నాడు. ఆ గురువు చేత చెప్పించిన వాడు దేవుడు. మహావిష్ణువు యొక్క మాయను ఎవడు అతిక్రమించలేదు. అంటే ఆడి చేత శపింపజేసిన వాడు కూడా మహావిష్ణు మనలో అంతర్యామగా ఉన్నాడు. అంతర్యామగా ఉన్నాడు భగవంతుడు. మన శరీరమే ఆత్మ, శరీరమే దేవుడు, శరీరమే సర్వస్వం అనుకుంటాం. ఈ శరీరానికి ఏ ఒక గాఢ నిద్రలో తప్పించి స్వప్న అవస్థలో జాగ్రత్త అవస్థలో ఏ శరీరం చుట్టూరు తిరుగుతున్నాము, ఏ శవం చుట్టూరు తిరుగుతున్నాము, ఈ శవానికి సత్యానికి శవానికి భగవంతుడికి ఎంత దూరము? ఇందాక లెక్చరర్ గారు చెప్పారు సత్తు గురించి. సత్తు అంటే సత్యం. సత్యం అంటే ఏంటి? సత్యం. ఆ సత్యమే ఈశ్వరుడు, ఆ సత్యమే నారాయణుడు, ఆ సత్యమే వామనుడు, ఆ సత్యమే చిత్తు, సత్యమే ఆనందం. ఒకటే, ఆ సత్యమే జ్ఞానం, సత్యమే ఆనందము. సత్యం అంటే ఎవరు? సత్యము. సత్యం అంటే మన వ్యవహారిక సత్యము కాదు, వ్యవహార పారమార్థిక సత్యము. ఆ సత్యం మన దేహకి, మన ఇంద్రియాలకి, మన మనస్సులో వచ్చిన వికారాలకి, మన బుద్ధిలో ఉన్న దోషాలకి ఎంత దూరమో. పొందిక లేదు, పోలిక లేదు. అసలు వస్తువుకి, అసలు సత్యానికి, మన దేహానికి, మన మనసులో ఉన్న వికారాలకి, ఈ దేహాత్మ బుద్ధికి, బుద్ధిలో ఉన్న దోషాలకి, అసలు శాస్త్ర వస్తువుకి ఎంత దూరమో ఊహించలేము ఆ దూరాన్ని. అయితే మనం ఆ శరీరం చుట్టూ తిరుగుతున్నాం కాబట్టి గౌరవాలని, అగౌరవాలని, కోపాలని, తాపాలు, రోషాలు. తాపం అంటే మన మనస్సే మనకు శిక్ష, మనస్సే తాపం, మనస్సే కోరిక, మనస్సే భయం. రాబోయే జన్మలకి కారణాలు కూడా మనస్సులోనే ఉన్నాయి. పెంట అంతా మనస్సులోనే ఉంది. మన శరీరానికి భయం లేదు, మనస్సుకే భయం, మనసుకే కోరిక, మనసుకే తాపం, మనసుకే పాపం, మనసుకే పుణ్యం, మనస్సే పాశ్యం. రతన్ తాత అన్నాడు నిన్న, భారతదేశంలో ఉన్న భాగ్యవంతుల్లో ఆయన అప్పుడు, ఏదో సంపాదించానని మీరు అనుకుంటున్నారు, నా మనస్సుకి ఇవ్వవలసిన శిక్షణ ఇంకేవ్వలేదు. నేను ఎంత సంపాదించుకుని ఈ సంపాదన నాకు కూడా రాదు, నా మనస్సు నాకు కూడా వస్తుంది కదా, నా మనస్సు నాకు కూడా వస్తుంది. ఇది ఎవరో తినేవాళ్ళే, ప్రజలు తింటారు లేదా వారసులు తింటారు, ఇంకొకరు తింటారు. కానీ నా మనస్సుకి శిక్షణ అనేది ఇంకా ఎంతవరకు నా మనస్సుకి ట్రైనింగ్ ఇవ్వాలో, ఎంతవరకు నా మనస్సుకి శిక్షణ ఇవ్వాలో, నా మనస్సును ఎంతవరకు అధిపాధ్యంలో పెట్టుకోవాలో, మనస్సుకి ఇవ్వవలసిన ఏదో సంపాదించాను కానీ మనస్సుకి నేను ఇవ్వవలసిన ట్రైనింగ్ ఇవ్వలేదు. నా నేను చనిపోయాక వచ్చేది నా ఆస్తి కాదు నా మనస్సు. శరీరం చనిపోయాక నాకు కూడా ఏది వస్తుందో దానికి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వలేదు. మన ఇతర మనిషి ఇతరులను ఎలా మేనేజ్మెంట్ చేయాలని చూసుకుంటున్నాం, కానీ నా మనసుని ఎలా మేనేజ్ చేసుకోవాలి ఎంతవరకు చూసుకోలేదు. నేను నాకు అప్పుడే షష్ఠి పూర్తి వస్తుంది, ఇంకో సంవత్సరం 60 ఏళ్ళు నిండుతున్నాయి, సాగు దగ్గరికి వస్తుంది, వాళ్ళకాడు రమ్మంటాను, ఇల్లు పొమ్మంటాను. నాకు కూడా వచ్చేది ఇంత భారతదేశంలో ఇంత పెద్ద ధనవంతుడు, పెద్ద ఏనుగు, గొప్ప ఎలిఫెంట్ అని మీరు చెప్పుకున్నా నాకు కూడా వస్తుంది. ఆ మనసుకి ఎంతవరకు నేను ట్రైనింగ్ ఇచ్చాను నాకు ఇంకా అర్థం అవుతుంది. నాకు కూడా వచ్చిన దానికి నేను ట్రైనింగ్ ఇవ్వాలి కదా. శరీరం చనిపోయాక ఎవరు బంధువులు రారు, ఎవరు రారు, స్నేహితులు రారు, ఎవరు రారు. నా మనస్సు నాకు కూడా వస్తుంది, దానికి ఎంతవరకు నేను శిక్షణ ఇచ్చాను. మన మాస్టర్ ట్రైనింగ్ అవుతున్నాం, పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాలో ట్రైనింగ్ అవుతున్నాం, కానీ నా మనస్సుకి ఎంతవరకు ట్రైనింగ్ నేను ఇచ్చాను. నాకు కూడా వచ్చే మనస్సునే మర్చిపోతున్నాను. వైద్యం ఎలా చేయాలో ట్రైనింగ్ అవుతున్నాం, వంతిని ఎలా కట్టాలో ట్రైనింగ్ అవుతున్నాం, డబ్బు ఎలా సంపాదించాలో ట్రైనింగ్ అవుతున్నాం, వ్యవసాయం ఎలా చేయాలో ట్రైనింగ్ అవుతున్నాం, కానీ నా మనస్సుకు ట్రైనింగ్ ఇచ్చుకోవటం మర్చిపోయాను. ఇంతకాలం నా మనస్సును అదుపులో పెట్టుకోవటం, దానికి శిక్షణ ఇవ్వటం మర్చిపోయాను. నా శరీరం చనిపోయాక నాకు కూడా ఏది వస్తుందో దానికి ట్రైనింగ్ ఇవ్వటం మర్చిపోయాను. ఎంతకాలం శుక్రాచార్యుడు అన్నాడు, రాజ్యభ్రష్టుడు అవుదుగాక అన్నాడు. సరే మనం చేయవలసిన పని వాడి చేసేస్తున్నాడు అనుకుంటే, సరే ఇస్తాను తీసుకో అన్నాడు 3 అడుగులు. సరే ఇంతవరకు వచ్చిందా వాడికి చెప్పటం, మంచివాడే మంచి, కానీ అది మనం ఎప్పుడు కూడా మనం చేసే పని ఏం పని చేస్తున్నాం కదా, ఎలా చేస్తున్నామో చూసుకోవాలి. మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, ఆ పని ఏం పని చేస్తున్నాం కదా, ఎలా చేస్తున్నావు అని మనతో మన ద్వారా ఎవడైనా సహాయ సహకారాలు అందుకుంటే వాడు సుఖపడాలి. ఏం పని చేస్తున్నామని కాదు, ఎలా చేస్తున్నామో చూసుకోవాలి, అది ముఖ్యం. అంటే వీడు ఇప్పుడు మామూలుగా భాషిందరూ దానం మంచిదే, దానం మంచిదే, పైగా దానం చేస్తే పూర్వజన్మలో ఉన్నటువంటి దోషాలు కూడా నశిస్తాయని చెప్తున్నాడు ఉపనిషత్తు కూడా చెప్తాను. పైగా త్యాగం వల్ల మోక్షం వస్తుందని చెప్పాడు ఉపనిషత్తులు. త్యాగం వల్ల ఏం వస్తుందని చెప్పాడు? త్యాగం వల్ల మోక్షం కూడా వస్తుందని చెప్పాడు. దానం వల్ల ఒక ఉపనిషత్తులో చెప్ చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఏదో ఆత్మజ్ఞానం గురించి చెప్పాడు, మన గురించి ఏం ఉపనిషత్తులు చెప్పలేదు అనుకుంటారు. ఒక ఉపనిషత్తులో చెప్పాడు దానం వల్ల విరోధులు కూడా స్నేహితులు అవుతారని చెప్పాడు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకుల్లో ఎవడైనా పోటీ పెడతానంటాడు అనుకుంటే, అడిగి పట్టుకెళ్ళి 1 లక్ష రూపాయలు పడేస్తే పోటీ పెడతాను, ఒకసారి అటు మనకు అనుకూలంగానే చేస్తాడు, ఈ 1 లక్ష పుచ్చుకుని మనకు పోటీ పెట్టి మానేస్తాడు. అంటే ఉపనిషత్తులు చెప్పాడు ఇది ఆధ్యాత్మిక విషయం కాదు, భౌతికంగా ఆలోచించినా దానం వల్ల కొంతమంది స్నేహితులు విరోధులు కూడా స్నేహితులు అవుతారని. అంటే కొంతమంది ఎలక్షన్ లో నిలబడినప్పుడు కూడా కొంతమంది డబ్బిచ్చి కట్టేస్తూ ఉంటారు, రారు నాకు పోటీకి రాదురా బాబు, 5 లక్షలను పట్టుకెళ్ళి మీ అమ్మాయికి పెళ్లి చేసుకోమని చెప్తారు. ఉపనిషత్తులు ఏమన్నదంటే, ఇదంతా భక్తి అనుకోకండి మీరు, దానం వల్ల శత్రువులు కూడా మిత్రులు అయ్యే అవకాశం, దానం అంత గొప్పదే, కానీ వీడు చేసే విధానం బాగలేదు. ఇది ఇక్కడ సబ్జెక్ట్ ఇది. పైగా త్యాగం వల్ల మోక్షం వస్తుంది. త్యాగం వల్ల ఏమొస్తుంది? మోక్షం కూడా వస్తున్నాడు ఉపనిషత్తులు చెప్పేది. వీడు చేసే త్యాగాలు సత్వగుణంతో చేయడం లేదు, రజోగుణంతో చేస్తున్నాడు. ఎవడు బలి చక్రవర్తి అది వీడు బాగు చేయడానికి వచ్చి, విష్ణు భగవంతుడు మనం బాగు చేయడానికి చూస్తాడు, కానీ మనం పాడు చేయడానికి చూడు. వాడు బాడు చేయాలని చూస్తాడు దేవుడు ఎలా అవుతాడు. అంటే భగవంతుడి కోపం కూడా మనకు ఆయన అనుగ్రహమే, ఆయన కోపం కూడా మన అనుగ్రహమే, ఆయన ఆగ్రహం కూడా దేవుని యొక్క ఆగ్రహం కూడా మన అనుగ్రహమే అని గుర్తించాను. వాడు ధన్యులు. 3 అడుగులు నేలే 3 అడుగులు ఇక్కడ మీరు బాగా గ్రహించండి. సరే ఇచ్చాను తీసుకోమంటాడు 3 అడుగులు. వాడు సర్వాంతర్యామి. వాడు ఎవడు? సర్వాంతర్యామి, అంతటా ఉన్నవాడు, అంతటా అంతర్యాముగా ఉన్నవాడు, అంతటా ఉన్నవాడు, అందరికి అతీతంగా ఉన్నవాడు, సత్యం. ఇంతక లెక్చర్ గారు చెప్పారు కదా, సద్వస్తు అని, ఆ సత్యమే నారాయణుడు, ఆ సత్యమే ఈశ్వరుడు, ఆ సత్యమే చిట్టు, ఆ సత్యమే ఆనందం. అక్కడికి వెళితే కదా ఆనందం తెలిసేది మనకి. పెర్మనెంట్ బ్లిస్ అండ్ బ్రోకెన్ బ్లిస్ అండ్ డైల్యూటెడ్ బ్లిస్ మనస్థ బ్లిస్. ఆంజనేయస్వామి చెప్తాడు, ఇలా ఆంజనేయస్వామి గుర్తుకు వస్తున్నాడు. అక్కడ ఆంజనేయస్వామి చెప్తాడు, ఎవరికైనా స్వల్పంగా దుఃఖం వస్తామనుకోండి, స్వల్పంగా అక్కడ అహంభావం ఉన్నట్టే గుర్తు అంటాడు. ఒకవేళ మీకు పెద్ద దుఃఖం రావటం లేదనుకోండి, స్వల్పంగానే వస్తామనుకోండి, స్వల్పంగా అక్కడ అహంకారం ఉందనే గుర్తు. గడ్డి మీద అంత అహంకారం మీకు లేకపోవచ్చు, స్వల్పంగానే ఉందనుకోండి, అయ్యా స్వల్పంగా మీకు దుఃఖం వస్తా అంటే స్వల్పంగా అక్కడ అహంభావన ఉన్నట్టే గుర్తు అంటాడు ఆంజనేయస్వామి వారు. 3 అడుగుల నేల. ఒక పాదం భూమి అంతా పరిచేశాడు. పరిచయంటే అంతా ఉన్నవాడు ఆయనే, ఉన్నవాడే ఆయనే. ఒక పాదం భూమి అంతా పరిచేశాడు, ఇంకో పాదం ఆకాశం అంతా పరిచేశాడు, ఇంకో పాదం ఆకాశం అంతా పరిచేశాడు. ఆకాశం అంతా పరిచేస్తే, ఆకాశం అంతా పరిచేసిన పాదాన్ని కడిగితే బ్రహ్మదేవుడు ఆ నీళ్ళే గంగానది అని చెబుతారు. ఇంకా 3 పాదాలు ఇస్తాడు. ఒక పాదం ఆకాశం అంతా పరిచేశాడు, ఇంకో పాదం భూమి అంతా పరిచేశాడు. 3 పాదం ఎక్కడ పెట్టమంటావు? 3 పాదాలు కదా అని విస్తాన్ని వాగ్దానం చేస్తున్నాను. ఎక్కడ పెడతావు? ఎక్కడ ఖాళీ లేదు పెట్టడానికి నా నెత్తి మీద పెట్టాను. బలి చక్రం ఎక్కడ పెడతా, ఖాళీ ఉంటే కదా నీ మూడో పేదం పెట్టడానికి ఎక్కడైనా ఎక్కడ ఉంది, ఎక్కడ పెడతావు, ఖాళీ లేదు కదా, నా నెత్తి మీద పెట్టంటాడు. మూడవ పదాన్ని నెత్తి మీద పెట్టి కింద తొక్కేస్తాడు కింద అని చేస్తే ఒక మాట అని ఇక్కడ భగవంతుడి దయ ఎక్కడ చూడాలి. అయిపోయింది అప్పుడు చెప్తాడు, నువ్వు రజోగుణంతో మంచి పనులు చేస్తున్నావు, రజోగుణంతో చేస్తున్నావు, నువ్వు బాహ్యంగా మంచి పనులు చేస్తున్నావు, ఆత్మజ్ఞానానికి ఆత్మశాంతికి ఆ వైభవానికి దూరం అయిపోతున్నావు, శరణాగతి మార్గానికి దూరం అయిపోతున్నావు. నిన్ను ఉరికే రక్ష శిక్షించడానికి వచ్చిన పైకి ప్రజలు ఎలా అనుకున్నా రక్షించడానికి వచ్చాను బలి. ప్రజలు అనుకుంటారు 90 రకాలుగా, నేను శిక్షిస్తా ఇంత మంచివాడిని మహావిష్ణువు శిక్షిస్తున్నాడని లోకం అనుకోవచ్చు, నిన్ను రక్షించడానికి వచ్చా అని చెప్తాడు. దేవతలకు కూడా అసాధ్యమైనటువంటి నీకు ఒక లోకాన్ని సృష్టిస్తున్నాను, ఇప్పుడు నీకు గర్వం అణిగిపోయింది, వైరాగ్యం వచ్చిందిరా, ఇప్పుడు నువ్వు సంపదకు వారసులు, ఆ లోకానికి అధిపతిగా ఉండు అంటారు. ఇప్పుడు నీ గర్వం పూర్తిగా అణిగిపోయింది, ఎప్పుడైతే భగవంతుడి పాదం తన సరస్సును పెట్టాడో గర్వం అంతా అణిగిపోయింది, ఏమొచ్చింది వైరాగ్యం, సడన్ గా ఉబ్బికి 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 వైరాగ్యం వచ్చేసి ఇప్పుడు నువ్వు పనికొస్తావు రాజ్యానికి. అసలు ఇంకోటి ఎంతో కొంత వైరాగ్యం లేని వాడికి అసలు పెళ్లే చేయకూడదని చెప్తారు. అందుకే ఒడుగు రోజును చూడండి, వాడు వెళ్ళిపోతా ఉంటాడు, జ్ఞానమాలు వెనక్కి దయచేయను దయచేయమని వెనక్కి పిలుస్తూ ఉంటారు. అసలు వైరా దాని అర్థం ఏంటంటే వాడు నేను కాశీ వెళ్ళిపోతానంటాడు ఆ ఉపనయనప్పుడు. ఉపనయనం అంటే కాశీ యాత్రం, వాడు వెళ్ళిపోతాను నేను కాశీ వెళ్తాడు, ఉరికి అంటాడు కాశీ వెళ్ళిపోతాను, వెనకాల జ్ఞానమాలు పొందుతారు బతిమాలు తీసుకురారు. అంటే కాశీ వెళ్ళిపోవటం అంటే వైరాగ్యం, అంటే దాని అర్థం ఏంటంటే మనిషి అన్నమాట ఎంతో కొంత వైరాగ్యం లేకపోతే మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయకూడదని, అదే కాశీ యాత్ర. వీడు అప్పుడు అంటాడు, ఇది గర్వం అణిగిపోయింది, నిన్ను శిక్షించడానికి రాలేదు రక్షించడానికి వచ్చాను, లోకం ఏదో ఒకటి అనుకుంటుంది. లోకం అంటే మాయ కదండి, లోకం అంటే ఏంటి ఇల్లీజ్, లోకం అంటే ఏముంది మాయ, అది కాదు. అంటే లోకం మన డ్రీమ్ ఆబ్జెక్ట్, మన కంచిగా కనిపించేది డ్రీమ్ ఆబ్జెక్ట్. మన స్వప్నంలో అనేక మంది మనుషులు కనిపిస్తారు, అనేక మంది వస్తువులు కనిపిస్తారు, అనేక మంది కనిపిస్తూ ఉంటారు. ఈ జాగ్రత్త వ్యవస్థలో కనిపించే మనుషులు, జాగ్రత్త వ్యవస్థలో కనిపించే వస్తువులు అంతే, అది పొట్టిగా ఉంటుంది, ఇది పొడుగ్గా ఉంటుంది. డ్రీమ్ ఆబ్జెక్ట్స్, వాటర్ బాడీస్, డ్రీమ్ బాడీస్. అప్పుడు చెప్తాడు మహావిష్ణువు, నిన్ను శిక్షించడానికి రాలేదు, నువ్వు పొద్దుగా పాడైపోతున్నావు, ప్రహ్లాదుడు మనుమడు భక్తుల్లో అగ్రేష్ఠుడు, అగ్రస్థానం పొందినవాడు ప్రహ్లాదుడు, భీష్ముడికి కూడా ఇవ్వని స్థానం ఇచ్చారు ప్రహ్లాదుడికి, ఇచ్చారు ప్రహ్లాదుడికి. శిరిడి సాయిబాబా గారు ఆ విష్ణు సహస్రనామాల్లో కనీసం ఒక్కనామాయనే ఎవరి చేత అనిపించడానికి చూసేవారు, ఒక్కనామాయన చెప్పరా నువ్వు తరిస్తావని. ఆ విష్ణు సహస్రనామాల్లో ఒక్కనామాయన నువ్వు చెప్పురా నువ్వు తరిస్తావు, పోనీ వెయ్యి నామాలు వద్దు, ఒక్కనామాయన చెప్పురా నువ్వు తరిస్తావు అని వారు నామం. అది నీకు మోక్షాన్ని ప్రసాదించే నామాలు అవి, నీకు బుద్ధి లేక అందులో విడువు తెలియటం లేదు. ఒక్కనామం చెప్పు, పోయిన వెయ్యి నామాలు వద్దు, ఒక్కనామం చెప్పు. అంటే నీ బుద్ధిలో ఉన్న దోషాల వల్ల భగవంతుడి యొక్క నామాల వైభవం తెలియటం లేదు. చెప్పినవాడు భీష్ముడు, మహాజ్ఞాని, మహాదోషాల వల్ల భగవంతుడి యొక్క నామాల వైభవం తెలియటం లేదు. చెప్పినవాడు భీష్ముడు, మహాజ్ఞాని, మహావీరుడు. అప్పుడంటాడు ఎవరు, వామనుడు. అప్పుడంటాడు ఎవరు, వామనుడు అంటాడు, నేను శిక్షించడానికి రాలేదు రక్షించడానికి వచ్చాను, నీ కోసం ఒక లోకం ఏర్పాటు చేస్తున్నావు, దానికి అధిపతిగా ఉండు. అంతేకాదు భవిష్యత్తులో నువ్వు దానవేంద్రుడు అనుకుంటున్నావు, నేను దేవేంద్రుని చేస్తాను అన్నాడు. ఈ గర్వం అణిగిపోయింది ఇప్పుడు, నేను దానవేంద్రుని, దానాలు చేసిన వాళ్ళు దానంలో నాకంటే మించింది దానం ఎవడో చేయలేదు, దానం చేసిన వాళ్ళు ఇంద్రుని అనుకుంటున్నావు. అయిపోయింది గర్వం అణిగిపోయింది, నువ్వు దానాలు చేసినందుకు ఫలితం ఇస్తాను, నేను దేవతలకు ఇంద్రుని, నువ్వు దానవేంద్రుడు అనుకుంటున్నావు, నేను దేవేంద్రుని చేస్తాను. తర్వాత దేవేంద్రుని చేసాడు బయట, దానవేంద్రుని దేవేంద్రుడు చేసాడు. అంటే మన మనస్సును, అంటే ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే, మనం చేయి బలి చక్రవర్తి విషయం ఎందుకు వచ్చిందంటే, మనం చే మంచి పనులు చేయించిన రజోగుణంతో చేయకూడదు. ఆయన చేసిన మంచి రజోగుణంతో చేయటం వచ్చిందంటే, మనం చే మంచి పనులు చేయించిన రజోగుణంతో చేయకూడదు. ఆయన చేసిన మంచి రజోగుణంతో చేయటం వచ్చిందంటే, మనం చే మంచి పనులు చేయించిన రజోగుణంతో చేయకూడదు. ఆయన చేసిన మంచి రజోగుణంతో చేయటం లోపల కుళ్ళిపోయాడు. మనస్సులో ఏగల మోత, వీధిలో పలకీల మోత. వాడు మనస్సులో ఎగల మోత అంటే పాడైపోతున్నాడు, వీధిలో ఊరేగింపులు బాగా, వీధిలో పలకీల మోత, వీధిలో సవారీలు మోత, లోపల ఏగల మోత, దోవల మోత. ఇలా ఆంజనేయ స్వామి గురించి ఇంత దూరం వచ్చాం. సరసరంగా ఆ గురువు లోపల నుండి పని చేస్తూ ఉంటాడు, అంతర్యామగా ఉండి పని చేస్తున్నాడు. ఆ బలహీనతలు ఏంటో చూస్తూ ఉంటాడు, ఆ బలహీనతను తొలగించడానికి కూడా ఆయనే శక్తిని ప్రసాదిస్తాడు. మోక్షం పట్ల ఆత్మజ్ఞానం సంపాదించాలనే అపేక్ష కలిగించేవాడు గురువు, దాన్ని పొందింపజేసేవాడు కూడా గురువే. శిరిడి సాయిబాబా గారి దగ్గరికి ఎవరైనా వచ్చి ఏదైనా ఆయన చేతికి ఏదైనా ఇస్తే ఇతరులకు ఇస్తా ఉండేవాడు. సరసరంగా వద్దని ఓడతాడు, ఎవరైనా ఆయన చేతికి ఇచ్చారనుకోండి, ఏదైనా తెచ్చి పండు తెచ్చారనుకోండి, వద్దని ఓడకాదు, ఇంకోరికి ఇస్తా ఉండేవాడు. అది పండు అయినా సరే, పత్రం అయినా సరే, ఇంకోటి అయినా సరే, పుష్పం అయినా సరే, ఇంకోటి అయినా సరే. ఇంకోటి నిరహంకారంగా నిరాడంబరంగా మనం కనుక చేస్తే భగవంతుడికి పుష్పమే ఒక్కర్లేదు, పండే ఒక్కర్లేదు, పత్రమే ఒక్కర్లేదు, నీళ్లు ఇస్తే చాలు. అది ఇచ్చేది నిరాడంబరంగా ఇస్తే దీక్షా నీళ్లు తీసుకుంటా అన్నాడు మహావిష్ణువు. నాకు శరీరంతో పని లేదు, మీరు ఇచ్చే నీళ్లు తాగటానికి శరీరం ధరించి నీళ్లు తాగుతానా అన్నాడు. భగవంతుడు నిరాకారుడే, కానీ సాకారున్నయ్యి మీ పత్రం తీసుకోవడానికి, మీరు ఇచ్చిన నీళ్లు తాగటానికి అవసరమైతే నీ నిరాకారుణ్ణే, అవసరమైతే నీ కోసం సాకారం అవుతానని వాడు చెప్పింది. శిరిడి సాయిబాబా గారు సర్వసాధారణంగా ఆయన ఏదైనా వస్తువుస్తే ఎవరికొరకు ఇష్టం ఉండవరు, సాయంత్రం 8 లోపులు వచ్చేవారు ఇష్టం ఉండడు, లేకపోతే ఆయనకి ఎవరికై చెప్పాలంటే వారికి పంపి ఇవ్వరు. ఆ రాత్రి భాగంలో మందిగా ఆయన దగ్గర ఏమైతే పెట్టుకునేవారు కదా, ఆయన కలవాడు మహల ఉత్పత్తిని అతన్ని భగత్ అని పిలిచేవాడు. అతన్ని బాబా అంటే శిరిడి సాయి బాబా, ఆవో సాయి బాబా, ఆవో సాయి బాబా అని మొట్టమొదటి సాయి బాబా అని పిలిచిన వాడు శిరిడిలో అక్కడ ఏదో ఒక దేవాలయం ఉంది, ఆ దేవాలయ పూజారాడు. ఆ దేవాలయానికి అధిపతి అయిన పూజారు అధిపతి. బాబా ఏం చేశాడంటే అంతకుముందు శిరిడి ఒకసారి వచ్చాడు, వచ్చి 10 వెళ్ళిపోయాడు, 10 ఉండి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ 10 ఉన్నప్పుడు తను చూశాడు భగత్ అన్నాను. అతను మహారాష్ట్రపతి ఏదైనా పేరు ఉంది, కానీ బాబా మటుకి తను భగత్ అని పిలిచేవాడు. అతను అతను 10 నుంచి బండి పెళ్లి వారి బండిలో వచ్చాడు. బాబా ఎవరే పెళ్లివారు వస్తాడా బండిలో వచ్చాడు, పెళ్లికి రెండు పిలిస్తే వచ్చాడు. పెళ్లికి వెళ్ళలేదని కొన్ని వెళ్ళకి ఆపు చెట్టు కింద కూర్చున్నాడు. అలా ఆ సందర్భంలో వచ్చాడు. చూడగానే అన్నాడు వాడిని, ఆవో సాయి బాబా, ఆవో సాయి బాబా, స్వాగతం సాయి బాబా, వెల్కమ్ సాయి బాబా, సుస్వాగతం సాయి బాబా, ఉండిపోయి ఇక్కడే శిరిడిలో ఉండిపోయి ఎక్కడికి పోతావు బాబు, బాబా ఆవో బాబా, ఆవో బాబా అంటే ఉండటం ఉంటాం. 60 శిరిడిలో ఉండిపోయాడు. రమణ మహర్షి గారు అరుణాచలం చేయాలి, ఎక్కడికి కదలలేదు 60. మరి శిరిడి సాయిబాబా శరీరంలో ఉన్నది 80, 60 అక్కడే ఉండిపోయాడు, శిరిడిలో ఉండిపోయాడు. ఆవో సాయి బాబా, ఆవో సాయి బాబా, యా సాయి బాబా, సాయి 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 సాయి. రామకృష్ణ పరమహంస గారు చెప్పారు సాయి 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 అంటే అన్నిటికీ అతిథులైన వాడిని సాయి 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 అంటారని. మంచికి మంచి ఫలితానికి, చెడ్డకి చెడ్డ ఫలితానికి, అన్నిటికి ఎవడైతే అతిథులు వాడిని సాయి 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 అంటారు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, నీకే కనుక జ్ఞానం కావాలంటే అబద్ధం అబద్ధంగా కాదు నిజమే దృఢంగా. నీకే కనుక జ్ఞానం కావాలంటే, నీకే కానీ హృదయంలో వికాసం కనుక కావాలంటే, నేను ఏదో పుణ్యం చేశాను ఆ పరిస్థితి నాకు వచ్చి జనంలో వస్తుంది అలా అనుకోకు. పుణ్యం చెయ్యి, పుణ్య ఫలితాన్ని కూడా ఓవరకం చేస్తాను కానీ, పుణ్య ఫలితాన్ని కూడా అతిక్రమణ చేస్తాను కానీ, పుణ్య ఫలితాన్ని కూడా ఈ పక్క నుంచి జంపు చేసి ఆ పక్క ఉరిగితేనే కానీ నీకు ఆత్మజ్ఞానం రాదు అయ్యా అర్జున అన్నాడు భగవంతుడి. మనం ఏదో మంచి పని చేస్తాం, ఫలితం ఎప్పుడు వస్తున్నారు, పరిచయం ఎప్పుడు వస్తున్నారు, పరిచయం ఎప్పుడు వస్తున్నావు, ఓట్లు వేసేసారు ఇంకా కౌంటింగ్ అవుతాడు, ఇంకా కౌంటింగ్ అవుతాడు. ఏంటి కౌంటింగ్ ఇన్ని రోజులు ఆలస్యం చేస్తారంటే, ఇన్ని రోజులు ఆలస్యం చేస్తారంటే, అది ఎక్కడో నుయ్యి తవ్వుతాడు. ఆ నుయ్యి తవ్వే మన పేరు ఎవడ మన పేరు మన నుయ్యి తవ్వినట్టు అక్కడ ఎవరికి తెలియటం లేదేమో నుయ్యి తవ్వేమంటారు. అయితే పంచాయతీ బోర్డులో తీర్మానం చేయమంటారు వారికి, నుయ్యి తవ్వారు కాబట్టి కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. ఈ సంతోషం ఎవడికి, ఈ కృతజ్ఞత ఎవడికి, ఊరేగింపులు ఎవరికి, ఈ బాధలు ఎవరికి, భారాలు ఎవరికి, లాభాలు ఎవరికి, నష్టాలు ఎవరికి, ఈ పొంగులు ఎవరికి, ఈ కుంగుపోటలు ఎవరికి, ఇవన్నీ ఈ చావులు ఎవరికి, ఈ పుట్టికలు ఎవరికి, ఇవన్నింటికి అహంభావానికి అది లేకపోతే ఏది లేదు. అది తొలగించడానికి మహావిష్ణువు వామన రూపంలో వచ్చాడు బలి చక్రవర్తికి. ఈ పెంట పేరు నువ్వేం చేసుకుంటారా, లోపల పోడైపోతున్నావు, ఈ దానాల వల్ల నువ్వేం చేసుకుంటావు, దానం మంచిగా లోపల కుళ్ళిపోతున్నావు. సచిన్ తర్వాత నరకానికి వెళ్తావనుకో, ఇక్కడ నువ్వు అచ్చిల్లో నీ పేరు గొప్పగా చెప్పుకుంటే మాట నీకు ప్రయోజనం ఏంటి? చనిపోయిన తర్వాత చీకటి లోకాలు గడతామనుకో, నువ్వు అచ్చిళ్ళు ఇటు చాలా గొప్పవాడు అని చెప్పి నీకు ప్రయోజనం ఉంటది. ఎక్కడ నీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆయన సర్వసాధారణంగా ఏదైనా మీరు 10 చేతిలో పెట్టారనుకోండి, ఏదైనా పండు ఇచ్చారనుకో వద్దని వాడు కాదు, తీసుకునేవాడు. తీసుకుని ఎవరికోళ్ళకే బాధ, అనకు ఎవరికే బాధ అంటే సాయంత్రం 8 లోపల ఇచ్చేసేవాడు. ఒకవేళ అతను ఎవరికైతే పోవాలనుకున్నా వాళ్ళు రాపోతారు, ఎవరి చేత పంపేసేవాడు కానీ రాత్రి భాగంలో ఆయన దగ్గర. ఎక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన సర్వసాధారణంగా ఏదైనా మీరు 10 చేతిలో పెట్టారనుకోండి, ఏదైనా పండు ఇచ్చారని వద్దని వాడు కాదు, తీసుకునేవాడు. తీసుకుని ఎవరికోళ్ళకే బాధ, అనకు ఎవరికే బాధ అంటే సాయంత్రం 8 లోపల ఇచ్చేసేవాడు. ఒకవేళ అతను ఎవరికైతే పోవాలనుకున్నా వాళ్ళు రాపోతారు, ఎవరి చేత పంపేసేవాడు కానీ రాత్రి భాగంలో ఆయన దగ్గర ఏమించేవాడు కాదు. కానీ ఒకసారి ఏదైందంటే మటుకు, ఒకసారి ఇదే ఉదాహరణ చెప్తున్నాను, ఈ సాయిబాబా అని పేరు పెట్టానికి పాప ఆయనకి బంగారం ఉన్నా డబ్బు ఉన్నా ఎంతో కొంత లోపల ఇష్టం ఉంది పాప. ఈ భగత్ అని పేరు పెట్టాడు కూడా, ఆ వాసన ఆయనకి పోటాలు, పేరు బాగానే పెట్టాడు సాయిబాబా అని. తర్వాత శిరిడి వచ్చాక అంటే ఆ సంస్కారం వాసన తొలగించ, వాసన క్షయం అయితేనే కానీ, వాసన క్షయం అయితేనే కానీ ఇంద్రియ నిగ్రహం పరిపూర్ణంగా వస్తేనే కానీ ఈ లోపల నీకు మెరిసినట్టు తడుక్కు తడుక్కు మన మెరిసినట్టు ఎప్పుడైనా కొంచెం జ్ఞానవాదం అయినది నిలబడదు అన్నాడు భగవంతుడి గీతలో. నీకు వాసనాక్షయం అవలేదనుకో పూర్తిగాని, ఇంద్రియ నిగ్రహం పూర్తిగా రాలేదనుకో, మనోనిగ్రహం పూర్తిగా రాలేదనుకో, నిన్ను అదుపులో పెట్టుకోలేకపోతున్నానుకో, ఎవరైనా పెద్దలు చెప్పినప్పుడు నువ్వు జ్ఞానం శ్రవణం చేసినా నీకు కొంచెం జ్ఞానం కలిగినట్టు అనిపించినది నిలబడదవయ్యా అర్జున అంటాడు. నీకు ఈ విషయం చెప్తున్నా అంటే ఒకసారి ఒక రోజు నీ వీళ్ళిద్దరే కూర్చున్నారు, ఎవరు లేరు, ఎవరు బాబాని ఈ భగత్ అని. అయితే ఒక అమ్మగారు పూర్వం రాజులు ఉండేవారు పరిపాలన, మొగల్తూరు రాజు గారు ఇలాగ రెండే జిల్లాను ఒక జిల్లాను పరిపాలన చేస్తూ ఉండేవారు. అదే ఒక అమ్మగారు ఏం చేశారంటే ఇంత చెంబు, కొత్త చెంబు కొని ఆ చెంబు నిండా బంగారం పెట్టి, పాత బంగారం కాదు కొత్త బంగారం, పాత ఎముడు కాదు కొత్త ఎముడే, ఆ చెంబు నిండా బంగారం పెట్టి బాబాగారికి ఎవరిని మళ్ళీ నమ్మకమైన మనిషిని ఇచ్చి ఆవిడ రాలేదు అవి పంపారు. ఎవరి దగ్గరికి? ఓ నమ్మకమైన మనిషిని ఇచ్చి బాబాకి ఇమ్మని పంపారు. సరే ఆవిడ ఎప్పుడైతే పంపారో ఆవిడ తీసుకొచ్చారో పలానా వారు మీకు ఇమ్మన్నారండి ఈ చెంబు, ఈ చెంబు నిండా బంగారం ఉంది, ఈ బంగారం మిమ్మల్ని తీసుకున్న బాబా దగ్గరికి పంపారు. ఎవరో ఒక అమ్మగారు పంపారు. పంపితే ఆ తెచ్చిన వాడు అక్కడ కూర్చోమన్నాడు. అక్కడ తెచ్చి వెళ్ళిపోతాడు, నువ్వు వెళ్ళొద్దు కూర్చోమన్నాడు. ఈ భగత్తుని పిలిచాడు. ఎవడైతే వీడికి సాయిబాబా అని పేరు పెట్టాడో వాడిని పిలిచాడు. వాడికి పాపం లోపల ఈ డబ్బు అన్నా బంగారం అన్నా ఇష్టం వాడికి. అంటే గీతలో ఏమని చెప్పాడంటే మట్టిని, రాయిని, బంగారాన్ని ఎవడైతే సమానంగా చూస్తున్నాడో వాడే బ్రహ్మజ్ఞానానికి యోగ్యుడు అర్హుడని. బుడబొక్కల మాటలకి ఏంటి లేదు. మన శాస్త్రం చదివేటప్పుడు కూడా ఏదో బళ్ళ పిల్లలు చదివేసినట్టు చదివే తత్వయుక్తంగా చదవాలి. అంటే ఒక కథ నడిచిపోతా ఉంటుంది. ఆంజనేయస్వామి ఏదో చెప్తున్నాడు అనుకున్న మాటలే కదా, ఆ మాటలోనే అర్థం ఏంటి, అందులోనూ తత్వం ఏంటి, ఏది గ్రహించడానికి స్వామి చెబుతున్నాడు మనకి. భగవద్గీత చదవండి, రామాయణం చదవండి, తత్వయుక్తంగా చదివితే మీకు తత్వం తెలుస్తుంది. కానీ లేకపోతే ఏమీ లేదు, చెమట మిగులుతుంది. అందులో తత్వం ఏమిటి, మనం ఏం అర్థం చేసుకోవడానికి ఇవన్నీ చెబుతున్నారు. ఆ చదివేటప్పుడు కూడా మీరు అందులోనే పరమార్థం, అందులోనే తత్వం మీకు తెలుస్తూ ఉండాలి, దాన్ని పట్టుకుంటూ ఉండాలి. అక్కడ కథ కథ రెండో పక్షం, సార ముఖ్యం. బాబా అనేవాడు అందరు కొబ్బరికాయలు కొడతారు, గుళ్ళెళ్ళు అందరు కొబ్బరికాయలు కొడతారు. ఆ కొబ్బరికాయ పెచ్చి గట్టిగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఆ కొబ్బరికాయ పెచ్చి అంత గట్టిగా ఉంటుంది, మన అహంకారం కూడా అంత గట్టిగానే ఉంటుంది. అది అది ఎన్నోసార్లు బాధ్యతనే కానీ ఆ కొబ్బరికాయ పగలదు. పగిలిందా లోపల నీళ్లు ఉంటాయి, అలాగే మన అహంకారం పగిలిందా లోపల అమృతం పొంది. కొబ్బరికాయ పగిలితే ఏమేమొస్తుంది, ఆ నీళ్లు. మన అహంకారం పగిలితే అమృతం. నీ పగలాలి కదా, ఈ పగలటం సామాన్యం కదా. మన తెలివితేటలలో పగలదు, స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం, ఈ మూడే ఉండాలి. మనం చేయగలిగిన ప్రయత్నం చేయాలి, కాలం కలిసి రావాలి, ఈశ్వరుని దయ ఉండాలి. ఈశ్వరుని దయ లేకుండా మన వల్ల ఏం అవ్వదు. అలా ఉన్నవాడే ఈశ్వరుడు, వీరికి మనం బొమ్మలం. అర్జున అందరి హృదయాల్లో ఉన్నాను, అంతర్యాములో ఉన్నాను. ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన ఈశ్వరుడు. నేను ఈశ్వరుడని చెప్పకుండా, నేను ఈశ్వరుడని చెప్పకుండా మీ అందరి హృదయాల్లో ఈశ్వరుడు ఉన్నాడు. ఉన్నాడు వాడిని ఏదో సకం సగ నటన కోసం కాకుండా, ప్రతీక్షణ కాకుండా, అన్ని విధముల అన్ని రకముల హృదయపూర్వకంగా నిండు మనస్సుతో ఆ ఈశ్వరుని నువ్వు శరణ వేడుకో, ఆ ఈశ్వరుని నువ్వు శరణ వేడుకో. వాడు ఈ లోకంలో ఇప్పుడు ఉండగానే నీ శవం ఈ భూమి మీద తిరుగాడుచున్నప్పుడే నేను శాంతితోటి ముంచుతాడు శరీరం అనంతరం నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అర్జున. శాంతి సాగరములో ఆనంద సాగర్, శాంతి సాగర్, ఆనంద సాగర్. ఈసారి గోదావరిలో నుంచి వచ్చి నీళ్లు కదా, ఏం సాగర్ అది, శాంతి సాగర్, ఆనంద సాగర్. ఉప్పు సాగరం కాదు, పాల సాగరం కాదు, ఆనంద సాగర్, శాంతి సాగర్లో ఈ శరీరం ఉన్నప్పుడే, ఈ శరీరం బూడిద అవ్వకముందే, ఈ శరీరం బూడిద అవ్వకముందే, ఆ భౌతికమైన అగ్ని ఈ శరీరాన్ని కాల్చకముందే నేను శాశ్వతమైన శాంతి, అన్డైల్యూటెడ్ బ్లిస్, మాస్టర్ బ్లిస్, పెర్మనెంట్ పీస్. అది మనం ప్రదర్శనంగా అది భగవంతుడు ఇచ్చిన శాంతి మనం అనుభవిస్తే తెలియదు, కానీ అనుభవిస్తాన్ని పెరుగుతుంది. అది దానికి ఎక్స్టర్నల్ హెల్ప్ అక్కర్లేదు, మన చుట్టాల సాయం అక్కర్లేదు, స్నేహితుల సాయం అక్కర్లేదు. అది దాన్ని అదే ఎంజాయ్ చేస్తుంటుంది. ఎక్స్టర్నల్ హెల్ప్ అసలు అవసరం లేదు, మనకి శరీరంతో కూడా సంబంధం లేదు. ఆ పీస్ మనకు అందరి రోజుని శరీరం ఉన్న ఒకటి, శరీరం పోయిన ఒకటి, లోకం కనిపించిన ఒకటి, లోకం కనిపించిన కనిపించకపోయిన ఒకటి, దేవుడు ఉన్నాడని చెప్పిన ఒకటి, దేవుడు లేడని చెప్పిన ఒకటి, ఆనంద సాగర్లో ఆంత శాంతి సాగర్లో నిన్ను ముంచుతాడు వాడు. ఇప్పుడే ఇక్కడే హీరణనావు, ఎప్పుడో కాదు, ఇక్కడో కాదు, ఇప్పుడే ఇక్కడే శాంతి సాగర్లు ముచ్చి నీ దేహం అనంతరం, నీ శరీరం మరణించిన తర్వాత మరణానంతర జీవితంలో నీకు మోక్షంతో అలంకరిస్తాడు, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇక్కడ శాంతి, అక్కడ మోక్షం. అర్జున లోపల ఈశ్వరుడు ఉన్నాడు, అది అన్ని విధముల సకంస పూర్ణ హృదయంతో. అసలు ఇంకోటి ఎవరికైనా మన మనసిచ్చి మాట్లాడుతుంటే వాళ్ళకు కూడా మనసిచ్చి మాట్లాడాలనిపిస్తుంది. మనం లౌక్యంగా మాట్లాడుతుంటే వాళ్ళు లౌక్యంగా మాట్లాడాలనిపిస్తుంది. భగవంతుడు కూడా అంతే. మనం హృదయపూర్వకంగా మాట్లాడుతుంటే ఎదుటి వాడు కూడా హృదయపూర్వకంగా మాట్లాడాలనిపిస్తుంది. మనం లౌక్యంగా మాట్లాడుతాం అనుకోండి, వాడు లౌక్యంగానే మాట్లాడతాడు. కొంతమంది ఇటు ఇలా మాటలు చెప్తుంటారు, ఇంకో పక్కన ఇలా అంటాడు. అది భగవంతుడు కూడా ఇలా ఎలా అంటాడు. అసలు లౌకికులకి జ్ఞానం వచ్చే సమస్య లేదు. అసలు జ్ఞానం పొందడానికి డిజర్వ్ కాదు లౌకికులు. అసలు లౌకికులతో స్నేహాలు కూడా ప్రమాదం. వరల్డ్లీ పీపుల్ తోటి స్నేహాలు కూడా ప్రమాదం. అయితే అర్జున లోపల ఉన్నాడు, అంతర్యామగా ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. ఆయనే ఈశ్వరుడు, ఈశ్వరుని చెర్ర వేడుకోమంటున్నాడు. ఆయనే ఈశ్వరుడు లోపల ఉన్నాడు. ఈ లోపల ఈశ్వరుడు ఉన్నాడు అయ్యా, ఆయన శరణ ఓడుకో, అన్ని విధములుగా వేడుకో, అన్ని విధములుగా వేడుకో. అంటే మనస్సు నశించడానికి రెండు ఉపాయాలు ఉన్నాయండి. మనోనాశనం అవ్వకుండా మోక్షం రాదు. మనస్సు నశించడానికి రెండు స్టెప్స్ ఉన్నాయి. ఒకటి రమణ మహర్షి గారు చెప్పిన విచారణ మార్గం, రెండు భక్తి మార్గం, శరణాగతి మార్గం. నేను శరణాగతి మార్గం సూపర్ హైవే, నేషనల్ హైవే కాదు, సూపర్ హైవే. విచారణ రెండు విచారణ మార్గంలో కూడా మనస్సు నశిస్తుంది, శరణాగతి మార్గంలో కూడా మనస్సు నశిస్తుంది. అంటే శరణ విచారణ మార్గం కంటే శరణాగతి మార్గం ఎక్కువ సేఫ్ అని చెప్తారు. కానీ అది కాదు ముఖ్యం. మన జన్మ పూర్వజన్మల్లో ఏ మార్గంలో అయితే ఎక్కువ సాధన చేశామో, ఏ మార్గంలో అయితే ఎక్కువ కృషి చేశామో, పరిశ్రమ చేశామో, ఈ జన్మలో ఆ మార్గం వైపుకి ఆకర్షించబడతాం. పూర్వజన్మలు ఉన్నాయి, రాబోయే జన్మలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ వ్యవహారిక సత్యాలు, ఇవన్నీ కూడా వ్యవహారిక సత్యాలు, పారమార్థిక సత్యం కాదు. ఈ వ్యవహారిక సత్యానికి పారమార్థిక సత్యానికి పోలిక లేదు. అది అల్టిమేట్ వ్యవహారిక సత్యం అనేది అల్టిమేట్. ఒకసారి కృష్ణుడు చెప్తాడు అర్జునుడితో, నీకు జన్మలు లేవు, నాకు జన్మలు లేవు, ఉన్నది ఒకటే అంటాడు. ఉన్నది ఒక్కటి అంటే ఒక్కటే అని చెప్తాడు. ఇంకోసారి ఏం చెప్తాడంటే, నీకు అనేక జన్మలు గడిచిపోయినాయి, నాకు అనేక జన్మలు గడిచిపోయినాయి అంటాడు. ఇక్కడ జన్మలు అనేప్పుడు వ్యవహారిక సత్యం. అక్కడ ఉన్నదంటే ఉన్నది, ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఉన్నదానికి లేకపోవటం అంటే లేదు, లేనిదానికి ఉండటం అంటే లేదు. దిస్ ఇస్ సత్ టైం, ఇది నిశ్చయం అని చెప్పినప్పుడు అది పారమార్థిక సత్యం. అది అల్టిమేట్ అనే ఫైనల్. అక్కడికి చేరుకోవాలి మనం. అక్కడికి చేరుకుంటే కానీ ఈ పునర్జన్మ చక్రంలోంచి విడుదల పొందలేదు. లోపల ఉన్నాడు ఈశ్వరుడు, ఉన్నాడు మీ లోపల ఉన్న అంతర్యామగా ఉన్నాడు. వాడికి హృదయపూర్వకంగా వాడిని శరణ వేడుకో, నీ మనస్సు ఇచ్చి శరణ వేడుకో. వేడుకుంటే వాడిని శరణాగతి చేస్తే, వాడిని గచల్లా శరణాగతే, వాడిని శరణాగతి కనుక చేస్తే నీకు ఇక్కడ శాంతిని ఇస్తాడు, అక్కడ మోక్షాన్ని ఇస్తాడు, శాశ్వత స్థానం అది. కానీ అక్కడ ఆ శాశ్వత స్థానానికి వెళ్ళి అక్కడ కమింగ్ లేదు, గోయింగ్ లేదు. ఎక్కడ చెప్తున్నాం అమ్మ మనం? ఆ బాబా గురించి ముగించిన ఆ సబ్జెక్టులోకి వస్తుంది. అది అక్కడ ఆంజనేయస్వామి కూడా లెక్కలేదు. మారుతి తీసిపోతున్నాడు ఎక్కడక్క. మారుతి చాలా అందమైన వాడు, ఆయన బౌద్ధ శారీరమే గొప్ప అందంగా ఉంటుంది. లోపల హృదయం ఇంకెంత అందంగా ఉంటుందో మారుతి సౌందర్యం. వాల్మీకి కూడా ఆ మారుతి చేసినటువంటి సుందరకాండకి ఈ సౌందర్యాన్ని చూసి సుందరకాండని పేరు పెట్టేశాడు దానికి. అది అరణ్యకాండ కాదు, యుద్ధకాండ కాదు. ఈ ఆంజనేయస్వామి సుందరకాండలో ఆందరం. ఆ వీరే ఎవరు? ఆంజనేయస్వామి. ఆ ఆంజనేయస్వామి సుందరకాండ అని చెప్పాడు. మాట సుందరం, మనస్సు సుందరం, శరీరం సుందరం, అన్ని సుందరమే. ఆ భౌతిక ఆంజనేయస్వామి యొక్క భౌతిక అందం కూడా మనం చూడలేము. మనకు రెండు కళ్ళు సరిపోవు. మన శరీరం అంతా కళ్ళు పెట్టి చూసుకున్నా ఆంజనేయస్వామి యొక్క శరీరక సౌందర్యం కూడా చూడలేము. వాల్మీకి కూడా దాన్ని సుందరకాండ అన్నాడు. షేక్స్పియర్ కూడా ఎప్పుడైనా సౌందర్యాన్ని అణిచేటప్పుడు, వర్ణించేటప్పుడు హెవెన్ వాక్స్ ఆన్ ది ఎర్త్, బ్యూటీ వాక్స్ ఆన్ ది ఎర్త్ అంటాడు. అంటే సౌందర్యం వచ్చి భూమి మీద నడుస్తుంది. ఆంజనేయస్వామి అంత సౌందర్యం ఉంటుంది, పర్ఫెక్ట్ సెలిబ్రేట్. ఆ సౌందర్యాన్ని వాల్మీకి కూడా వర్ణించలేక తన సుందరకాండ అన్నాడు. అంటే అంత సుందరుడు ఆంజనేయస్వామి. ఈ బాబా విషయం చెప్పిన సబ్జెక్టులకు వస్తాను. ఫోర్వర్డ్కే చాలా టైం అయిపోతాం. భవిష్యత్ టెక్స్ట్ కంటే ఫోర్వర్డ్ అందంగా ఉంటాము. పరిచయం మాటలకి మనకి చాలా దూరం వెళ్ళిపోతున్నాం. ఈ బంగారపు చెంబుతోడు కొత్త చెంబు కొని అందులో బంగారం పెట్టి ఎవరు నమ్మకైన మనిషిని పెట్టి రాణి గారి పంపించారు. చెంబు అక్కడ ఉంది, బంగారపు చెంబు. మళ్ళా మహాలక్ష్మి అంటే మొట్టమొదటి సాయిబాబా అని పేరు పెట్టాడు. అంటే లోపల వాసన ఉందవాడు, మంచివాడు. ఈ బలి చక్రవర్తికి మనం ఏదో గొప్పవాడు అనిపించుకోవడం ఎలా ఉందో, లోపల వీడికి బంగారం మీద కొంత కాంక్ష ఉంది. అమెరికాలోని ఇంగ్లాండ్లోని స్త్రీలకంటే ఇండియాలో ఉన్న స్త్రీలకి బంగారం అంటే ఇష్టం పాపం. అమెరికాలో 1,000 కోట్లు ఉన్నాడు, మెళ్ళలో బంగారం అది పెట్టుకోరు. మన ఇండియా వాళ్ళకి బంగారం అంటే ఇష్టం పాపం. ఇంగ్లాండ్లో ఒక ఆవిడ, ఇంగ్లాండ్లో కూడా పెద్ద ఎక్కువ వస్తువులు పెట్టుకోరు ఎవడని. ఒక ఆవిడకి ఎలా అలవాటైంది, ఇండియాని బట్టి ఆవిడకి అలవాటైంది. నండైనా బంగారం పెట్టుకోవడం అలవాటైంది బాగు. అంత సాయంత్రం ఏ సముద్రం ఒడ్డుకి షికారికి వెళ్ళినప్పుడు, ఎక్కడికి షికారికి వాకింగ్కి వెళ్ళినప్పుడు, అది ఇంటికాడ ఎన్ని వస్తువులు ఉంటే అన్ని వస్తువులు మెళ్ళలో పెట్టుకోవు. మరి వాళ్ళు ఎక్కువ పెళ్లికి వెళ్ళినప్పుడు ఎక్కువ పెట్టుకుంటారు. ఆవిడేం చేసిందంటే కొత్తగా వస్తువులు చేయించుకుందాము, పెళ్లి మామూలు మెడ నిండా వస్తువులు పెట్టుకుని మామూలుగా విషయం ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు అవి పెట్టుకెళ్ళి ఒకడు చూసి ఏం చేశాడంటే ఆవిడ ఎప్పుడు కనిపించింది నమస్కారం పెట్టడం ప్రారంభించాడు. సరే 4 సార్లు చూసి జయంతి ఎక్కడ కనిపిస్తే అక్కడ నువ్వు నమస్కారం పెడుతున్నావుంటని ఆవిడ అడిగింది. ఎంత బంగారం ఎక్కడ చూస్తామండి, ఎంత బంగారం చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి, మ్యూజియంకి వెళ్ళాలి, ఇంత బంగారం చూడాలంటే మ్యూజియంకి వెళ్ళాలి, మేము మ్యూజియంకి వెళ్లకుండా మీ మెడలో ఎన్ని రకాల వస్తువులు అన్ని రకాలు వచ్చి నాకు చూపిస్తున్నావు, నీకు నమస్కారం పెట్టకపోతే ఎవరికి పెట్టమంటావు, బంగారు వస్తువులు ఎన్ని ఉన్నాయి అన్ని నీ మెడలో చూపిస్తున్నావు, పైగా నువ్వు ఇక్కడ బీచ్కి వచ్చి చూపిస్తున్నావు, నేను మీ ఇంటికి వెళ్ళాలి నువ్వు ఎక్కడికి వచ్చి చూపిస్తున్నావు, నీకు నమస్కారం పెట్టకపోతే ఎవరికి పెట్టమంటావు. గంగిరెద్దు గింజలు ఉంటే గంగిరెద్దులా చేసేసుకుంటారని వస్తువులు ఇంట్లోనే అన్ని పెట్టుకొచ్చేస్తారు. కొంచెం ఆంజనేయస్వామి రంగు కూడా బంగారపు రంగు, రంగు కూడా గోల్డ్ కలర్ ఆన్ చేస్తాం, ఈ చెంబు బంగారం తోటి బంగారం చెంబు అక్కడ పెట్టారు. పెట్టి ఇది ఏమనుకుంటున్నాడు ఎవడు మాలాస్పతి భగత్ అని పేరు అసలు, తర్వాత ఆయనకి ఏదో పేరు ఉంది కానీ సాయిబాబా మట్టికని భగత్ అని పిలిచేవాడు. ఆయనకేమో సాయిబాబా భగత్ అని పేరు పెట్టాడు, సాయిబాబాగానే సాయిబాబా పేరు ఆయన పెట్టాడు, ఒకరికొకరు పేర్లు పెట్టుకున్నారు. ఆయనేమో ఈయన భగత్ అని పిలిచేవాడు, ఈయన బాబా అని పిలిచేవాడు, సాయి బాబా ఆవు బాబా ఆవు బాబా ఆయి ఆ బాబా వెల్కమ్ బాబా వెల్కమ్ బాబా. సరే ఈ వస్తువు ఇక్కడ ఉంది, ఈ బంగారు చెంబు అక్కడ ఉంది, తెచ్చినవాడు అక్కడే కూర్చోమన్నాడు. భగత్ ఏమనుకుంటున్నా అంటే దగ్గర ఏమన్నా వస్తువులు ఎవరినైనా పట్టుకెళ్ళమంటాం అలవాటు ఉంది దీనికి, ఎవరికి బాబాకి ఈ చెంబు నన్ను పట్టుకెళ్ళమంటాడమని ఎదురు చూస్తున్నాడు. పాపం వీడి వాసన వీడికి రాబోయేది, వీడికి వాసన పెరిగిపోయేలా ఉన్నాయి, ఉన్న కాంక్షలే ఉన్నాయి, మళ్ళీ కొత్త కాంక్షలు వస్తాను ఎవరికి భగత్కి. అంటే వాసనాక్షయం అవ్వకుండా మోక్షం రాదు, వాసనాక్షయం అవ్వకుండా ఆడికి మోక్షం వచ్చే అవకాశం లేదు రాదు. ఇంకే పునర్జన్మ హేతులన్నీ మనస్సులో ఉంటాయి, అంచేతే మనస్సు పిశాచం, ఎంతంతా మనస్సులోనే ఉంది. వీడికి లోపల బంగారం మీద కాంక్ష ఉంది, కానీ వీడి కాంక్ష తొలగించాలి. అక్కడ కూర్చోమన్నాడు భగత్. బంగారం ఇంటికి పట్టిపోమంటాడు, ఎవరు లేరు ఇంకా, ఇంక ఈ భక్తుడు ఒకరు ఉన్నాడు, ఒక నలుగురు ఉంటే నలుగురు పంచి పెడుతుంది, వీడు ఒక్కడే ఉన్నాడు నన్ను పట్టుకెళ్ళిపోమంటాడు ఇంటికి బాబాకి అక్కర్లేదు కానీ వీడు అనుకుంటున్నాడు భగత్ అనుకుంటున్నాడు. భగత్ ఈ బంగారం నీకు చాలా గొప్పగా కనిపిస్తుందని, కళ్ళకి నా హృదయం కనిపిస్తుంది, నా హృదయం చాలా గొప్ప కనిపిస్తుందని కలిగాడు. ఈ చెంబులో ఉన్న బంగారం నీకు గొప్పగా కనిపిస్తుందా, వండరగా కనిపిస్తుందా, ఈ చెంబులో ఉన్న బంగారం నీకు గొప్పగా కనిపిస్తుందా, నా హృదయం నీకు చాలా గొప్పగా కనిపిస్తుందా భగత్ అంటాడు బాబా. అంటే అప్పుడు ఆలోచించుకున్నాడు, అందంగా ఈ బంగారం నీకు ఎక్కువ అందంగా కనిపిస్తుందా, లేకపోతే నా హృదయం నీకు అందంగా కనిపిస్తుందా, నిజం చెప్పు అంటాడు. మరి అది మనసులో ఏముందో తెలియదు కానీ బంగారం కంటే హృదయంలో నాకు ఎక్కువ అందం కనిపిస్తుంది అంటాడు. వచ్చిన మనిషిని రమ్మంటాడు, ఈ బంగారం ఏ రాణి గారు ఇచ్చారో పర్టికులర్ రాణి గారికి తిరిగి ఇచ్చేయమంటాడు. వీడు వాసన పోగొట్టాడు, ఎవరి వాసన, భగత్ యొక్క వాసన పోగొట్టానికి బంగారం ఇవ్వటం మానేసి ఏ ఈ బంగారం ఏ రాణి గారి ఇక్కడ పంపారని నువ్వు తీసుకురా రాణి గారికి ఇచ్చేయమని చెప్తాడు. రిజెక్ట్ చేశాడు, యాక్సెప్ట్ చేయలేదు ఆ సిచ్యువేషన్ మట్టుకు రిజెక్ట్ చేశాడు బాబా. భగత్ నా హృదయం నీకు, నా హృదయంలో ఉన్న సౌందర్యం నీకు గొప్పగా కనిపిస్తుందా, లేకపోతే ఆ బంగారం చెంబులో ఉన్న బంగారమా నీకు అందంగా కనిపిస్తుంది, ఏది అందంగా ఉంది, నా హృదయం అందంగా ఉందా, చెంబులో ఉన్న బంగారం అందంగా ఉందా అని అడుగుతాడు బాబా. ఆ నీ హృదయంలోనే ఎక్కువ అందం ఉంది అంటాడు. అయితే నీకు అది అక్కర్లేదు కదా, వచ్చిన వాడిని పిలిచి రిటర్న్ చేసేసాడు. అంటే మీరు సాధన చేయండి, అభ్యాసంలో తాదాప్యం క్రమేపీ తగ్గిపోతుంది. మనకి తాదాప్యం ఏమిటి, శరీరం మనస్సు, ఇంకా గాఢ నిద్రలు ఏం తెలియదు మనకి, చచ్చిన వాళ్ళతో సమానం గాఢ నిద్ర. గాఢ నిద్ర అంటే బుడ్డు చావు ఉంటుంది, అంటే ఈ ఏడ పగలకి రేపు పగలకి, ఇది రాత్రి ఎట్లా ఉండదు, ఈ జన్మకి రాబోయే జన్మకి చావు అటువంటిది. అయితే మనం ప్రాణ ప్రయాణ టైంలో ఈ శరీరాన్ని జీవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయే టైంలో ఈశ్వరుని కనుక స్మరిస్తే ఉత్తమ స్థితి వస్తుంది, ఉత్తమ లోకాలు వస్తాయని చెబుతున్నాడు భగవంతుడు. అయితే మనకు స్మరించడానికి అప్పుడు ఏం అడ్డొస్తాయి, మనకి ఏ వాసనలు అడ్డొస్తాయి, ఏ సంస్కారాలు అడ్డొస్తాయి మనకు తెలియదు. ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఏమైనా స్మరించే అవకాశం ఉండొచ్చు. ప్రాణ ప్రయాణ టైంలో నీ శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు బయటికి వెళ్లే టైంలో నన్ను స్మరిస్తే నన్ను పొందుతావు అర్జున అని చెప్పాడు. కానీ ఎప్పటి నుంచి మనకు ట్రైనింగ్ లేకుండా, సాధన లేకుండా ఆ ప్రాణ టైంలో పరమేశ్వరుని స్మరించడం, వాసుదేవుణ్ణి స్మరించడం, నారాయణ్ణి స్మరించడం. సత్యమే నారాయణుడు, సత్యమే ఆనందం, సత్యమే జ్ఞానం, సత్యమే ఈశ్వరుడు. కానీ అభ్యాసం వల్ల తారాప్యం క్రమేపీ తగ్గిపోతుంది. ఎంచేపు మనకి ఏదో ఒక శవాన్ని వేసుకుంటాం మనం, ఆ శవానికి ఏదో పేరు పెడతారు, ఆ శవానికి పేరు పెడతారు. ఎంచేపు ఆ పేరు రూపం ఇంకా లోపలికి వెళ్దాం, ఆ రూపం పేరు పేరు రూపం ఇంకా లోపలికి వెళ్ళాం అంటే ఇంకా ఎంచేపు అయితే మనకు రూపదృష్టి నామదృష్టి ఉందో, ఒకవేళ మనల్ని ఎవరైనా నెత్తి మీద ముట్టినా మన మనస్సు బాహ్యముఖం అవుతుంది కానీ అంతర్ముఖం అవ్వదు. నామదృష్టి రూపదృష్టి ఉన్నప్పుడు మనస్సు బాహ్యముఖం అడుగుతుంది కానీ అంతర్ముఖం అవదు. అంతర్ముఖం అయితేనే కానీ, అంతర్ముఖం అయితేనే కానీ అంతర్దృష్టి కలగదు. అంతర్దృష్టి కలిగితేనే కానీ ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం కలిగితేనే కానీ మోక్షం లేదు. అది శాశ్వతమైన స్థానాన్ని పొందలేము. అయితే నువ్వు అభ్యాసం చెయ్యి, నువ్వు కాని దాంట్లోంచి విడుదల పొందడానికి అభ్యాసం చెయ్యి. మీరు ఎవరైనా బాగా తెలియగలవాళ్ళని ఎవరైనా అంటారనుకోండి మిమ్మల్ని, నీకేమొస్తుంది? సంతోషం వస్తుంది. ఎవరు సంతోషిస్తున్నారు? మీ అహంకారం సంతోషిస్తుంది. అంటే మీ అహంకారానికి ఏమవుతుంది? ఫుడ్ సప్లై ఎక్కువైపోతుంది. ఇంకా నీకు ఈ చక్రంలోంచి బయటికి రాలేవు. నువ్వు రీబర్త్లోంచి బయటికి రాలేవు. ఈ కర్మ చక్రంలోంచి బయటికి రాలేవు. ఎక్కడ బాహ్యమైన వస్తువుల దగ్గర నుంచి కానీ, బాహ్యమైన మనుషుల దగ్గర నుంచి కానీ, బాహ్యమైన పరిస్థితుల్లోంచి కానీ, బాహ్యముఖమైన మనస్సు ఎంత మాత్రం ఎంత కొంచెం ప్రెజర్ తీసుకున్నా అది రీబర్త్ కారణమవుతుందని శాస్త్రం చెబుతుంది. అర్జునాన్ని మనస్సు ఎలా ఆడిస్తే అలా ఆడకు. శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకు జీవించు, అప్పుడు నువ్వు తరిస్తావు. అభ్యాసం వల్ల తాదాప్యం క్రమైపోయి నువ్వు ప్రాక్టీస్ చెయ్యి. ప్రాక్టీస్ చేస్తంటే నువ్వు కాని దానితో నీకున్న తాదాప్యం తగ్గిపోతుంది. నువ్వు కాని దాంతో నీకు తాదాప్యం తగ్గిపోతుంది. అది ప్రాక్టీస్ వల్ల వస్తుంది. నీకు దేహభావన తగ్గాలి, ఆ దేహ బుద్ధి తగ్గాలి, ఆ శవబుద్ధి తగ్గాలి. శవబుద్ధి తగ్గకుండా నీకు శవబుద్ధి రాదు. అయ్యో శవంతో నీ శవంతో నువ్వు తాదాప్యం తగ్గించుకోవడానికి నువ్వు సాధన చెయ్యాలి. సాధన చేస్తే నెమ్మదిగా స్లోగా అది రెడ్యూస్ అయిపోతుంది. ఆ దేహాత్మ బుద్ధి రెడ్యూస్ అయిపోతుంది. దేహాన్ని నువ్వు ఆత్మ అనుకోవటం అనేది ఆత్మ అవదు. ఎత్తిల్ని తాడేపుడు కూడా అనుకోవచ్చు, ఎత్తిల్ని పిప్పరనుకోవచ్చు, కానీ ఇది అత్తిరే. నీ దేహాన్ని ఆత్మ అనుకోవడం అనేది ఆత్మ అవదు. దేహాన్ని సత్యం అనుకోవడం అనేది సత్యం అవుతుంది. నీ మనస్సు నిజం అనుకోవడం అనేది నిజం అవదు. నువ్వు అనుకోవటం వేరే, అవ్వటం వేరు. అంటే నీకు లోపలటువంటి కోరికలు, అంటే లోపలటువంటి దేహభావన అహంభావన పూర్తిగా ధ్వంసం అయితేనే కానీ, పూర్తిగా వేరుతో సహా ధ్వంసం అయితేనే కానీ నీకు అనుభవం కలగదు. ఒకరి కలిగిన స్థిరంగా ఉండదు. నీకు అనుభవం కలగదు, అనుభవం కలిగినా అస్థిరంగా ఉండదు, పెర్మనెంట్ గా ఉండదు నీకు. అంటే నువ్వు లోపల నీకు వాసన తలంపు రూపంలో వస్తుంది. కోరిక ఒక తలంపు, కోపం ఒక తలంపు, ఇష్టం ఒక తలంపు, అయిష్టం ఒక తలంపు, అన్ని తలంపులే. శరీరం మరణించడం కూడా ఒక తలంపే. అన్ని తలంపులే. తలంపు కానిది ఏమీ లేదు. దుఃఖం కూడా నిజం కాదు. దుఃఖం కూడా తలంపే. వేరు భావన తలంపు, కోపం తలంపు, అన్ని తలంపులే. ఓ అర్జున, ఊరికే మరణించాక నువ్వేదో మంచి పనులు చేసినంత మాత్రం ఏదో మోక్షానికి వెళ్ళిపోతావు అనుకోకు అంటాడు. శరీరం ఉండగానే ఈ శరీరం శ్మశానానికి వెళ్ళకముందే, ఈ శరీరం తుక్క అవ్వకముందే, ఈ శరీరం శవం ఇక ఈ తుక్కుని తీసుకెళ్లి శ్మశానంలో పడేస్తారు. ప్రాణం పోయేది ఈ శరీరాన్ని ఎవరు గౌరవించరు. ఏది పోయిన తర్వాత ఈ శరీరాన్ని గౌరవించరు, అదే ప్రాణం. ఆ ప్రాణం పోయిన తర్వాత శరీరాన్ని ఎవరో గౌరవించరు. మీరు ఎంత సంపాదించినా గౌరవించరు. కాల్చి బూడిచ్చేస్తారు. శరీరాన్ని కప్పెడితే మట్టి అవుతుంది, కాలిస్తే బూడిద అవుతుంది. ఏం చెబుతున్నావు అమ్మా పద్మజ్? ఇప్పుడు ఆ భూమి మీద తిరిగాడుతుండగానే ఎప్పుడో కాదు, ఎప్పుడో కాదు, మరణానంతరం కాదు, మరణానంతరం చెప్పి ఈ శరీరం శవం ఈ భూమి మీద తిరిగాడుతున్న రెండు అంచులు. శరీరం పుడుతుంది, శరీరం చనిపోతుంది. ఈ మధ్య భాగాన్ని భౌతిక జీవితం మనం పిలుస్తున్నాం. శరీరం పుడుతుంది, శరీరం చనిపోతుంది. ఈ మధ్య భాగమే జీవుడు ఎక్కడి నుంచి వస్తాడు? శరీరానికి ఇది మధ్య భాగం. శరీరం పుట్టక ముందు లేదు, మరణించాక ఉండదు. ఈ మధ్య భాగాన్ని మనం జీవితం జీవితం అంటాం. ఈ మధ్య భాగంలో ఈ షార్ట్ పీరియడ్ లో ఈ మధ్య భాగం ఎంతకాలం ఉంటాం? 1000 సంవత్సరాలు ఉంటాం భూమి మీద. నెహ్రూ గారు అన్నారు, నాకు ఆరోగ్యం చాలా బాగుంది. నెహ్రూ గారు 10 రోజులకు చనిపోతారనగా ఒక మాట అన్నారు, నాకు ఆరోగ్యం చాలా బాగుంది, నా తర్వాత ఎవరు ప్రధానమంత్రిని ఇప్పటి నుంచి ఆలోచించక్కర్లేదు, నన్ను రీప్లేస్ చేసేవారు ఎవరో ఇప్పటి నుంచి ఆలోచించక్కర్లేదు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రీప్లేస్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ. స్థానాన్ని తర్వాత ఎవరు భర్తీ చేయాలని ఆలోచించక్కర్లేదు, ఇప్పుడు నేను ఆరోగ్యంగానే ఉన్నాను అన్న 10 రోజుల్లో చనిపోయాడు. బ్రహ్మదేవుడే జీవుడు, నెహ్రూ గారు నేనెంత? అది బ్రహ్మదేవుడే జీవుడు. ఏమంది, మీకు ఎవరైనా 10 మంది ఓట్లు వేస్తే మీరు ప్రధానమంత్రి అవుతారు, అందులో మీరు జీవుడే. ఎవరైనా 10 ఓట్లు మీరు 10 మంది ఓట్లు వేస్తే అనుకోండి, మీరు మంత్రి అవుతారు, కానీ జీవుడే. 10 రోజుల్లో చనిపోయాడు ఆయన. పైగా రాత్రి నిద్రపోతాడు, కోమాలో గడిపోయాడు, ఆ కోమాలో నుంచి బయటికి రాలేదు. మధ్యాహ్నం 2 గంటలకు చనిపోయాడు. బీపీ పెరిగిపోయి కోమాలో గడిపోయాడు, ఆ కోమలో అసలు బయటికి రాలేదు. అది ఇంకో గంటకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. 10 రోజుల తర్వాత ఏంటండి ఇంకో క్షణానికి ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ ముక్కులో గాలి ఎంత చేపు ఉంటుందో మనకు తెలియదు. ఎక్కడో 10 రోజులకి మాట్లాడి ఇంకో గంటకి ఏంది, ఇంకో క్షణంలో ఏం జరుగుతుందో మనకి, కాల గర్భంలో ఏముందో ఏమీ తెలియదు, కాల ప్రవాహంలో ఏముందో ఏమీ తెలియదు. అంటే మన శరీరానికి చావు రాకముంది కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కాలాన్ని ఎప్పుడు వేస్ట్ చేయకూడదు, కాలాన్ని దుర్వినియోగం చేయకూడదు. భగవంతుడి కాలరూపంలో ఉన్నాడు. ఎవడైతే తన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడో వాడు ఆత్మజ్ఞాన సముపార్జన చేయగలడు. అది ఇంతకీ ఈ మధ్య భాగంలో పుట్టుక చావు మధ్య భాగంలో అర్జున, ఎవడైతే రాగద్వేషముల యొక్క వేగం, కామక్రోధముల యొక్క వేగం, ఈ ద్వంద్వముల యొక్క వేగం ఎవడైతే అణుచుకుంటున్నాడో తగ్గించుకుంటున్నాడో వాటి యొక్క వేగాన్ని ఈ రాగద్వేషముల యొక్క వేగాన్ని ఎవడైతే తగ్గించుకుంటున్నాడో, శరీరం ఉండగానే, శరీరం పోయిన తర్వాత కాదు, శరీరం ఉండగానే రాగద్వేషముల యొక్క వేగం ఎవడైతే తగ్గించుకోగలుగుతున్నాడో వాడికే భగవంతుని ఈస్తుడు, వాడు స్వరూపాన్ని ఇస్తాడు, అంటే మోక్షాన్ని ఇస్తాడు. ఊరికే చదివేయటం కాదండి, ఊరికి అరగని చదివితే సరిపోతుంది. తర్వాత మనం గుండెకి పట్టించుకోవాలి. భగవంతుడు చెప్పిన వాక్యాన్ని ధ్యానము చేసుకోవాలి. దేవుని వాక్యం దేవుడై ఉన్నది, దేవుని వాక్యం దేవుడై ఉన్నది, దేవుని వాక్యం కూడా దేవుడితో సమానం. ఆ వాక్యాన్ని మనం మననం చేయాలి. మననం చేస్తే ఊరికే చదివి పుస్తకం అక్కడ పడేయటం కాదు, ఏదో ఎగ్జామినేషన్కి వెళ్ళినట్టు, పిల్లలు ఎగ్జామినేషన్కి వెళ్ళినట్టు ఎలా కాదు. ఆ చదివిన వాక్యం మనం మననం చేసుకోవాలి, మననం చేసి మన శరీరంలో అది భాగం. మనం చదివిన వాక్యం మన శరీరంలో ఒక భాగం అవ్వాలి, మన గుండెలో ఒక భాగం అవ్వాలి. దేవుడికి మన గుండెలో దేవుడు చెప్పిన మాటకు స్థానం ఇవ్వాలి. దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటకు మన గుండెలో స్థానం ఇవ్వాలి, గుండెలో చోటు ఇవ్వాలి. గుండెలో ఏమివ్వాలి? భగవంతుడు చెప్పిన మాటలకు చోటు ఇవ్వాలి. మనం చోటిస్తే మన గుండెలో ఉన్న దేవుడు చెప్పిన మాటలకు మన గుండెలో చోటిచ్చి వాటిని మననం చేసి వాటిని ధ్యానం చేసి వాటిని స్మరించుకుంటే భగవంతుడు ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తాడు. ఆయన ఇస్తే మనం పుచ్చుకోగలం, కానీ మనం డిమాండ్ చేసేది కాదు ఇది. అంటే నీకేదైతే, అంటే ఏదైతే ఈ భూమికి శరీరాన్ని అంటిపెట్టుకున్నట్టు చేస్తున్నాయో, ఇంకోటి మన హృదయం ఖాళీ ఇవ్వకుండా మనకి ధ్యానం రాదు. ఒక మాట మీరు గుర్తుపెట్టి, అయితే ఈ జీవుడు ఎన్నో జన్మల నుంచి ఇలాగా శరీరాన్ని ధరిస్తూ ఉంటాడు, విడిచిపెడతా ఉంటాడు, నీ బలహీనతలు అంటే నువ్వు చూసుకో, నీ వీక్నెసెస్ అంటే నువ్వు చూసుకో. భగవంతుడు ఉన్నాడా, ఈశ్వరుడు ఉన్నాడా లేడా, అని ఏ గంటకు ఆ గంటకి సందేహపడేవాడు నీకు జ్ఞానం ఏమిటరా? కొంతమందికి ఏ గంటకు ఆ గంట సందేహం, సందేహపడేవాడికి జ్ఞానం రాదు. ఆ పరం, ఆ విశ్వాసం అంటే కొండల్ని గాలి కదలలేదు, కొండల్ని గాలి కదిలించలేదు. అలాగే భగవం మనకి అదృష్టం ఎంత అన్నా, దురదృష్టం ఎంత అన్నా, పరిస్థితి మనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ఏది ఎలాగున్నా ఈశ్వరుడి మీద విశ్వాసం చెలించకూడదు. గాలికి కొండ ఏ విధంగా అయితే కదలదో, మన అదృష్టం ఎంత ఆడుతున్నా, అదృష్టమైనా దురదృష్టమైనా బాడీకి మైండ్కి అంతే, అంతవరకే అది, అంతకంటే దూరం వెళ్ళలేదు. అదృష్టం దురదృష్టం బిఎంఐకే, బాడీ మైండ్ ఇంటలెక్ట్ కి అదృష్టం దురదృష్టం, అంతకంటే దూరం అదృష్టం వెళ్ళలేదు, దురదృష్టం వెళ్ళలేదు. అది ఏది దురదృష్టమైనా అదృష్టమైనా వెంటాడుతున్నా దురదృష్టమైన స్వప్నమే. ఏమన్నది లాగా సజీవంలాగా ఉండాలి. గోదావరి వ్యాసకాలంలో కూడా ఎండిపోదు, నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి, అది జీవనది. అదేవిధంగా నేను ఒకవేళ కష్టాలు వెంటాడినా ఏదైనా సమస్య ఇబ్బంది పెడుతున్నప్పటికీ, నేను భౌతికమైన పరిస్థితి నీకు అనుకూలంగా లేకపోయినా ఈశ్వరుడు పట్ల నీకు ఉన్న విశ్వాసం చరించకూడదు. ఈశ్వరుడు ఉన్నాడా లేడనే సందేహానికి నీ హృదయంలో తావి ఇవ్వకూడదు. అప్పుడు ఈశ్వరుని దయ నీ మీద వర్షం కురుస్తుంది. సందేహం పనికిరాదు. కాళ్ళు ముళ్ళేటువంటిదో, కంట్లో నలిసేటువంటిదో, మనసులో ఉన్న సందేహం కూడా అటువంటిది. అలా మనం లేము. ఉన్నవాడే ఈశ్వరుడు. యంత్రాన్ని తగిలించిన బొమ్మల్లాగా ఈ జీవకోటిని అంతా తిప్పుతున్నాను అర్జున నేను. యంత్రాన్ని తగిలించిన బొమ్మల్లాగా మొత్తం ఈ జీవకోటిని అంతా నేను ఇలా తిప్పుతున్నాను. వాడు దేహం యొక్క ప్రాంతాన్ని అనుసరించి జరిగేదో జరుగుతుంది, జరిగిరానేదో జరగదు. జీవనది లాగా సజీవంలాగా ఉండాలి. గోదావరి వ్యాసకాలంలో కూడా ఎండిపోదు, నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి, అది జీవనది. అదేవిధంగా నేను ఒకవేళ కష్టాలు వెంటాడినా ఏదైనా సమస్య ఇబ్బంది పెడుతున్నప్పటికీ, నేను భౌతికమైన పరిస్థితి నీకు అనుకూలంగా లేకపోయినా ఈశ్వరుడు పట్ల నీకు ఉన్న విశ్వాసం చరించకూడదు. ఈశ్వరుడు ఉన్నాడా లేడనే సందేహానికి నీ హృదయంలో తావి ఇవ్వకూడదు. అప్పుడు ఈశ్వరుని దయ నీ మీద వర్షం కురుస్తుంది. సందేహం పనికిరాదు. కాళ్ళు ముళ్ళేటువంటిదో, కంట్లో నలిసేటువంటిదో, మనసులో ఉన్న సందేహం కూడా అటువంటిది. ఈశ్వరుడు పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. అలా ఉన్నవాడే ఈశ్వరుడు. అలా మనం లేము. ఉన్నవాడే ఈశ్వరుడు. యంత్రాన్ని తగిలించిన బొమ్మల్లాగా ఈ జీవకోటిని అంతా తిప్పుతున్నాను అర్జున నేను. వాడి దేహం యొక్క ప్రాంతాన్ని అనుసరించి జరిగేదో జరుగుతుంది, జరిగిరానేదో జరగదు. యంత్రాన్ని తగిలించిన బొమ్మలు ఎలా తిరుగుతూ ఉంటాయో ఈ జీవకోటిని ఎలా నేను తిప్పుతున్నాను, అది ఉన్నదే ఆయన. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే మనం ఉన్నాం, ఆయన ఉన్నాడు అనుకుంటున్నాం. మనం లేము, ఉన్నది ఆయనే. మనకు అనుభవంలోకి వచ్చే వరకు మనకు ఆత్మజ్ఞానం రాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఉన్నాం, ఈశ్వరుడు ఉన్నాడు అనుకుంటున్నాం, కానీ మనం లేము, ఉన్నవాడు ఆయనే. అది అది మనకు అనుభవంలోకి రావాలి, అది అనుభవేకి వైద్యం అవ్వాలి, ఇట్ ఈస్ టు బి రియలైజ్డ్. అప్పటి వరకు మనకు మోక్షం లేదు. అదే ఒక వైష్ణవ సెయింట్ చెప్తాడు, ఏమని చెప్తాడంటే ఓ పెరుమాళ్ళు అంటే పెద్దవారని, అంటే భగవంతుడు, ఓ నారాయణుడు, ఓ పెరుమాళ్ళు, నేను ఇంతకాలం నువ్వు ఉన్నావు నేను ఉన్నానని అనుకున్నాను, ఇంతకాలం నువ్వు ఉన్నావు నేను ఉన్నానని అనుకున్నావు, కానీ ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? నేను తెలుసుకున్నాక తెలిసింది. ఏమని తెలిసింది? నేను లేని నువ్వే ఉన్నావని. నిన్ను తెలుసుకున్నాక నాకు తెలిసింది ఏమని? నేను లేని నువ్వు ఉన్నావని. కానీ ఇంతకాలానికి నేనేమనుకుంటున్నాను? నువ్వు ఉన్నావు నేనే ఉన్నాను అనుకుంటున్నాను. ఇప్పుడు తెలిసింది. సాధన చేయగా 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 బుద్ధి బాగా ముగ్గాక, బుద్ధి బాగా పండాక, బుద్ధి బాగా పక్వానికి వచ్చాక ఏమని తెలిసిందంటే, ఓ పెరిమాళ్ళు ఏమని తెలిసిందంటే, ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? నిన్ను తెలుసుకున్నాక తెలిసింది. ఏమని తెలిసింది? నేను లేను నువ్వే ఉన్నావని. అప్పుడు కూడా అద్వైతమే. అంటే ద్వైతం అద్వైతానికి దారి తీస్తుంది, ద్వైతం అద్వైత అనుభవానికి అమృత అనుభవానికి దారి చూస్తుంది. నేను శరీరం అనుకున్నప్పుడు రామ, నేను శరీరం అనుకున్నప్పుడు నువ్వు దేవుడు, నేను జీవుణ్ణి. నేను ఆత్మ అనుకున్నప్పుడు నువ్వు నేను ఒకటే. నేను దేహం అనుకున్నప్పుడు నువ్వు దేవుడు, నేను జీవుణ్ణి. నువ్వు యజమానువు, నేను సేవకుణ్ణి. ఆత్మ అనుకున్నప్పుడు నువ్వు నేను ఒకటే. అంటే మనం జీవ లక్షణాలు పెట్టుకుని నేను దేవుణ్ణి అయిపోయాను అనుకోకూడదు, లేదా నేను బ్రహ్మమని అయిపోయాను అనుకోకూడదు. నీకు అర్థమవుతుంది? మనకి జీవ లక్షణాలు ఉన్నప్పుడు ఈ చక్రాన్ని అనుసరించాలి. బాగా ఫాలో అవ్వడం సబ్జెక్ట్ మీరు. మనకి జీవ లక్షణాలు పెట్టుకున్న లోపల నేను బ్రహ్మమని అయిపోయాను, నేను భగవంతుని అయిపోయాను అంటే అనుకుంటే ఉన్నది ఊడిపోతుంది చివరికి. మనకి జీవ లక్షణాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ చక్రాన్ని అనుసరించాలి. ఏ చక్రాన్ని? కర్మచక్రాన్ని అనుసరించాలి. కర్మచక్రం అనుసరించే కలిసే భగవంతుడు చెప్పిన మాటలు వింటూ, భగవంతుడు చెప్పిన మాటలు ఆచరిస్తూ మనం జీవ లక్షణాలను ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని జీవ లక్షణాలు అక్కడ పెట్టుకున్నాను దేవుణ్ణి, నేను దేవుణ్ణి అనుకున్న ప్రయోజనం లేదు. ఆ జీవ లక్షణాలు అక్కడ ఉన్నప్పుడు దేవుడు అనున్నాడు. మనకు మంచి చేస్తే మంచి అనుభవించాలి, చెడ్డ చేస్తే చెడ్డ అనుభవించాలి. మంచి చేస్తే మంచి ఎదురొస్తుంది, చెడ్డ చేస్తే చెడ్డ ఎదురొస్తుంది. కాల ప్రవాహంలో మనం ఏది చేస్తే అదే వస్తుంది. మనకు ఉన్నది మనకు వస్తుంది, కానీ మనకు రానిది, మనకు లేనిది మనకు రాదు. మనం ఏది చేస్తే అది వస్తుంది, కానీ మనం చెయ్యింది మనకు రాదు, మనం చేసిందే మనకు ఎదురవుతుంది. అయితే లోపల ఇది బాగా అర్థం చేసుకోండి. ఎవడో నేను దేవుణ్ణి, నేను దేవుణ్ణి అన్నాను మీరు అనకండి. జీవ లక్షణాలు ఉన్నప్పుడు, జీవ లక్షణాలు ఉన్నప్పుడు ఆ జీవుడు ఆ చక్రాన్ని అనుసరించాలి. భగవంతుడు చెప్పిన మాటలు వింటూ, ఆయన అర్చన చేస్తూ, ఆయన పూజ చేస్తూ, ఆయన పాదాలకు మన శిరస్సుని తాకిస్తూ, ఆయన రూపాన్ని మన కళ్ళతో చూసుకుంటూ, ఆయన రూపాన్ని మన మనస్సులో స్మరించుకుంటూ, ఈ చక్రాన్ని అనుసరిస్తూ, ఆయన చెప్పిన పని చేస్తూ, ఆయన వద్దని పని మానేస్తూ, ఈ విధంగా ఆయన గౌరవిస్తూ, ఆయన పొందటానికి ప్రయత్నం చేయాలి. కానీ జీవ లక్షణాలు పెట్టుకుని దేవుడు లేడు, ఆడు లేడు, ఇల్లు లేని తింగర మాటలు మాట్లాడకూడదు. శరీరం నిండా అనారోగ్యం పెట్టుకుని ఆరోగ్యవంతుని ఆరోగ్యవంతుని అంటే ఎవరికి నష్టం? మనకే నష్టం, డాక్టర్ గారికి నష్టం లేదు. ఆ జీవ లక్షణాలు పోనప్పుడు ఈ చక్రాన్ని భగవంతుడు చెప్పిన ఏ పద్ధతిలో మనల్ని జీవించమన్నాడో ఆ పద్ధతిగా జీవిస్తూ కర్మచక్రాన్ని అనుసరించాలి, ఆ నియమాలు అనుసరించాలి. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళుతున్నాం అనుకోండి, మన కారు ఏదో లెఫ్ట్ సైడ్ నడుపుకుంటూ వెళతాం, అదొక పద్ధతి. అలాగే జీవ లక్షణాలు అప్పుడు ఆ ధర్మాన్ని ఆచరించుకుంటారు. ఆంజనేయ స్వామి చెప్పుకుని చెప్పిన మాటలు, ఒకటి ధర్మం, ఒకటి యోగం, మూడు కర్మ, నాలుగు భక్తి, ఇందులో ఏది విడిచిపెట్టకూడదు, అన్ని సమన్వయం చేసుకుని బతికితే అప్పుడు మన బతుకు పండుతుంది, భగవద్ అనుభవం కలుగుతుంది. అందుకని లోపలేమో వికారాలని పెట్టుకుని, జీవ లక్షణాలని పెట్టుకుని దేవుణ్ణి అంటే మళ్ళీ మనం మోసం చేసుకోవటం. అది మహారాష్ట్రలో సెయింట్ ఉండేవాడు, మహారాష్ట్రలో ఓ సెయింట్ ఉండేవాడు, అది చంద్రజనం కొంతమంది ఆయన దగ్గరికి వెళ్తా ఉండేవాడు. చంద్రజనం అంటే ఏంటి? ఆ లోపల ఒకటి బయటకు చెప్పింది ఒకటి. వాళ్ళు ఏమంటారంటే అన్ని జీవ లక్షణాలు ఉంటే కొంతమంది మేము అహం బ్రహ్మాస్మని అంటే, మేము అహం బ్రహ్మాస్మి అనేది అది తత్వం చెప్పాడు. అక్కడ తత్వం చెప్పాడు, అహం బ్రహ్మాస్మి అది అక్కడ తత్వం చెప్పాడు. నేను బ్రహ్మభావంలో ఉంటున్నాను, నేను బ్రహ్మభావంలో ఉంటున్నాడు. గజానంద మహారాజుని ఒక ఇంకోటి మహారాష్ట్రలో సేయంత ఆయన 1917 శరీరం విడిచిపెట్టాడు. ఈ అం బ్రహ్మాస్మి అం బ్రహ్మాస్మి నేను బ్రహ్మం అయిపోయిన జనం ఉన్నారు. వాళ్ళకు ఉన్నాయన్ని జీవ లక్షణాలు, మాకు ప్రకృతి గుణాలు అన్నీ ఉంటాయి. పైగా రజోగుణం తమోగుణం నిండి ఉంటుంది. ఆ రజోగుణం తమోగుణంలో మనం ఉన్నామన్న సంగతి కూడా వాళ్ళకి తెలియకుండా, వాళ్ళు నాకు డయాగ్నైజ్ చేసుకోకుండా, లోపల క్యాన్సర్ పెట్టుకుని నాకు ఆరోగ్యం బాగుంది అనుకుంటే ఎవరికి నష్టం? మనకే నష్టం. ఈ గజానన మహారాజు దగ్గరికి వెళ్ళాడు, ఒకటి వెళ్ళాడు, అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అంటున్నాడు. బ్రహ్మం గురించి ఏమని చెప్పాడు రా భగవంతుడు అని చెప్పాడు గీతలో. అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అయ్యే ఎవరో చెప్పాడు. ఈ నేర్చుకు చిలక పొడకలేదు వాళ్ళకి, అది ఏంటో తెలియదు. చాలా మందికి చిలక పొడకలేదు. తర్వాత ఇంకోటి, ఇప్పుడు ఎవరైనా పెద్దలు మనకి ఏదైనా ఒక మాట చెప్పారనుకోండి, ఆ మాట మనం తొందరగా కట్ చేయకూడదు. అది నువ్వు అర్థం చేసుకుని అనుభవించి ఇతరులకు చెప్తే వాళ్ళకి ఎన్లైట్మెంట్ వస్తుంది. ఇది కట్ చేయటం కాదు, కొంతమంది కక్కుంటారు. మీరు భగవద్గీత చదువుతున్నారనుకోండి, కక్కుకోకుండా మీరు ముందు భగవద్గీత చదవాలి, అది అధ్యయనం చెయ్యాలి, అధ్యయనం చేసి అది అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని మీ అనుభవంలోకి తెచ్చుకోవాలి. అది మీ అనుభవంలోకి తెచ్చుకున్న తర్వాత ఇతరులకు చెప్తే వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది, కానీ ఉరికే మేము చదివేసామని కక్కకుండా బయటకు వచ్చే ఎన్నాళ్ళు కక్కుతారు. ఇది కట్టితే మటుకు ఎవరికి వస్తుంది జ్ఞానం? మీరు కట్టితే వస్తుందా? అది లోపలేదో అనుభవం ఉండాలి కదా దాని తాలూకు. భగవంతుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట తాలూకు అసలు మీకు అనుభవం ఎంతో కొంత రవ్వంతైనా ముళ్ళంతైనా ఉండాలి కదా. ఇంకా కక్కుడే పనే. ఆ గజానంద మహారాజ్ దగ్గరికి వచ్చాడు వాడు. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, బ్రహ్మం అయిపోయా అంటున్నాడు, బ్రహ్మం అయిపోయానే అంటున్నాడు. ఆడి బుద్ధి వంకర బుద్ధి, ఆడి బుద్ధే వంకర బుద్ధి. అసలు అది స్వార్థపరుడు, ఆడు స్వార్థపరుడు వంకర బుద్ధిని. ఎక్కడో చదివాడు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని చదివి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అంటున్నాడు. రారా కూర్చోరా అన్నాడు. కూర్చుంటే ఏంట్రా అంటున్నావు అన్నాడు. అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మము, నేనే బ్రహ్మము. బ్రహ్మము గురించి భగవద్గీతలో ఏం చెప్పారన్నాడు గజానన. బ్రహ్మము గురించి ఏమని చెప్పారంటే భగవద్గీతలో, బ్రహ్మము నీటిలో తడవదు, నీటిలో తడవదు, బ్రహ్మముకు పుట్టుక లేదు, బ్రహ్మముకు చావు లేదు, అది అగ్ని చేత దహించబడదు, గాలి చేత ఎండింపబడదు. బ్రహ్మముకి, బ్రహ్మము పంచభూతములకి అతీతము, పంచభూతములు బ్రహ్మమును ఏమీ చేయలేవు అని బ్రహ్మము అగ్ని చేత దహించబడదు కదా అన్నాడు. ఎవరు? గజానన మహారాజు. అజే గజాన అంటే నేను అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మముని, బ్రహ్మము అగ్ని చేత దహించబడదని చెబుతున్నాడు. ఆ పక్కనేమో దుని అగ్ని, అగ్ని అంట పక్కనే దుని అంటారు. దీని సాయిబాబా గుళ్ళో దూని ఉంటుంది. అలాగా పక్కన గజానన మహారాజ్ దగ్గర మంట ఎరుగుతాను. ఏడి బ్రహ్మం అంటున్నాడు, బ్రహ్మం అగ్ని చేత దహించబడదు అంటున్నాడు, వీడిని తీసుకెళ్లి అగ్నిలో పడగంటారు అన్నారు వాడు. అది అదే పడిగి ఇంకా బాబా ఇంక ఈ శ్లోకం ఎప్పుడు చదవన్నాడు బాబు? ఏదో వీడి బ్రహ్మమ కదా, బ్రహ్మం అగ్ని, అగ్ని ముట్టుకోదు కదా బ్రహ్మమని, వీడిని తీసుకెళ్లి నిప్పులో పడేయండింటే ఇంకా రెండో వాక్యం నిజంగా పడేస్తారని ఈ భక్తులు తీసుకొచ్చాడు. అదే పడిగి ఇంకా మళ్ళీ గజానన మహారాజ్ గారికి అడ్రస్ చూపించలేదు, ఆడు ముఖం చూపించలేదు, పారిపోయలేదు. భగవద్గీత ఏం చెప్పాడు? బ్రహ్మము అగ్ని చేత దహించబడదన్నాడు. నువ్వేం చెబుతున్నావు? నువ్వు బ్రహ్మమే అంటున్నావు. అయితే నేను తీసుకెళ్లి అగ్నిలో పడేస్తావు. నేను ఇదేమైనా అనుభవం ఉందా? అసలు ఆ మాట ఏదైనా చెబుతాం, మాట్లాడికి ఏమైనా అనుభవం ఉందా? అంటే అది రెండో వాక్యం, రెండో వాక్యం మాట్లాడకుండా నిజంగా ఈ భక్తులు పడేస్తారు, మళ్ళీ పారిపోయారు అక్కడి నుంచి. ఆడికి ఉన్నది నూటికి నిలిపాడు దేహభావన. ఆడు నోటితో చెప్పేది ఏంటి బ్రహ్మ? అటువంటి తిండర లక్షణాలు వద్దు. మీ స్టాండర్డ్ ఏంటి చూసుకుని, మీ స్టేటస్ ఏదో మీరు చూసుకోండి. మీకు ప్లస్ పాయింట్స్ ఏమున్నా మైనస్ పాయింట్స్ ఏమున్నా చూసుకోండి. ఆ మైనస్ పాయింట్ల నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడో ఉపనిషత్తులు అహం బ్రహ్మాస్త్రం ఉన్నావు, వేదంలో ఉంది అహం బ్రహ్మాస్త్రం ఉంది. అదేంటి అనుభవం తాలూకా? అది అనుభవం, అది జ్ఞానము, అది చిటారు కొమ్మ, అది పరమ స్థితి. అది అనుభవం తాలూకు వాక్యం. అది మీరు చిలక పొలకు పొలుగుతున్నావు, నీకు స్వార్థ బుద్ధి పోలేదు. అసలు నువ్వు నిలువుదోపిడి ఎలా ఉంటుంది? అందులో ట్రైనింగ్ అయ్యావు నువ్వు, పైగాని ట్రైనింగ్ అయ్యి వచ్చావు నువ్వు నిలువుదోపిడి విషయంలో. నీకు అహం బ్రహ్మాస్తుంది అంటే ఎవడు చెప్పాడంటే ఎవడో చెప్పాడు అన్నాడు. సరే అలా కూర్చొని నిప్పులో పడేస్తా ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే మన స్టాండర్డ్ ఏదో మనం చూసుకోవాలి. అది మన ప్లస్ పాయింట్స్ ఏంటో, మన మైనస్ పాయింట్స్ ఏంటో చూసుకోవాలి. మన బలహీనతలు ఏంటో మనం చూసుకోవాలి. ఏ పని చేయగలం, ఏ పని చేయకూడదు, మనం ఎంతవరకు చేయగలం, ఎంతవరకు చేయలేము అనే నిర్ధారణ ఉండాలి. మనం చేయగలిగిన పని చెయ్యాలి, చేయకూడని పని మన ఆ పని మనం వెళ్ళవద్దు. మనం చేయలేమన్నప్పుడు మనం దూరం ఉండాలి. మన శక్తికి మించిన పనికి మనం వెళ్ళకూడదు. మన శక్తిని మించిన పనికి మిగిలి ఆ పని చేయలేము కదా, మనకి ఆయాసం మిగులుతుంది. ఆవేశం ఆయాసం ఈ రెండు మిగులుతాయి. ఆగ్నేయ సముద్రం ఉరికాడని మనం ఉరవటం మొదలు పెడితే ఎలాగా? కొంతమంది మహాభక్తులు ఉన్నారు, పొలాల్లో చిన్న బోజులు ఉంటాయి, పొలాల్లో చిన్న బోజులు ఉంటాయి. ఆ చిన్న బోజులను ఎలా ఉరుకుతారో రాగద్వేషం అలా దూకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళతో మనం పోల్చుకుంటే ఎలాగా? ఇప్పుడు పొలాలు గట్ల పొలాల్లో చిన్న చిన్న బోధులు ఉంటాయి. బోధులు మామూలుగా అందరూ ఉరికి వెళ్ళిపోతాంటారు, ప్రతి చోట పట్టిలు ఉండవు. కొంతమంది మహాభక్తులు ఈ రాగద్వేషాలు, ఈ దేహాత్మ బుద్ధిని అలా ఉరికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నమాట. నిజమే, అలా ఉరికి వెళ్ళిపోయారు. మనం ఉరికి వెళ్తే సరిగ్గా బోధులో పడతాం. అంటే నేను ఏం చెప్తానంటే మన అంచనా మనం చూసుకోవాలి. మనకు ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి, మైనస్ పాయింట్స్ ఏమున్నాయి, మన మనసులో వికారాలు ఏమున్నాయి, పునర్జన్మ కారణాలన్నీ మనసులో ఉన్నాయి. మనస్సు ఇప్పుడు ఎక్కడైనా మశాన్నం ఉందనుకోండి, అనుకోండి ఎక్కడైనా మశాన్నం ఉందనుకోండి, మశాన్నం మనం తినమంటే తింటాం, తినం. అలాగే మన మనస్సు మసిగా ఉంటే ఈశ్వరుడు, ఈశ్వరుడు ఎలా తీసుకుంటాడు ఈ మనసులో స్వరూపాన్ని ఎలాగిస్తాడు? మశాన్నం మనం తినం. అలాగే మన మనస్సు మసిగా ఉంటే ఈశ్వరుడు తీసుకోడు. ఈ మనసును తీసుకునేది లేదు, ఆయన స్వరూపాన్ని మనకి ఇచ్చేది లేదు. మన మనస్సును మనకే శిక్షగా వదిలేస్తాడు. మనం ఎవరు శిక్షించక్కర్లేదు, మన మనస్సే మనకు శిక్ష. అంటే నేను ఎందుకు చెప్తా అంటే, మన మనస్సులో మసి ఉంటే అది తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ మన మనస్సు స్వచ్ఛం, మా మనస్సు స్వచ్ఛముగా ఉన్నది, మా మనస్సు స్పష్టముగా ఉన్నది, మా మనస్సు నిదానముగా ఉన్నది, మా మనస్సు ఏకాగ్రంగా ఉన్నది, ఇలా పిచ్చమాటలు చెప్పవుకయ్యా. నీ మనస్సులో ఏమైనా స్వచ్ఛత లేకపోతే స్వచ్ఛత సంపాదించుకో. నీ మనస్సు మసిగా ఉంటే బాగు చేసుకో, నిన్ను బాగు చేసుకో. లోపల ఒకటిగా ఉండి బయటకు ఒక రకంగా నువ్వు ప్రదర్శించే మిథ్యాచారి అన్నాడు గీతలో కృష్ణుడు. నువ్వు మిథ్యాచారి అన్నాడు. యాం బ్రహ్మాసనోడు శీతాకాలం పొద్దున 5 గంటలకు స్నానాలు చేయలేరు అది చలికాళ్ళు. యాం బ్రహ్మాసనోడు శీతాకాలం పొద్దున 5 గంటలకు చన్నీళ్ళు చేయలేరు. ఆ ఋషికేశులు స్వాములు కొంతమంది శీతాకాలం స్నానాలు చేస్తూ ఉంటారు. ఆ చలి తట్టుకోలేక ఏ రామ ఎరికేకలు. శీతాకాలం డిసెంబర్ ఆ నెలలో ఎప్పుడైతే చలి ఉంటుంది ఋషికేశుల గంగానదులు, వాళ్ళు ఏదో పట్టుదల కోసం కొంతమంది స్వాములు చేయొచ్చు. నిర్మలంగా అది కూల్గా చేయాలి, క్వైట్గా చేయాలి, చేయొచ్చు. అలా గాంధీ గారు చేయగలరు. ఈ స్వాములు స్వాములు అంటే ఊరికి ఎర్రబట్టలు వేసుకున్నారు వాళ్ళు. పెద్ద పెద్ద కేకలు ఏమి ఏ రామా కృష్ణ అంటే చలికి తట్టుకోలేక అది స్నానం. అది స్నానం ఏంటండి? గాంధీ గారిని చేయమంటే కైట్గా చేయగలడు, ఆయన కూల్గా చేయగలడు. గోరెచ్చని నీళ్ళతోటి శీతాకాలం గోరువెచ్చని నీళ్ళతోటి ఎలా మనం స్నానం చేసినప్పుడు ఎలా ఉంటుందో అంత కైట్గా చేయగలడు. ఈ సన్యాసి పిచ్చ పిచ్చి కేకలు స్నానం చేసేటప్పుడు అది అంటే ఇంత చేస్తే చలి భరించలేక. అందుకే గీతలో చెప్పాడు కర్మఫల త్యాగే సన్యాసం. సన్యాసి అంటే నువ్వు తెల్లబట్టలు కట్టుకున్నావు ఎర్రబట్టలు కట్టుకున్నావు కాదు, కర్మఫల త్యాగి సన్యాసి అని. అంటే కర్మఫల కాంక్ష ఉన్న వాడికి పునర్జన్మలు తప్పనిసరిగా వస్తాయి. కొంతమంది పని చేస్తారు, ఆ పని ఫలితం ఎప్పుడు వస్తుంది, ఆ ఫలితం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం, ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం, ఆ క్షీరాన్నం అంతా ఎప్పుడు తాగేస్తాం, ఇలా ఆ కర్మఫలం కోసం చూసేవాడికి మోక్షం ఏంటన్నాడు భగవంతుడి గీతలో. కర్మఫల కాంక్ష ఉన్నవాడికి మనస్సు మసై తీరుతుంది. కర్మఫల కాంక్ష ఉన్న వాడికి మనసుకు ఏకాగ్రత రాదు. కర్మఫలాన్ని ఎవడైతే ఎంజాయ్ చేస్తున్నాడో వాడికి పునర్జన్మలు ఉన్నాయి. పునర్జన్మ ఆ చక్రంలోంచి వాడు బయటికి రాలేడు. అంటే కర్మఫల ఆ ఫలకాంక్షను చెయ్యించిన వాడే సన్యాసి. అంటే నీలోని అహంభావన కడుక్కోవటం మానేసి ఏదో పొందుతా ఉంటే ఏదో ఎలా పొందుతావు నువ్వు పొందలేవయ్యా. నీలోని అహంభావాన్ని దాన్ని వాష్ చేసుకోవటం మానేసి ఏదో పొందామంటే ఏదో పొందామంటే ఎలా పొందుతావు? నీ దుఃఖమంత అహంభావం రూపంలో ఉంది, అశాంతంత అహంభావం రూపంలో ఉంది, పునర్జన్మల కన్నా అహంభావం రూపంలో ఉన్నాయి. ఇది విచారణ మార్గం రమణ మహర్షి గారు చెప్పింది. ఇది నీకు అనేక తలంపులు వస్తున్నాయి. చావు తలంపు, పుట్టుకి తలంపు, కోపం తలంపు, ఇష్టం తలంపు, అయిష్టం తలంపు, దేహభావన తలంపు, ఈ దేహము నేననేది ఒక తలంపు, అన్ని తలంపులే. చావు కూడా ఒక తలంపే. ఆ శరీరం చనిపోయేప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటాడు, అది కూడా ఒక తలంపే. అది కూడా నిజం కాదు. ఇట్ ఇస్ నాట్ ట్రూ, ఇట్ ఇస్ నాట్ లాయల్. అది కూడా నిజం కాదు. శరీరం చనిపోయేప్పుడు నేను చనిపోతున్నాను అని కూడా ఒక తలంపే. ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి? ఈ తలంపులన్నీ దేహము నేననే తలంపుకు వస్తున్నాయి. దేహము నేననే తలంపు మూల తలంపు, ఆ ప్రథమ తలంపు, ప్రధాన తలంపు, ఆ మొదటి తలంపు, అది మొదటి థాట్. అన్ని తలంపులకి తల్లి లాంటిది, అది మొదటి తలంపు. ఆ మొదటి తలంపే దేహంతో తాదాప్యం పొంది ఉంటుంది. ఆ మొదటి తలంపే దేహంతో తాదాప్యం పొంది ఉంటుంది. దేహాన్ని విడిచిపెట్టి ఉండదు. ఒక గాఢ నిద్రలో మొదటి తలంపు మనల్ని విడిచిపెట్టేస్తుంది. కానీ ఈ స్వప్న అవస్థలో, జాగ్రత్త అవస్థలో ఆ మొదటి తలంపు ఆ దేహాన్నితో తాదాప్యం పొంది నేను కూర్చున్నానంటాడు వాడు. వాడు కూర్చున్నాడో దేహం కూర్చుంది. నేను నుంచున్నానంటాడు వాడు. నుంచున్నాడో దేహం నుంచుంది. నేను కష్టపడుతున్నానంటాడు వాడు. కష్టపడుతున్నాడో దేహం కష్టపడుతుంది. అంటే దేహంతో విడదీరానంత సంబంధం కలిగి ఉంటుంది ఆ మూల తలంపు, ప్రథమ తలంపు. దీన్నే క్రైస్తవులు సైతాన్ అంటారు. దేహం చనిపోయేటప్పుడు నేను చనిపోతున్నాను అంటుంది ఆ మూల తలంపు. భగవాన్ అన్నారు, నారాయణుడు ఎక్కడున్నాడంటే, నీ యజమాని ఎక్కడున్నాడంటే, నీ ప్రభువు ఎక్కడున్నాడంటే, నీ నియమించేవాడు ఎక్కడున్నాడంటే, ఆ మూల తలంపు మూలంలో ఉన్నాడు. మూల తలంపు మూలంలో ఉన్నాడు. ఆ మూల తలంపు మూలమే ఆధ్యాత్మిక హృదయం. భౌతిక హృదయం కాదు అది, ఫిజికల్ హార్ట్ కాదు, స్పిరిచువల్ హార్ట్. అది మూల తలంపు మూలంలోనే ఈశ్వరుడు ఉన్నాడు. మూల తలంపు మూలలోనే, మూల తలంపు తన మూలంలోకి వెళ్ళి ఎక్కడైతే నశించిందో అక్కడే నీకు నారాయణుడు స్వరూపంగా వ్యక్తమవుతాడు. బాగా అర్థం చేసుకోండి సబ్జెక్ట్. సబ్జెక్ట్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. చమత్కారాలు పేరు చెప్పి, మహిమలు పేరు చెప్పి, చమత్కారాలు చిట్కాలు పేరు చెప్పి సబ్జెక్టుకి ఎప్పుడు దూరం అవ్వకూడదు. సబ్జెక్ట్ ని విడిచిపెట్టకూడదు. శాస్త్రాన్ని విడిచిపెట్టకూడదు. శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. శాస్త్రానికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి. శాస్త్రానికి ఇవ్వాల్సినటువంటి అర్హత, శాస్త్రానికి ఇవ్వాల్సినటువంటి గౌరవం మనం ఇవ్వకపోతే మన బుద్ధిలో ఉన్న దోషానికి గుర్తుంది. భగవంతుడు చెప్పినటువంటి మాటలను మనం గౌరవించకపోతే మన బుద్ధిలో ఉన్న దోషాలకు గుర్తు, మన అహంభావనకు గుర్తు, మన అజ్ఞానానికి గుర్తు, మన అవిద్యకు గుర్తు. ఆ మూల తలంపు మూలంలో ఈశ్వరుడు ఉన్నాడు. నీ కంట్రోలర్ నీ హృదయంలోనే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడని నువ్వు అనుకుంటావు? ఆ మూల తలంపు నీ కళ్ళకు కనిపించే నీ మనస్సు ఎంత నిజమో, నీ మనస్సు నీ కళ్ళ ద్వారా చూసే దేవుడు కూడా అంతే నిజం. అన్ని వ్యవహారిక సత్యాలే, అది పారమార్థిక సత్యం కాదు, అది ఫైనల్ కాదు, అది అల్టిమేట్ కాదు, అది చిటారు కొమ్మ కాదు, నువ్వు పరమసత్యం కాదు. ఏది అంటే ఆ మూల తలంపు నీకు ఈ స్పిరిచువల్ హార్ట్ లోంచి వస్తాం, నేనన్న తలంపు. దేవుడు ఉన్నాడని చెప్పేవాడికి నేను ఉంది, దేవుడు లేడని చెప్పేవాడికి నేను ఉంది, ప్రపంచం ఉందని చెప్పినా లేదని చెప్పిన వాడికి నేనుంది. ఆ నేనన్న దగ్గర తలంపు, ఆ మూల తలంపే పిశాచం, అదే అహంభావన. మూల తలంపుకే మరొక పేరు అహంభావన. భగవంతుడు ఎక్కడున్నాడంటే మూల తలంపు మూలంలో ఉన్నాడు. మూల తలంపు దాని మూలాన చూడకుండా అది నశించదు. మూల తలంపు ఏ మూలంలోకి వెళ్ళిన తర్వాత నశిస్తుందో, ఏ హృదయంలోకి వెళ్ళిన తర్వాత మూల తలంపు నశించిందో, మూల తలంపు నశించిన చోటే నారాయణుడు నీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. అది నీ చివరి జన్మ, అది నీ కడసారి జన్మ. మళ్ళీ ఈ ప్రకృతిలోకి రావక్కర్లేదు, ఈ మాయలోకి రావక్కర్లేదు. ఎప్పుడైతే ఈ ప్రకృతి ఎక్కడుంది, మా ఎక్కడుంది, ఈ మూల తలంపు రూపంలో ఉంది, ఎప్పుడైతే మూల తలంపు నశించిందో అప్పుడు భగవంతుడే నీ యజమాని, నీ ప్రభువు, నీలోంటి సర్వజ్ఞుడు, నీలోంటి సర్వంతర్యామి, ఆనంద స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు, శాంతి స్వరూపుడు. పుట్టుక ఎలా ఉంటుందో తెలియదు, చావు ఎలా ఉంటుందో తెలియదు, దొక్క స్పర్శ లేనివాడు వాడే నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు అయ్యా. అది నీ కడసారి జన్మ, అది చివరి జన్మ. మా ఎక్కడుంది, నీ మూల తలంపు రూపంలో ఉంది. ప్రకృతి ఎక్కడుంది, నీ మూల తలంపు రూపంలో ఉంది. అవిద్య ఎక్కడుంది, నీ మూల తలంపు రూపంలో ఉంది. ఏది తెలుసుకున్నాక నీకు అన్ని తెలియబడతాయో, అట్టి వస్తువును తెలుసుకో అర్జున. ఏది పొందిన తర్వాత, ఏది పొందిన తర్వాత దానితో సమానమైన సుఖం కాని, దానితో సమానమైన శాంతి కాని లేదని తెలుస్తుందో నీకు? ఏది పొందిన తర్వాత, ఏది అనుభవేక వైద్యమైన తర్వాత దానితో సమానమైన సుఖం కాని, దానితో సమానమైన శాంతి కాని ఉండదు సరికదా? దానికి మించిన సుఖం కాని, దానికి మించిన శాంతి కాని లేదు. అది దీంతో సమానమైన ఏది తెలుసుకున్న తర్వాత దానితో సమానమైన సుఖమే లేనప్పుడు దానికి మించిన సుఖం ఎలా ఉంటుంది? దేని తెలుసుకున్నాక దానితో సమానమైన శాంతి లేనప్పుడు దానికి మించిన శాంతి ఎక్కడ ఉంటుంది? అర్జున, అది అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చెయ్యవయ్యా. నువ్వు యోగివి కా, యోగి కాని వాడు సుఖి కాలేడు. నువ్వు యోగివిక అర్జున, యోగివిక యోగి కానివాడు సుఖి కాలేడు. సత్ప్రవర్తన లేనివాడు, సద్బుద్ధి లేనివాడు, సహృదయం లేనివాడు యోగి కాలేడు. సద్బుద్ధి లేనివాడు, సహృదయం లేనివాడు యోగి కాలేడు. యోగి కానివాడు సుఖి కాలేడు. సదాచారం లేనివాడు యోగి కాలేడు. సత్ప్రవర్తన లేనివాడు యోగి కాలేడు. సహృదయం లేనివాడు యోగి కాలేడు. యోగి కానివాడు సుఖి ఎలా అవుతాడు అర్జున? వండర్ఫుల్ సబ్జెక్ట్ ప్రెజెంటేషన్ చూడండి. యోగి కానివాడు సుఖ్య ఎలా అవుతాడు? జ్ఞాని కానివాడు సుఖ్య ఎలా అవుతాడు? అలా ధనంజయుడు అని పేరే ధనంజయుడు. అని ధనాన్ని జయించిన వాడు అర్జునుడి పేరే ధనంజయుడు. అర్జునుడు అంటే స్వచ్ఛమైన వాడు, అర్జునుడు అంటే స్పష్టమైన వాడు. కొంతమంది మనసులో ఆలోచన అవుతుందండి, నోటితో ఒక మాట మాట్లాడతారు, చేతితో ఒక పని, అంటే వాడికి స్పష్టత లేదు. స్వచ్ఛమైన మనస్సులో స్వచ్ఛం ఉంటే మన మాటలో స్వచ్ఛంగా ఉంటుంది. మన మనస్సు స్వచ్ఛంగా ఉందనుకోండి, ఒక్కడ రెండు నిమిషాలు మాట్లాడుతూ చాలు, ఎవడైనా సరే ఆడు వాడు మాటలు మనం 2 నిమిషాలు వింటే ఆడ మనస్సు స్వచ్ఛంగా ఉందా లేదా, స్పష్టంగా ఉందా లేదా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇంకే వాడు మాట మనస్సును పట్టిస్తూ ఉంటుంది. భగవంతుడు ఎంత చెప్పి, ఉపనిషత్తుల సారం, వేదాల సారం. ఉపనిషత్తులకి వేదాలకి విరోధం లేదు, జ్ఞానకి కర్మకి విరోధం లేదు. అన్ని సమన్వయం చేసి భగవద్గీతలో బోధించి 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 బోధించు అర్జున, నీకెలా బాగుంటే అలా చెయ్యి. ఎవరు చెప్తారు? మనం ఎవరికైనా 1 రూపాయి సమయం 1 రూపాయి ఇచ్చామనుకున్నాడు చచ్చిపోయారు మనం చెప్పినట్టు వినాలాడు. మనం ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయంటే, మీ అమ్మాయికే మీరు 5 రూపాయలు ఇచ్చారనుకోండి అనుకోండి, మీ అమ్మాయి పరాయి వాళ్ళకి కాదు, మీ అమ్మాయికి 5 రూపాయలు. నేను మా అమ్మాయికి 5 రూపాయలు ఇచ్చేవరకు నేను చెప్పినట్టే తినాలి. ఏంటి 5 రూపాయలకినే? ఇంకా 5 రూపాయలకి నీకు బానిస అయిపోవాలన్నమాట. అది విశ్వరూప సందర్శనం చూపించాడు, సృష్టి అంతా చూపించాడు, అన్ని లోకాలు, అన్ని గోళాలు, ఖగోళం అంతా తన హృదయంలో చూపించాడు, విశ్వరూపం అంతా చూపించాడు, మొత్తం సృష్టి అంతా తను చూపించాడు విశ్వరూప సందర్శన యోగంలో. చూపించి ఉపనిషత్తుల సారం, వేదాల సారం, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, యోగం, అన్ని 6 సిస్టమ్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అంతా సమన్వయం చేసి సారాన్ని లాగి 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 భగవంతుడు తన ముఖం ద్వారా అర్జునుడికి బోధించాడు. అది భగవంతుడి ముఖంలోంచి వచ్చింది. భగవద్గీత అంటే భగవంతుడి ముఖంలోంచి వచ్చిన శాస్త్రం. అది ఊహించి చెప్పిన మాటలు కాదు, అది జ్ఞాన గంగ. అది భగవంతుడి ముఖంలోంచి వచ్చిన గంగది. చెప్పి చెప్పి ఇంత బోధించి అర్జున, ఆ పని అయితే నేను చేశాను, నేను చెప్పింది అని చెప్పాను, తర్వాత నీకు ఎలా బాగుంటుంది అర్జున్? వాడు మనం ఎవరికైనా ఒక గడ్డి మోపు ఇచ్చామనుకోండి, గడ్డి బతికున్నందుకల్లా మనకు బానిసగా ఉండాలనుకుంటాం. గడ్డి మోపు చాలు, గడ్డి మేటి కాదు మోపు చాలు.
అంటే అది చిన్న మనసులు, లిటిల్ లిటిల్, వెరీ లిటిల్ స్మాల్ మైండ్స్, వెరీ లిటిల్ లిటిల్ మైండ్స్, స్మాల్ మైండ్స్, పెట్టి మైండ్స్, పెట్టి మైండెడ్ పీపుల్, కొరచ ఆలోచన అంటారు చూడండి మనుషులు, కొరచ ఆలోచన. అంటే మీరు తొందరపడకండి, జ్ఞానం వస్తుందా రాదని అనుమానం పెట్టుకోకండి, జ్ఞానం వస్తుందా రాదని అనుమానం పెట్టుకోవద్దు, మళ్ళీ మీ అనుమానం మీకు అడ్డొస్తా ఉంటుంది. అంటే మీ జన్మాంతరం నుంచి మీకు వచ్చిన కోరికలు ఉంటాయి, తలంపులు ఉంటాయి, వాసనలు ఉంటాయి, అవన్నీ కూడా మీరు సాధన, మీ సాధనలో, మీ భక్తిలో, మీ శరణాగతిలో, మీ ఆత్మ చింతనలో, మీ దైవ చింతనలో, మీ విచారణ మార్గంలో, మీ శరణాగతి మార్గంలో, మీ మీ బ్రెయిన్ లో ఉన్న ఫారిన్ మ్యాటర్ కూడా, మీ మీ ఆత్మానుభవం పొందటానికి ఏ విషయాలైతే మీకు అడ్డొస్తున్నాయో అవన్నీ కొట్టుకుపోతాయి. భగవంతుని చింతిస్తుంటే విషయ చింతన తగ్గుతుంది, విషయ చింతన విషయాన్ని చింతిస్తుంటే భగవంతుని చింతన తగ్గుతుంది. అదే గాంధీ గారికి మరీ ఇష్టమైన శ్లోకం 2 అధ్యాయంలో ఉన్నారు, జాయిచే విషయాన్ని పంపగానే గాంధీ గారికి మరీ ఇష్టమైన శ్లోకాలు 2 అధ్యాయంలో శతప్రజ్ఞ లక్షణాలు ఉంటాయి. నువ్వు విషయాన్ని చింతిస్తుంటే, విషయాన్ని చింతించగా చింతిస్తుంటే కోరిక కలుగుతుంది, కోరికలోంచి కోపం వస్తుంది, కోపంలోంచి వివేకం పోతుంది, వివేకం పోయిన తర్వాత బుద్ధి పోతుంది, బుద్ధి పోయిన తర్వాత నీకేముంటే పిచ్చివాడికి ఏముంటే ఏమి లాభం ఉండే, పిచ్చివాడికి ఇంటికాడు ఉన్నాయి, ఇంటికి ఇంటి నిండా రూపాయలు ఉన్నాయనుకుని పిచ్చివాడికి ఏమి లేదు, పిచ్చివాడు ఏం చేసుకుంటాడు, అది పిచ్చివాడికి జ్ఞానం ఏంటి, పిచ్చివాడు భగవద్గీత ఏం చేసుకుంటాడు, పిచ్చివాడు సంపద ఏం చేసుకుంటాడు. కాదు పిచ్చివాడు ఇంట్లో ధనం ఉందనుకోండి, పిచ్చోడికి ఎందుకండి అది ధనం, మీ ఇంట్లో భగవద్గీతలు 10 ఉన్నాయనుకోండి, పిచ్చోడుగా భగవద్గీతలు ఎంచుకోండి. ఈ విషయాన్ని చింతిస్తూ చింతిస్తూ భగవంతుని మానేసి, భగవంతుని చింతన మానేసి, పరమాత్మను చింతన మానేసి, లోక విషయాలు చింతిస్తూ చింతిస్తూ ఇలా పోతా ఉనకో నీ కోరికలు పెరుగుతాయి, కోరికలు పెరిగి కొద్దీ అన్ని తీరవ, కోరికలు అన్ని తీరవు, అక్కడి నుంచి కోపం పెరుగుతుంది, కోపం పెరిగిన తర్వాత ఏమవుతుందంటే ఆ వివేకం విచక్షణ పోతుంది, ఏది సత్యం ఏది అసత్యం, ఏది మనకు మంచి చేస్తుంది ఏది మనకు చెడ్డ చేస్తుంది అని విచక్షణ పోతుంది. విచక్షణ పోయిన తర్వాత మరుపు వచ్చేస్తుంది, మందబుద్ధి కలుగుతుంది నీకు, మందబుద్ధి కలిగిన తర్వాత నీకేంటి ఆ వివేకం పోతుంది, విజ్ఞత పోతుంది, విచక్షణ పోతుంది. అప్పుడు నెమ్మదిగా ఏమవుతుందంటే విషయ చింతన వల్ల స్లోగా నీకు బుద్ధి నశిస్తుంది, బుద్ధి బుద్ధి నశించాక, బుద్ధి నశించాక అంటే నీకు అవివేకం నశించాక, బుద్ధి పోయిన తర్వాత అన్ని పోయినట్టే. భగవంతుడు మనకు కాళ్ళు ఇచ్చాడు, కాళ్ళతో నడుస్తున్నాం, భగవంతుడు కళ్ళు ఇచ్చాడు, కళ్ళుతో చూస్తున్నాం, భగవంతుడు చేతులు ఇచ్చాడు, చేతులతో పనిచేస్తున్నాం, అలాగే బుద్ధి ఇచ్చాడు. నీ బుద్ధిని నువ్వు ఎందుకు ఉపయోగించుకోవు, కాళ్ళను ఉపయోగించుకుంటున్నావు, చేతులను ఉపయోగించుకుంటున్నావు, కళ్ళు ఉపయోగించుకుంటున్నావు, అలాగే భగవంతుడు నీకు బుద్ధిని ఇచ్చాడు కదా, నీ బుద్ధిని నువ్వు ఎందుకు ఉపయోగించుకోవు, బుద్ధితో ఎందుకు ఆలోచించుకోవు, నీకేది మంచివో బుద్ధితో నువ్వు ఎందుకు నిర్ణయం చేసుకోలేకపోతున్నావు, నీ బుద్ధికి అందని, నీ బుద్ధికి మంచి విషయాలు అందితే నీ బుద్ధి, నీ బుద్ధికి అందని విషయాలు చెప్పడానికి శాస్త్రం వచ్చింది అర్జున, అన్ని అన్ని మంచి విషయాలు నీ బుద్ధికి అందవు. రీజన్ 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 కూడా నీకు సహకారం చేస్తుంది, ఎంతవరకు నీకు రీజన్ సహకారం చేస్తుందో అంతవరకు రీజన్ తీసుకో. నీకు బుద్ధిని అందని విషయాలకి నువ్వు కంగారు పడకు, చొచ్చుడి పడి పడకు, వేగిరి పడకు, కలదొక్కుకోకు, భగవంతుడు చెప్పిన మాటల్ని ప్రమాణంగా తీసుకో. నీకు బుద్ధిని అందటం, నీ బుద్ధికి అందని విషయాలకి నువ్వు చెయ్యి, నీకు బుద్ధికి అందని విషయాలు కూడా చాలా ఉంటాయి, అప్పుడు కంగారు పడకు, భగవంతుడు చెప్పిన మాటలను ప్రమాణంగా చేసుకుని జీవించు, తరించు అంటున్నాడు భగవద్గీతలో. ఎన్ని లోకంలో ఎన్నో ఉన్నాయి మన బుద్ధి అనే విషయాలు, అసలు మనకి ఏది మంచో కూడా మనకు తెలియదు, చాలా విషయాలు మనకి ఏది మంచో మనకంటే ఎక్కువ భగవంతుడికి తెలుసు మన గురించి. ఆ జన్మాంతరంలో వాసనలు ఎలా ఉంటాయంటే, ఒకసారి సాయిబాబా మసీదులో ఈ మహారాజ్ బాబా చరిత్ర, బాబా జీవితం, బాబా జీవించుండగా ఆయన జీవిత చరిత్ర పుస్తకం ఒకటే రాశారు, అంతకంటే బుక్స్ లేవు ఆయన ఉండగా. ఆ పుస్తకం రచయిత అక్కడ కూర్చున్నాడు, ఒక టక్కు టెక్కు 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 టక్కు టక్కు ఓ కేరెంతలకు వచ్చేస్తానని బల్లి, ఓ సంతోషం మనకే అది జీవుడే, బల్లికి మనకి తేడా అండి, శరీరం తేడా అండి, అది జీవుడే అది జీవుడే అంతే కదండి. దాన్ని ఎవరైనా హింస పెడితే దుఃఖం వస్తుంది, మనల్ని కూడా ఎవరైనా హింస పెడితే దుఃఖం వస్తుంది అంతే కదండి. మనల్ని ఎవరైనా మరి ఆ బల్లిని సంత దానికి ఏదైనా అన్నం పెట్టామనుకోండి దానికి బదులు సంతోషం వస్తుంది అంతే కదండి, కొడితే బాధ వస్తుంది తీర్చే సంతోషం వస్తుంది. ఆ బల్లి ఏం చేస్తాను తక్కువ 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 టెక్కువ 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 అంటాను, కూర్చున్నాడు ఏంటి బల్లి ఏంటి ఎంత సంతోషం కానీ దీనికి ఏమైనా జ్ఞానం వచ్చేసిందా అనుకుంటున్నాడు. ఆ కూర్చున్నాడు ఏంటి మనకు లేని సంతోషం ఈ బల్లికి వచ్చేస్తామండి, ఇంత చేసే జంతువు అది, మనం కష్టపడుతున్నాం, సాధన చేస్తున్నాం, నదుల్లో స్నానం చేస్తున్నాం, గుడి చుట్టూరు తిరుగుతున్నాం, అభిషేకాలు చేస్తున్నాం, దేవుడికి అలంకారం చేస్తున్నాం, ఏ సంతోషం లేదు, ఎప్పుడు ఏడుపు ముఖాలతో సిద్ధం అవుతున్నాం, అదే తక్కువ 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 ఎక్కువ ఎక్కువ అని ఓ కేరింతలు కొట్టేస్తామని బలి అనుకుంటున్నాడు పాపం అక్కడ కూర్చున్నాడు. అంటే నాకు దేని సంతోషం దానికి వస్తుంది ఏంటని, అసలు ఏదో జ్ఞానం వచ్చిన తర్వాత ఎంత సంతోషం వస్తుందంటే అంత సంతోషంగా కేరింత అలా గోడ మీద అక్కడికి తిరిగేస్తాను. అంటే వీడికి అసూయ వచ్చేస్తుంది ఆ బల్లి మీద. ఏమి భగవద్గీత చదువుతున్నాను, ఉపనిషత్తులు చదువుతున్నాను, నాకు లేని సంతోషం ఈ బల్లికి ఏంటని అది అడిగేశాడు బాబాను. బాబాని ఏమడిగాడంటే ఏంటంటే తక్కువ 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 మని అటు ఇటు గంతులేస్తానంటే దానికి ఒక కారణం ఉందిరా అన్నాడు. ఏంటని బాబా కారణం ఏంటి అన్నాడు. ఇంకో 5 నిమిషాలు దాని చెల్లెడు వస్తాను అన్నాడు. పూర్వజన్మలాడు ఇద్దరు అక్క చెల్లెళ్ళు అట్ని, ఈ జన్మలాడు ఏదో కారణం వల్ల బల్లి కింద వచ్చారు. వాళ్ళు ఇద్దరు ఇష్టంగా ఉండేవారు అట్ని, ఎవరిద్దరు అండి అక్క చెల్లెళ్ళు ఇద్దరు. అప్పుడు ఈ జన్మలో ఏ కారణం వల్ల బల్లి అయ్యారన్నాడు. ఒక ఇంట్లో లేరుండాలి, కానీ లోపల ప్రేమ మటికి అడకలు ఉండిపోయింది అంత. ఏదైనా శరీరాలు చచ్చిపోయినాడు, ఆ శరీరాలు పోయినాయండి. అలాగే లక్ష్మి కూడా రమణాశ్రమంలో ఆవు కూడా లక్ష్మి కింద పుట్టిందండి. ఆ భ్రాంతి తీరక ఆ ప్రేమ ఆప్చేయచ్చు. ఆ లక్ష్మి భగవాన్ పేపర్ చదువుకుంటున్నారనుకోని ఎప్పుడైనా లక్ష్మి వచ్చినట్టు చూసారు కదా, ఆవు వచ్చినట్టు. ఆవు వచ్చండి ఆ పూర్వజన్మ స్నేహాన్ని బట్టి, భగవంతుడి పూర్వజన్మ స్నేహాన్ని బట్టి దాన్ని ముట్టి ఆ పేపర్కి భగవానికి మధ్యన పెడితే పేపర్ బయటికి లాగేసి, నేను వస్తే నీకు పేపర్ ఏంటరాను. నేను వచ్చానా నీకు పేపర్? అప్పుడు నీకు పేపర్ ఏంటరా? నీకు నన్ను చూడొద్దా, నువ్వు బాగున్నావని అడగొద్దా, నీకు చుట్టూ తవుడు పెట్టారని అడగొద్దా, తవుడు నీళ్లు పెట్టారని అడగొద్దా, ఏమో అడగకుండా నీకు పేపర్ ఏంటరా ఇప్పుడు అని పేపర్ కిందకి లాగేసేదాన్ని. అప్పుడు దగ్గరికి పేపర్ దగ్గరికి పిలిచింది, లక్ష్మి లక్ష్మి బాగున్నావా, ఇద్దరికి కళ్ళం నీళ్ళు వచ్చా, జన్మంతా అనుబంధం వచ్చి. అదే కాళిదాస్ చెప్పాడు, మన స్నేహాలు కూడా పూర్వజన్మలో మనకు ఏదైనా అనుబంధం ఉంటే మనం చనిపోయే వరకు స్నేహాలు ఉంటాయటండి, లేకపోతే మధ్యలో చిగిపోతాయి అన్నాడు. పూర్వజన్మలో మనకి ఏదైనా అనుబంధం ఉంటే ఆ స్నేహాలు శ్మశానం వరకు వెళ్లే వరకు ఉంటాయి, లేకపోతే మధ్యలో చిగిపోతాయి. కాళిదాస్ చెప్పాడు, లవ్ దట్ ఫస్ట్ మనం చూసిన వెంటనే ప్రేమ కలుగుతుంది. అలాగే శంకరాచార్యుల వారికి ఆయన మీద మొట్టమొదటి ప్రేమ కలిగింది పద్మ పాద పద్మ. కాశీలో మణికర్ణిక ఘాట్లో కలుసుకున్నారు. లవ్ ఎట్ ఫస్ట్ సరే అలా చూసుకుంటే ప్రేమ కలుగుతుందండి. అది ఎందుకు కలిగిందో తెలియదు, ఎందుకు కలిగిందో తెలియదు. మనకు అందరి విషయాలు చాలా ఉంటాయి. వాళ్ళు చచ్చిపోయే వరకు అలా ఉంటారు. వాళ్ళ స్నేహాలు ఎలా ఉంటాయంటే ఇద్దరు మాట ఒకరి మాట ఇష్టం కూడా ఇచ్చినట్టే అనుకుంటారు. అంటే శరీరాలు వేరైన మనస్సు ఒకటే, శరీరాలు వేరైన భావన ఒకటే. ఆ జన్మాంతరంలో అనుబంధం ఉన్నప్పుడు ఆప్యాయత కలుగుతుందండి, లేకపోతే ఇక్కడ బ్రేక్ అయిపోతున్నాడు. జన్మాంతరం అనుబంధం తక్కువ 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 ఇప్పుడు ఇక్కడ ఉన్నాక ఈ తిక్కు 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 అంటే ఓ గంతలే చేస్తానండి. అది బాబాయ్ ఏమన్నారంటే అది చెల్లెలు వస్తుందిరా, ఆ చెల్లెలు ఆ చెల్లెలు వచ్చేస్తుంది అన్నారు. ఏం చెల్లెలు ఏంటి బాబా చెప్పిన మాట వాడికి అర్థం అవటలేదు. బాబా సర్వజ్ఞ, మీరు ఎలా వచ్చి కూర్చుంటే మీ పూర్వజన్మ పుస్తకం చదివినట్టు చదివేస్తాడు. ఈ తక్కువ తక్కువ తిక్కు అని ఇది అంటుంది కదా, ఓ గంతులేసేస్తాం పరమానందం. రమణ మహర్షి గారు కూడా అంత ఆనందం అనిపించలేదు మన బల్లి అని అనుభవించడం. ఒక జ్ఞాని కూడా అంత ఆనందం అనిపించలేదేమండి, అసలు అంత ఆనందం వచ్చేస్తాం. అంటే పూర్వజన్మలో మన చెల్లెలు వచ్చేస్తాం, పూర్వజన్మలో చెల్లెలు బల్లి కింద ఉన్నారు పాపం. ఏది శాపగ్ర ఏది శాపం వచ్చేదనా, సరే ఇంకో 5 నిమిషాల్లో వచ్చేస్తాం కదా దీని చెల్లెలు అన్నారు బాబా. అవి ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఈ చెల్లెలు ఔరంగాబాద్ లో ఉంటుంది, ఈ అత్తగారు సిరిడీలో ఉంటుంది, చెల్లెలు ఔరంగాబాద్ లో ఉంటుంది, ఇంకో 5 నిమిషాల్లో వచ్చేస్తుంది చెల్లెలు అన్నాడు బాబు. ఔరంగాబాద్ ఎక్కడ ఉంది, ఇక్కడెక్కడ 5 నిమిషాలు ఎలా వస్తుందంటే ఇప్పుడు ప్రయాణంలో ఉందో వచ్చేస్తుంది కదా. సరే ఇంకా 5 నిమిషాలు అన్నాడు కదా, వచ్చేసింది బల్లి. వాడు గుర్ర మీద వచ్చాడు. ఆడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఔరంగాబాద్ నుంచి వచ్చాను. సరికి జాగ్రత్తగా ఉన్నాడు, ఒక గుర్ర మీద వచ్చాడు, గుర్రం నుంచి వచ్చాడు. ఆ గుర్రంలో నుంచి వచ్చినప్పుడు ఏ బాబాకి ఏదో తెచ్చాడు, ఏ తిని బండారాలు ఏదో తెచ్చాడు. అంటే చంటి పిల్లల ఇంటి చంటి పిల్లలు ఉన్న ఇంటికి వెళ్ళినప్పుడు మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు, ఏది తిని పట్టుకెళ్ళాలి. చంటి పిల్లలు ఉన్న ఇల్లు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏదైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా తిని ఏదైనా ఏదో పట్టుకెళ్తారు అన్నమాట. అదే సాంప్రదాయం. రమణ మహర్షి గారి దగ్గర ఒకవేళ ఎవరైనా ఏమి తేటలు వస్తున్నాయి, ఏం తేలదండి స్వామి, పైసలు లేవు నా దగ్గర, ఏమి తేలదు అంటే భగవాన్ రాగడోలు ఎందుకంటే నేనని తెచ్చావు కదా అన్నవారు. డబ్బు ఉన్నా లేకపోయినా ప్రతి వాడికి నేను ఉంటున్నాను, ఆ నేనని తెచ్చావు కదా నాకు అది చాలు సరిపోతుందని చెప్పు. ప్రతి వాడికి దరిద్రుడు కూడా నేనుంటుంది కదండి, నా నేనని తెచ్చావు కదా సరిపోతుంది, నాకు ఇంకేం తెస్తాడు, అది చాలు, నాకు ఏది కావాలో తెచ్చావు, నేను తినేది కూడా అదే అన్నాడు. వీడు ఏం చేశాడండి, ఏవో చిత్రంలో తెచ్చాడు నెయ్యి వస్తువులు, ఎవడన్నా వచ్చినవాడు ఏదో తెచ్చాడండి. వాడు వాడు ఏం చేశాడు, అందులో వచ్చేసింది దీని చెల్లెలండి. వాడు ఏం చేశాడు, దురిపాడండి. వాడు మామూలుగా అక్కడ వేసాడన్న వస్తువులు అని దురిపాడండి. ఆ దురిపితే కింద పడిందని కింద పట్టం అది తక్కువ టిక్ అంటే దాని దగ్గర పరిగెట్టుకు వెళ్ళిపోయింది. అది పరిగెట్టుకు వెళ్ళిపోయారు, 2 గంతులు వేసినట్టండి, అది మొదలెట్టింది అట్ని తక్కువ తక్కువ టిక్కు 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 టిక్కు. అవి ఇద్దరు కౌగులించేసుకునే గోడంతా తిరిగేసింది అట్ని, గోడంతా తిరిగేసింది. పరమ సంతోషం చెడు పరమ, ఎప్పుడో జన్మాంతరంలో అక్క చెల్లిని స్ఫూర్తి వచ్చిందండి వాళ్ళకి. అది ఆనందం వచ్చేసి వాడు శాంతి వచ్చి 2 ఆ గోడ మీద ఎంతగా ఎంతసేపు అయితే గంతులు వేయాలి, ఒక 2 ముద్ర పెట్టుకోవటం, ఆ ముద్ర పెట్టి ఎంతసేపు అయితే ఆ గోడ మీద గంతులు వేయాలి అంతసేపు గంతులు వేసి 2 కలిసి అక్కడికి వెళ్ళిపోయినా వెళ్ళిపోయినాయి. జన్మాంతర అనుభవం అన్నాడు. ఎవరండి బాబా? జన్మాంతర అనుభవం ఒక 5 నిమిషాల్లో వచ్చేసింది చూసావు. ఆ చెరువు దగ్గర కమింగ్ ఈవినింగ్ క్యాష్ దగ్గర షాడోస్ బిహేవర్ అని
కమింగ్ ఈవెంట్స్ క్యాష్ దేర్ షాడోస్ బిఫోర్ అని. అంటే ఆ చెల్లెలు వచ్చే ముందే నాకు ఆ సంతోషం వచ్చింది, చెల్లెలు వచ్చేసింది ఆనందం, ఉద్దరం ముద్దులు పెట్టుకున్నారు సంతోషంగా, కేకలు వేసుకున్నారు, గోడ మీద మంచి స్పీడ్ గా చూచి తిరిగేసుకున్నారు, తర్వాత 10 నిమిషాలు ఆడుకున్నారు, ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు అంటే భగవంతుడు ఆ సంయోగం ఆ రకంగా అక్కడ చేశారు. కొంతమంది పూర్వజన్మ విరోధులందరూ ఒక ఇంట్లో పడతారు, పూర్వజన్మ విరోధులండే ఒక ఇంట్లో పడతారు అని రోజు కోర్టుకి వెళ్ళిపోతా ఉంటారు. అంటే వాళ్ళు పూర్వజన్మలో విరోధులండే వాళ్ళు ఒక ఇంట్లోనే పడతారని వాళ్ళు కేరాఫ్ అడ్రస్ కోర్టు అండి, కొబ్బరి చెట్టు దగ్గర తాడి చెట్టు దగ్గర పేచి పెట్టుకుంటారు, కోర్టుకి వెళ్ళిపోతా ఉంటారు. అంటే భగవంతుడు ఏం చేస్తాడు, దూరంగా ఉంటే సాధించుకోవడం కష్టం, ఒక ఇంట్లోనే ఉంటే ఒకరినొకరు సాధించుకుంటూ ఉంటారు, ఈ రకంగా బాగుంటుంది, ఒక ఇంట్లో పడేస్తాడు. వాళ్ళు కేరాఫ్ అడ్రస్ కోర్టులోనే ఉంటారు, పొద్దున్న భోజనం చేసి కోర్టుకి వెళ్ళిపోతా ఉంటారు. అంటే ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే, పూర్వజన్మలు ఉన్నాయి బాబా ఉదాహరణ అంతకు చెప్పాను, పూర్వజన్మలో స్పష్టంగా చూపించాను బాబా ఉదాహరణ, బలి ఉదాహరణ. సరిగ్గా 5 నిమిషాల్లో దీని చెల్లెలు వచ్చేస్తున్నాడు, వచ్చేసిందండి అలాగా ఔరంగాబాద్ నుంచి వచ్చేసిందండి, వీళ్ళు ఉన్నది సిరిడి, ఆడు ఔరంగాబాద్ నుంచి గుర్రం మీద వచ్చేసాడు, ఆ సంచిలో నుంచి వచ్చేసిందండి. అంటే మీరు సాధన చెయ్యండి, ఇవన్నీ వ్యవహారిక సత్యాలు. ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పిన ఆ బల్లిడి పునర్జన్మైనా వ్యవహారిక సత్యాలు, ఇవన్నీ పారమార్థిక సత్యాలు కాదు. ఇదంతా మన శరీరం ఎంత నిజమో, మన మనస్సు ఎంత నిజమో, ఇప్పుడు చెప్పు మనం చెప్పుకున్న మాటలు కూడా అంతే నిజం. అంతేకాని ఈ మనం బియ్యం మైని బాడీని మైండ్ని ఇంటలెక్ట్ని ఓవర్కమ్ చేస్తేనే కానీ తత్వంలోకి వెళ్ళాం, తత్వంలోకి వెళితేనే కానీ మనకు జ్ఞానం అందదు, జ్ఞానం అంతేనే కానీ జ్ఞాన గంగ, ఆ జ్ఞాన గంగ అంతేనే కానీ మనకు సుఖం తెలియదు. ఓ అరుణాచల శివ, అజ్ఞానం నా మోహ రూపంలో ఉంది, నాకు మోహం లోకం మీద మోహం ఉంది, ఆ మోహం నశిస్తే కదా నీ స్వరూపం నాకు వ్యక్తమైంది, నాలో మోహం ఉంది, నాలో మోహం ఉంది. అజ్ఞానం ఎలా ఉందంటే నా అజ్ఞానం లేదనుకోవటంలో ఈ మోహ రూపంలో ఉంది అజ్ఞానం, ఇది నశించకుండా నీ స్వరూపం నాకు ఎలా దొరుకుతుంది. ఇందులోంచి బయటపడేటట్టు నన్ను అనుగ్రహించి అరుణాచరిస్తాడు, నన్ను కరుణించి అరుణాచరిస్తాడు. నాకు పూజా విధానాలు తెలియదు, ఎలా పూజ చేయాలో ఆ క్రమం ఏంటో రిచ్యువల్స్ నాకు బాగా తెలియదు. నేను ఎలా పూజ చేసినా, ఎలా మాట్లాడినా, ఎలా మాట్లా మంచిగా తీసుకో, ఒక పూజ చేసే పద్ధతి నాకు తెలియదు, ఎలా చేసినా అంతగా మంచిగా, నేను ఏది చేసినా మంచిగా తీసుకున్నాను, నా పట్ల దయ చూపించిన అనుగ్రహించు అరుణాచల. నేను పెద్ద పెద్ద కవిత్వాలు నేను చెప్పలేను, పట్టణత్తారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన కవిత్వాలు నేను చెప్పలేను, ఇది చిన్న చిన్న మాటలు చెప్తున్నాను. ఈ చిన్న చిన్న మాటలే నువ్వు అమృతంగా గ్రహించినాను, అనుగ్రహించు అరుణాచలే. ఒకవేళ అరుణాచలేశ్వరుడికే డైరెక్ట్ గా భగవంతుడికే భక్తుడిగా ఉండే యోగ్యత నాకు లేదనుకో, ఒకవేళ డైరెక్ట్ గా నీ భక్తుడిని చెప్పుకునే యోగ్యత నాకు లేకపోతే, లోకంలో నీకు అనేక మంది భక్తులు ఉన్నారు, ఆ భక్తుల దగ్గర ఒక భక్తుడిగా నన్ను ఆశీర్వదించు అరుణాచలే. అరుణాచలేశ్వరుడా, నీకు ఈ లోకంలో చాలా మంది భక్తులు ఉన్నారు, ఒకవేళ నీకు నేను డైరెక్ట్ గా భక్తుడిగా ఉండే యోగ్యత నాకు కనుక లేకపోతే, నీ భక్తులు అనేక మంది, ఆ భక్తుల దగ్గర ఒక భక్తుడిగా ఉండేటట్టు, వారి సేవ చేసేటట్టు నన్ను అనుగ్రహించు, నా పట్ల దయ చూపించారు నాకు తెలియదు. భగవంతుడు ఇంత బోధ, అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్. సార్ రంగంతో భగవాన్ మాట్లాడుతున్నారు, ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, మాట్లాడుకుంటే ఎక్కడ మాటలు లేవో, ఎక్కడ తలంపులు లేవో, ఎక్కడ భయాలు లేవో, ఎక్కడ ఇష్టాలు లేవో, ఎక్కడ అయిష్టాలు లేవో, ఎక్కడ ద్వేషాలు లేవు, ఎక్కడ భయాలు లేవు, అక్కడ ఉన్నారని భగవాన్ ఒక మాట అంటారు. ఎవరితోటి? రంగనితోటి అంటాడు. అప్పుడు రంగన్ అంటున్నాడు, నువ్వు అక్కడ ఉంటే నాతో ఎందుకు మాట్లాడుతున్నావు, ఎక్కడ మాటలు లేవో, ఎక్కడ తలంపులు లేవో, అక్కడ ఉన్నావు నువ్వు చెబుతున్నావు, చెప్పినప్పుడు నాతో నువ్వెందుకు మాట్లాడుతున్నావు. అప్పుడు అంటాడు భగవాన్, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ మెర్సీ, నువ్వు భగవంతుడు కానీ అబ్బా అనుకున్నాను నేను. ఆ విశ్వరూప దర్శనం చూపించాక అప్పుడు కానీ ఇంక భగవంతుడిని అర్థం లేదు. ఎవరికి? ఎవరికి? అర్జునుడికి. నేను బావా బావా అనుకున్నాను, నిన్ను బావా బావా అనుకున్నాను, లేదా నా క్లాస్మేట్ అనుకున్నాను, ఫ్రెండ్ అనుకున్నాను, లేదా నా కిచెన్ క్యాబినెట్ వాడు అనుకున్నాను, లేదా నా గుర్రాలు తోలుతున్నావు అనుకున్నాను, నా గుర్రాలకు నా రథానికి డ్రైవర్ అనుకున్నాను, నేను ఏదేది అనుకున్నాను, ఏదేది అనుకున్నాను, నన్ను క్షమించి ఆశీర్వదించు. ఇంకోటి మనం ఏదైనా పొరపాట్లు చేస్తే భగవంతుని క్షమించమని అడిగితే ఆయన పోతాం, అది పశ్చాత్తాపం ఉండాలి. భగవంతుడు క్షమిస్తాడు మనల్ని. మనం ఏదైనా పొరపాట్లు చేసామనుకోండి, పొరపాటు దాన్ని క్షమించి మనం భగవంతుని అడిగితే ఆయన తీసేస్తాడు. ఏం చేయాలంటే అనుగ్రహానికి, ఆయన అనుగ్రహానికి కూడా అనుగ్రహించడానికి కూడా సమర్థుడు, అనుగ్రహించడానికి కూడా యోగ్యుడు. ఎవడైతే జైల్లో పెట్టాడో వాడు విడిపించగలడు మనం. అయితే మనం ఏదైనా పొరపాట్లు చేస్తే మనల్ని క్షమించమని అడిగితే వదిలేస్తాడు అక్కడ. అయితే పశ్చాత్ రిపెంటెన్స్ ఉండాలి. నేను పొరపాటు మాటలు చాలా మాట్లాడాను అంటాడు అర్జునుడు, నన్ను క్షమించి ఆశీర్వదించు. క్షమించి వదిలేయటమే కాదు, ఆశీర్వదించు. ముగిస్తున్నాం, 5:30 ముగిస్తున్నాం. అంటే నీకు ఆ తలంపులు వేగం తగ్గుతా అంటే, ఆ కోరికలు వేగం తగ్గుతా అంటే, మన దేహ ప్రారంభంలో ఏది ఉంటుందో వస్తుంది, వచ్చేది రాక మానదు. ప్రారంభం లేకపోతే మనం అది, మనం అది కృషి చేసినది రాదు. ప్రారంభంలో ఏది ఉంటుందో, వాట్ ఈజ్ బౌండ్ టు హ్యాపన్ విల్ హ్యాపన్, వాట్ ఈజ్ నాట్ బౌండ్ టు హ్యాపన్ విల్ నాట్ హ్యాపన్, అది దేహానికి ప్రారంభానికి సంబంధించినంత వరకే. అయితే నువ్వు దేహంతో తాదాప్యం పొందకు, దేహంతో తాదాత్యం పొందు. అప్పుడు అదృష్టం వచ్చినప్పుడు నీకు పొంగిపోవు, దురదృష్టం వచ్చినప్పుడు పొంగిపోవు. నీకు నువ్వు ఏదొచ్చినా అప్సెట్ అవ్వు, నీ లైఫ్ లో యూనిఫారం గా ఉంటావు, నువ్వు అప్సెట్ డౌన్స్టం ఉండవు. నువ్వు దేహంతో తాదాత్యం పొందినప్పుడు నీకు దుఃఖం వస్తుంది. దేహంతో తాదాత్యమే పోయినప్పుడు నీకు దుఃఖం ఏమిటి? ఒక జ్ఞానిని మహాజ్ఞానిని తీసుకెళ్లి మీరు ఆయన తీసుకెళ్లి పెంట మీద కూర్చోబెట్టిన వాడు ఆనందం రవంత తగ్గదు. ఒక మహాజ్ఞానిని తీసుకెళ్లి పెంట మీద కూర్చోబెడతారు అనుకోండి, వాడు వాడు జ్ఞానం కొద్దిగా కూడా. ఒకసారి రాజేంద్ర ప్రసాద్ 1954 మీటింగ్ లో మాట్లాడుతూ నన్ను రాష్ట్రపతిని చేశారు. నన్ను రాష్ట్రపతిని చేశారు, పెద్ద భవనంలో కూర్చోబెట్టారు. నన్ను ఢిల్లీలో పెద్ద మన మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ జెంటిల్ మ్యాన్, జెంటిల్ మ్యాన్ అంటారు ఆయన. ఎవరిని సరసమంగా రాజకీయాల్లో అంత మంచివాళ్ళు ఎవరు ఉండలేరు, రాజకీయాల్లో అంత మంచివాళ్ళు పనికిరారు. కానీ ఆయన అంత మంచితనంతో రాష్ట్రపతి అయ్యాడు. అంటే రాజకీయాల్లో మంచివాళ్ళు పట్టడం కష్టం, ఎరగటం కష్టం. రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి అయ్యాడు. ఒకసారి మీటింగ్ లో ఏదో మాట్లాడుతూ అక్టోబర్ 2 ఏదో గాంధీ జయంతిని మాట్లాడుతూ నన్ను రాష్ట్రపతి చేశారు, పెద్ద భవనంలో నన్ను కూర్చోబెట్టారు, ఎక్కడికి వెళ్ళినా సన్మానాలు, రాష్ట్రపతి గారు వస్తున్నారు. కానీ గాంధీ స్నేహంలో, గాంధీ సహచర్యంలో, గాంధీ కూర్చున్న గుడిసెలో నేను కూర్చున్నప్పుడు వచ్చిన శాంతి నాకు రావటం లేదని. గాంధీ సేవాగ్రామంలో ఉన్నా లేక అహ్మదాబాద్ లో ఇంకో ఆశ్రమం ఉంది, ఆయనకి సబర్మతి ఆశ్రమంలో ఉన్నా, ఆయన ఆయన చాప మీద కూర్చుంటే నేను చాప మీద కూర్చున్నా, ఆయన దగ్గర నుంచి వచ్చిన వైబ్రేషన్స్, ఆయన దగ్గర నుంచి పొందిన శాంతి రాష్ట్రపతి భవన్ లో కూడా పొందలేకపోతున్నాను. వీరికి సన్మానాలు చేస్తున్నారు కానీ నా హృదయంలోని వెలుతున్నారు తెలుసు. ఈ ఊరేగింపులు అన్నిటికంటే నా గాంధీ సమక్షంలో పొందినటువంటి ఆ కాంతి కానీ, ఆ శాంతి కానీ, ఆ వైభవం కానీ, నా మనసులో ఆహ్లాదం కానీ, ఆ మనసుకు నిండుతనం కానీ, ఈ పెద్ద పెద్ద భవంతుల్లో, ఈ పెద్ద పెద్ద మేడల్లో నేను పొందలేకపోతున్నానని చెప్పాడు 54. ఈ వాహనాలు అయ్యి కూడా గాంధీ స్నేహం నాకు ఇచ్చినటువంటి సంతృప్తి, గాంధీ స్నేహం నాకు ఇచ్చినటువంటి తృప్తి, గాంధీ అనుచరుడుగా ఉన్న నాకు నాకున్న సంతోషం, ఎన్ని వాహనాలు తిరిగి నా తృప్తి కానీ ఆ కంటెంట్మెంట్ నాకు రావటం లేదన్నాడు రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ గురించి మహాత్మా గాంధీ ఆయన జీవించినప్పుడు ఒక మాట చెప్పాడు, నేను ఎవరికైనా ఒక కప్పులో విషం పోసి నా అనుచరులందరినీ పిలిచి ఇది విషం మీరు తీసుకోండి అంటే ఏ అనుచరుడు తీసుకోడు. నొకరి గారికి ఇస్తే ఎందుకు ఇస్తున్నావు, నన్ను ఎందుకు తాగమంటున్నావు అని అడుగుతాడు. పటేల్ గారికి ఇస్తే నేను ఎందుకు తాగమంటున్నావు ఈ విషయం అని అడుగుతాడు. ఎవరు పుచ్చుకోరు ఇది విషయం అని చెప్తే ఎవడు తాగుతాడు, ఎవడు తాగడు, ఎవడు ఏమి విషం, నేను విషపు దిన్ని రాజేంద్ర ప్రసాద్ చేతిలో పెడితే బాపూజీ నన్ను బాపు నన్ను ఈ విషయం ఎందుకు తాగమంటున్నావు, ఎందుకు తాగమంటున్నావు అని ప్రశ్నించకుండా మా పాయసు నోట్లో పోసుకుని ఎలా తాగేస్తాడు అలా తాగేసాడు ఒక రాజని బాబు అన్నాడు, చెప్పాడు బాపూజీ. అటువంటి విశ్వాస ఎందుకు తాగమంటున్నావు అని అడగకుండా నేను విషపు దిన్నిస్తే పాయసు నోట్లో పోసుకున్నట్టు విషం తాగుతాడు అలా. నా కూడా ఉన్న నాయకులు ఒక రాజన్న బాబు ఒక్కడు మాత్రమే, వాడు ఒక్కడు మాత్రమే అంత విశ్వాస పాతుడు. అంటే ఈశ్వరుని యొక్క దయ, విశ్వాసహీనులు ఈశ్వరుని యొక్క జ్ఞానానికి పాత్రులు కారు, ఈశ్వరుని దయకు పాత్రులు కారు విశ్వాసహీనులు. విశ్వాస పాత్రులు మాత్రమే జ్ఞానానికి, విశ్వాస పాత్రులు మాత్రమే భగవంతుడు జ్ఞానంతో అలంకరిస్తారు. యేసుక్రీస్తు కూడా 10 మంది తిరుగుతూ ఉండేవారు. ఆయన ప్రభుత్వం ఈయన పట్టి శిక్షించడానికి వెతుకుతాను, ఎక్కడో చూడ ఎక్కడో మారుమూలలో ఉంటారు వీళ్ళు. యేసుక్రీస్తు ఎక్కడున్నాడో ప్రభుత్వానికి తెలియటం లేదు. ప్రభుత్వం చేసే పనులు కొన్ని ఖండించాడు యేసుక్రీస్తు, సంచేతాన్ని సిలువ వేయడానికి ఏదో ప్రయత్నాలు చేశాడు, ఎక్కడున్నాడో తెలియటం లేదు. అప్పుడు యేసుక్రీస్తు భక్తుల్లోనే ఒకడు నెలాల ముందు ఏమని అడిగాడంటే, నన్ను జ్ఞాని, నేను మహాజ్ఞానం అందరితో చెప్పన్నాడు. బాగా అర్థం చేసుకోండి, నేను మహాజ్ఞానని నువ్వు అందరితో లోకానికి చెప్పన్నాడు. యేసుక్రీస్తు అన్నాడు, నో అంటే నో, నువ్వు జ్ఞానము కాదు, నీకు జ్ఞానం లేదు. నీకు జ్ఞానం లేనప్పుడు నేను జ్ఞాని నేను లోకానికి చెప్తే లోకాన్ని మోసం చేసినట్టు. ఆ మాట వాడు కష్టం పెట్టుకుని 30 రూపాయలు ప్రభుత్వం దగ్గర 30 రూపాయలు లంచం పుచ్చుకుని యేసుక్రీస్తు ఎక్కడున్నాడో పట్టిచ్చేశాడు వాడు. శిలువుకైనా సిద్ధం అవుతాను కానీ నువ్వు జ్ఞానం లేనప్పుడు నీకు జ్ఞానం ఉందని చెప్పే ప్రశ్నే లేదన్నాడు. 30 రూపాయలు లంచానికి పట్టిచ్చాడు. అంటే మానవుడు అంత విశ్వాస, జనరల్ గా మానవుల్లో విశ్వాస పాత్రులు తక్కువ మంది ఉంటారు, కానీ నిజమే నాకు విశ్వాస పాత్రుడు రాజన్ బాబు అన్నాడు ఒకసారి బాపూజీ. ముగిస్తున్నాం అంచేది, నీకు రాగద్వేషాలు తగ్గుతాంటే, రజోగుణం తగ్గుతాంటే, తమగుణం తగ్గుతాంటే, సత్వగుణం పెంచుకుంటాంటే నీ మనసు లోపల ఆత్మాభిముఖంగా ప్రయాణం చేస్తుంది, అది నీకు గుర్తు. ఎప్పుడైతే నీకు మనస్సు ఆత్మాభిముఖంగా ప్రయాణం చేస్తానో, ఆ ప్రయాణం చేస్తుందో ఆత్మలో అది ఏకమవుతుంది, ఆత్మలో లయమవుతుంది. మనస్సు నశించిన తర్వాత నువ్వు పోవవు, నువ్వెవడో నీకు తెలుస్తుంది. సర్వసాధారణంగా మనోనాశనం అంటే అందరికీ భయం. మనస్సు నశించిన తర్వాత నువ్వు పోవో నువ్వెవడో నీకు తెలుస్తుంది. పైగానే మనస్సు దుఃఖమంతా మనస్సులో ఉంది, దుఃఖం అంతా మనస్సులో ఉంది. అంటే మనస్సు నశించిన వెంటనే దుఃఖం కూడా నశిస్తుంది. దుఃఖం నశించడమే కాదు, నువ్వు ఏదిగా ఉన్నావో దాని తాలూకు ఎరుక సుషుప్తులు కూడా కలిగి ఉంటావు. జాగ్రత్త అవస్థలో కాదు, స్వప్న అవస్థలో కాదు, గాఢ నిద్రలో కూడా నువ్వు ఏదిగా ఉన్నావో దాని తాలూకు ఎరుక కలిగి ఉంటావు. అవేర్నెస్, దాని తాలూకు ఎరుక కలిగి ఉంటావు. ఆనందం, ఎటు చూసిన ఆనందమే, ఎటు చూసిన శాంతి, ఎటు చూసిన సుఖమే. శరీరం ఉండటం వల్ల లాభం లేదు, శరీరం పోవటం వల్ల నష్టం లేదు, లోకం కనిపించడం వల్ల మనకు లాభం లేదు, లోకం కనిపించకపోవటం వల్ల నష్టం లేదు. ఏ లోకంలో ఉన్నా లోకంలో లేకపోయినా, శరీరం ఉన్నా లేకపోయినా ఉన్నది ఒకటే స్థితి, ఉన్నది ఒకటంటే ఒక్కటే. దాని తాలూకు నీకు అనుభవం ఉన్నది, దాని తాలూకు నీకు అనుభవం వచ్చినప్పుడు శరీరం ఉండటం వల్ల నీకు లాభం లేదు, శరీరం పోవటం వల్ల నీకు నష్టం లేదు. అది నోటితోడు చెప్పేది కాదు, అది అనుభవం. ఏకవైద్యం ఇట్ ఇస్ టు బి రియలైజ్డ్. అది మాటకు అందదు, అది మనస్సుకు అందదు, ఇంద్రియాలకు అందదు, కానీ అనుభవానికి అందుతుంది. ఇట్ ఇస్ టు బి రియలైజ్డ్. సోదర మహర్షి గారా, ఇవాళ ఆంజనేయ సేవంతో మొదలు పెట్టాం, భగవానికి ఇవాళ బహుశా న్యాయం చేయలేదు. రమణ స్వామి గురించి ఎక్కువ డీటెయిల్ గా చెప్పలేదు, ఎక్కువ ఆంజనేయ స్వామి బలి చక్రవర్తి ఇక్కడికి వెళ్ళాం. ఇవాళ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం వల్ల నా మనసు అటు ఆంజనేయ స్వామికి ఆకర్షించబడ్డాను. రాబోయే ప్రవచనాలు ఈ నెల 28 నరసాపురం సాయిబాబా గుడి ఆవరణలో, సాయినాథ్ మహారాజ్ ఈ నెల 28 నరసాపురం సాయిబాబా దేవాలయం యొక్క ఆవరణలో, ఈ నెల 28 మధ్యాహ్నం 2 ఈ నెల 28, నవంబర్ 7 జిన్నూరు రమణ కేంద్రంలో, నవంబర్ 14 పాలకులు క్షత్రియ కళ్యాణ మండపంలో, నవంబర్ 14. తర్వాత డిసెంబర్ 5 తణుకు క్షత్రియ కళ్యాణ మండపంలో, నవంబర్ 14 పాలకొల్లు క్షత్రియ కళ్యాణ మండపంలో, నవంబర్ 28 పాతాళ నరకలో, డిసెంబర్ 5 తణుకు క్షత్రియ కళ్యాణ మండపంలో, డిసెంబర్ 5. ప్రస్తుతానికి ఈ సభలు సమావేశాలు గుర్తుపెట్టుకోండి. సభ చాలా నిండుగా ఉంది, హౌస్ అంతా ఫుల్గా ఉంది. ఎందుకంటే ఈ సభకి నేనంత ముఖ్యం, మీకు మీరు అంతే ముఖ్యం, కార్యకర్తలు కూడా అంతే ముఖ్యం, మన ఆహ్వానించిన వారు కూడా అంతే ముఖ్యం, అందరూ ముఖ్యమే. ఇదంతా జ్ఞాన యజ్ఞనం. ఇదంతా ఏమిటి? జ్ఞాన యజ్ఞనం. ఈ యజ్ఞంలో నాకు 5 వాటా కంటే ఎక్కువ ఉండదు. ఈ జ్ఞాన యజ్ఞంలో నాకు వాటా 5 కంటే ఎక్కువ. కార్యకర్తలు కొంత, ఈ మీటింగ్ ఇక్కడ సభను ఏర్పాటు చేయమని ప్రోత్సహించిన వాళ్ళు కొంత, వాళ్ళు పని చేయకపోయినా ప్రోత్సహిస్తారు. కొంతమంది మంచి పని చేయలేకపోయినా మంచి పని చేయమని ప్రోత్సహిస్తారు, వాళ్ళు కూడా కొంత వాటా ఇచ్చేస్తారు. ఇంటికాడ కూర్చున్నా సరే ముందు వాటా వాళ్ళకే ఇచ్చేస్తారు. మంచి పని చేయక్కర్లేదు, మంచి పని చేయమని ప్రోత్సహించిన వాళ్ళు కూడా కొంత వాటా భగవంతుడు ఇస్తాడు. ఇదంతా మన భారతదేశ రాజ్యాంగం దగ్గర రోజుకో రకంగా మార్చి, ఇది డివైన్ కాన్స్టిట్యూషన్, ఇది భగవంతుడి రాజ్యాంగం. ఇది ఎంత చేస్తే నాకు 5 కంటే వాటా ఇవ్వరు? నీకు కొంత వాటా, ఈ జ్ఞాన యజ్ఞంలో నాకు కొంత వాటా, ఈ కార్యకర్తల కొంత వాటా, ఇక్కడ ఆహ్వానించిన వాళ్ళు కొంత వాటా, నాన్నగారు సమావేశం, నాన్నగారు సభ జిన్నులు అచ్చిల్లో మీటింగ్ పెడితే బాగుంటుందని ప్రోత్సహించిన వాడికి కొంత వాటా. ఎలిఫెంట్ వాటా ఆడికి వెళ్ళిపోతుంది. ఎలిఫెంట్ వాటా అంటే ఏనుగు ఎంత ఉంటుందో అంత వాటా ఆడికి వెళ్ళిపోతున్నాం. ముందు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాడికి వెళ్ళిపోతుంది, అది ఎలిఫెంట్ వాటా అంటారు. పెద్ద వాటా కొంతమంది వ్యాపారస్తులు, కొంతమందికి 70 రూపాయలు ఒకరితో వాటా ఉంటుంది, మిగతావాడికి 5 పైసలు 10 పైసలు ఇస్తూ ఉంటారు. ఆ ఎలిఫెంట్ వాటా, ఎలిఫెంట్ వాటా ఎవరికి వెళ్ళిపోతుంది అంటేనే ఇక్కడ నాన్నగారు సభ ఏర్పాటు చేయని మొట్టమొదటి ఎంకరేజ్మెంట్ ఇస్తారు. చూడండి, అడిగి పెద్ద వాటి నాకు 5 కంటే మిగతా, ఇక్కడ ఎన్ని గంటల ప్రవచనం చెప్పినా మాకు 5 కంటే అదనంగా ఉండదు. మాకు మాకు ఇస్తారు, ఒక 5 ఇస్తారు, మీకు కూడా కొంత ఇస్తారు. కార్యకర్తలకు ముందు మనం నమస్కారం చేయాలంటే వాళ్ళు పునాదులు, ఇటుకలు అంటే వాళ్ళు, ఇటుకలకు మనకు కనపడవు. కార్యకర్తలను మనం గౌరవించాలి. కార్యకర్తల వల్ల ఈ సభ ఎలా నిండుగా ఉంది, అయితే వాళ్ళు కనపడరు. మనం గుర్తించకపోయినా భగవంతుడు గుర్తిస్తాడు వాళ్ళని, భగవంతుడి వాడు వాళ్ళకి వాళ్ళకి అనుగ్రహిస్తాడు భగవంతుడి వాళ్ళని. అయితే ఇది జ్ఞాన యజ్ఞం. ఏం యజ్ఞం ఇది? జ్ఞాన యజ్ఞం. యజ్ఞంలో అందరు వాటాదారులే. భగవాన్ అన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరు వాటాదారులే కాదు, సహృదయం ఉన్నవాళ్ళు, సద్బుద్ధి ఉన్నవాళ్ళు, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా వాళ్ళు కూడా వాటాదారులే. ఇక్కడ ఈ కూర్చున్న 10 వాటాదారులే కాదు, జ్ఞాన యజ్ఞంలో సహృదయం ఉండాలి, సద్బుద్ధి ఉండాలి, భగవంతుడి పట్ల గౌరవం ఉండాలి. అది ఉన్నవాడు ఏ దేశంలో ఉన్నా జ్ఞానానికి వాడు కూడా వాటాదారుడే. భూమి యొక్క అంచునున్న ఈ జ్ఞాన యజ్ఞంలో వాడు కూడా వాటాదారుడే. సహృదయం మటుకు ఉండాలి. ఈ సభను కార్యకర్తలు ముగిస్తారు, నేనకి అది ముగిసి ఆహ్వానం ఎవరైతే చెప్పారో వారే ముగిస్తారు. మనం మధ్యలో వచ్చాం, మనం
వారు కృత వారు మాట ఈ సభ ముగించే ముందు వారు కొన్ని మాటలు చెప్తారు. అంటే ఈ మైక్ తర్వాత వారికి స్వాధీనం చేశారు. అది సభ యొక్క సాంప్రదాయం. ఆహ్వానం చెప్పారు, తర్వాత మైక్ నాకు స్వాధీనం చేశారు. తర్వాత ఎవరైతే కృతజ్ఞత చెబుతారో, సభ ఎవరైతే నిర్వర్తించారో వారికి మైక్ నేను వారికి స్వాధీనం చేసేయాలి అని చేత ఈ సభకి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా అలాగే ఈ సభకు వచ్చినటువంటి వారందరికీ మీకు అందరికి కూడా ఈ సభను ఇంతగా మీరు జయప్రదం చేసినందుకు మీకు అందరికి కూడా నాకు సభ యొక్క మర్యాదను అనుసరించి మా ఆశీస్సులు మీకు తెలుస్తున్నాం. భగవంతుడి యొక్క కటాక్షం మీ అందరికీ నిండిగా ఉండాలి. కానీ ఒక చిన్న సమయం చిన్న ఒక 5 నిమిషాలు ఓర్పుగా ఉండండి. ఒక చిన్న సన్మానం, ఒక చిరు సన్మానం పెట్టారు, అది అయిన తర్వాత సభ